అంతరాయతి మిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం. శరదా శరదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాతి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పవానచాపాం హనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురురూపే త్వాం నమామి కామాక్షి. ప్రణత జనతాపవర్గా కృతరణ సర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హతరిపువర్గా త్వమేవ సా దుర్గా. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ జయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయోత్సరా శ్యామా వార్తాలి సంచేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమో నమః. శ్రీ జగద్గురు శ్రీపాదుకాభ్యాం నమో నమః. శ్రీ లలితా పరమేశ్వరి మయమైన సభా సదస్సుకి సమనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, పరమ పావనమై బ్రహ్మాండ పురాణ అంతర్గతమై హయగ్రీవ స్వామి కాంచీ మహాక్షేత్రంలో అగస్త్య మహర్షికి ఉపదేశించిన శ్రీ లలితోపాఖ్యాన ప్రవచన మహాయజ్ఞం ఈరోజు నవమరాత్రం సంపూర్ణ పూర్ణాహుతికి వచ్చినది. నిన్నటి వరకు అమ్మ యొక్క లీలా వైభవాన్ని అంతటి చెప్పుకున్నాం. అమ్మ స్వరూపములు ప్రకృతి రూపము, జగన్మోహిని స్వరూపము, లలితా స్వరూపము, ఈ మూడు రూపములుగా ఆరాధింపబడుతూ ఉన్నది. ఆ లలితాదేవి భండాసురుని ఏ విధంగా సంహరించినది, అమ్మ నుంచి ఉద్భవించినటువంటి దివ్యశక్తులు ఏ విధంగా భండాసురుని యొక్క రాక్షస సైన్యాన్ని సంహరించాయో అంతా వివరించారు హయగ్రీవ స్వామి. అవన్నీ విన్న తర్వాత అడుగుతున్నాడు హయగ్రీవును ఉద్దేశించి అగస్త్య మహర్షి, పశ్చాత్కిమకరోత్తత్ర యుద్ధానంతరం అంబిక, ఆ తల్లి యుద్ధం తర్వాత ఏం చేసిందో వివరంగా చెప్పమని అడిగితే వివరిస్తున్నారు ఈయన. శృణు కుంభభవ ప్రాజ్ఞ ఎత్తయా జగదంబయా పశ్చదాచరితం కర్మ నిహతే భండదానవే. భండదానమును సంహరించిన తర్వాత అమ్మ ఏమి చేసినదో వివరిస్తున్నారు. శక్తీనామఖిలం సైన్యం దైత్య యుద్ధ శరార్జితం ముహుర ఆహ్లాదయామాస లోచనైరమృతాప్లుతై. అమ్మ శక్తిసేనలన్నిటి తన దయామయమైన నేత్రాలతో చూసినది. ఆ నేత్రముల నుంచి వర్షించినటువంటి అమృత తరంగాలతో మొత్తం శక్తిసేనలందరూ కూడా అలసటిని మర్చిపోయారు, మళ్ళీ దివ్యమైన శక్తిని పొందారు. ఇక్కడ అమ్మవారి యొక్క కటాక్షముల యొక్క మహిమని చెప్పడం ఇందులో ఉద్దేశం. అందుకే లలితా పరమేశాన్యాహ కటాక్షామృత ధారయ. అమ్మ కటాక్షములు చాలు, అన్ని శక్తులను ఇవ్వగలరు. అవన్నీ కరుణా తరంగములతో కూడిన కటాక్షములు. అందుకే అమ్మ యొక్క కటాక్షముల యొక్క ప్రత్యేకత చాలా ఉన్నది. అందులో అక్షినామం ఉన్న దేవత కదా, కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, ఆ తల్లి ఇంద్రాక్షి, శతాక్షి, ఆమ్నాయాక్షి, సహస్రాక్షి, ఇవన్నీ ఆమె అక్షినామాలు. లోలాక్షి ఇత్యాది నామాలు మీరు లలితా సహస్రం ధరాం దోడిత దీర్ఘాక్షి, లోలాక్షి ఇత్యాది అక్షినామాలు చాలా కనిపిస్తాయి. అమ్మ ఆ చూపులు చాలా విశేషం. అందుకే అరుణాం కరుణాతరంగితాక్షి వెంటనే చెప్పారు. అలాంటి అమృతమయమైన కటాక్షాల మహిమ చేత శక్తులన్నీ కూడా పునరుజ్జీవితములు అయ్యాయి. ఆ తర్వాత బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ శక్రో దిక్పాస్తథైవచ త్రిమూర్తులు ఇంద్రాదులు అందరూ వచ్చి అమ్మవారిని స్తోత్రిస్తున్నారు. అంతవరకు నేను ప్రస్తావించుకున్నా బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ. ఈ లలితోపాఖ్యానంలో శక్తివంతమైన స్తోత్రములకు ఉన్నాయి. ఒకటి మహాశంభువుని చేసినటువంటి స్తోత్రం, రెండవది అమ్మవారు చిదగ్ని నుంచి ఉద్భవించిన వెంటనే చేసిన స్తోత్రం, మూడవది యుద్ధానంతరం చేసిన స్తోత్రం. ఈ మూడు స్తోత్రములు చాలా మహిమాన్వితములైనవి. ఇవి కాక నామములు కొన్ని చెప్పబడుతున్నాయి. ఈ స్తోత్రముల యొక్క విశేషాన్ని మనకు తెలియజేస్తూ సహస్రనామాల్లోనే రెండు చెప్పారు. యుద్ధానికి ముందు దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ, ఆ స్తుతిని మంత్రం మనం పరిశీలించినట్లయితే దాన్ని ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. కొంతమేరకు అందులో అంతా అమ్మవారి యొక్క తత్వస్ఫురణ కనిపిస్తుంది. తత్వరూపం మంత్రరూపం ఆవిష్కరించారు. ఇప్పుడు చేయబోయే స్తోత్రంలో అమ్మవారి యొక్క మంత్రస్వరూపాన్ని, చక్రస్వరూపాన్ని, అందులో ఉండేటువంటి రకరకాల దేవతల్ని, అదేవిధంగా వారాహి శ్యామల మొదలైన స్వరూపాన్ని కూడా వర్ణిస్తారు. అంత అమోఘమైన స్తుతి. విస్తారంగా చెప్పుకోకపోయినా కొన్ని ఇందులో మనం స్మరించుకోబోతున్నాం. నమో నమస్తే జగదేకనాథే, నమో నమస్త్రీ త్రిపురాభిధాని, నమో నమో భండ మహాసురగ్ని, నమోస్తు కామేశ్వరి వామకేసి, చింతామణి చింతిత దానదక్షే అచించే చిదాకార తరంగమాలే, చిత్రాంబరే చిత్ర జగత్ ప్రసూతే, చిత్రాక్ష నిత్యాభిగతే నమస్తే. జగత్తుకంతటికీ ఏకమైన నాథట ఆవిడ. ఏకనాథ అంటే ఆవిడ ఒక్కరే పాలకురాలు, ప్రధాన పాలకురాలు అని కూడా అర్థం. ఏక శబ్దానికి ఒక్కరు అని ఒకటి, కేవలత్వం ఒకటి, ప్రధానత్వం ఒకటి. కేవల ప్రధానత్వాన్ని చూపించేటప్పుడు ఏక అనే మాట వేస్తారు. ఆమె ఒక్కరే జగత్తును తిట్టి పాలిస్తున్నారు. అయితే పాలకులు ఎందరో ఉన్నారు లోకంలో, కానీ పాలకులందరి చేత కూడా నమస్కరింపబడే తల్లి అవి. పాలకులను సైతం పాలించేది, అందుకే రాజరాజేశ్వరి అని అమ్మవారికి పేరు. రాజరాజులంటే గొప్ప పాలకులు, వాళ్ళకు కూడా ఈవిడ ఈశ్వరి. అందుకు రాజరాజేశ్వరి అయిన జగదంబిక. ఆమెను మించి మరొక పరమేశ్వర పరమేశ్వరి లేదు. అందుకే జగదేకనాథే అని చెప్పడం జరిగింది. త్రిపురాభిధానే ఇది ఒక విశేషం. అమ్మ త్రిపుర, త్రిపుర అనే మాట చాలా విశేషమైన శబ్దం. దాని యొక్క మహిమ అంతా ఇంత కాదు. ఈ ముజ్జగాలలో నిండిపోయిన తల్లి, ముక్కాలలో వ్యాపించిన తల్లి, అలాగే మూడింటికి ముందున్న తల్లి. త్రిభిపుర త్రిపుర, మూడింటికి ముందున్న తల్లి. ఈ మూడు లయించినా ఉండే తల్లి, శాశ్వతమైన తల్లి. అటువంటి జగదంబిక త్రిపుర అని చెప్పబడుతున్నది. ఆ తల్లి చిత్రాక్ష నిత్యాభిగతే నమస్తే అన్నారు ఇక్కడ. చిత్రాక్ష నిత్యాభిగతే, చిత్ర మొదలైన నిత్యలు అన్నారు. చిత్రానిత్య అంటే పూర్ణిమ నాడు వచ్చేటటువంటి తిథి నిత్యాదేవికి చిత్ర అని పేరు. అలాగే పాడ్యమ నాడు కామేశ్వరి, ఈ విషయాలు మనం చెప్పుకున్నాం. ఇలాంటి నిత్యల చేత ఆరాధింపబడే తల్లి అని ఇక్కడ నుంచి మనకి ఆ చక్రంలో ఉన్న దేవతల్ని, అదేవిధంగా వారాహి శ్యామల మొదలైన వారందరినీ కూడా స్తోత్రం చేసే ఒక అద్భుతమైన స్తోత్రం ఇది. ఆ స్తోత్రమంతా చేసి అప్పుడు అమ్మవారిని వారందరూ అభ్యర్థిస్తున్న విషయం ఏంటంటే, అమ్మా తేనాద్రి వంశే ధృత జన్మలాభాం కన్యాముమాం యోజయతుం ప్రవృత్తాః. ఇక్కడితో మనకి రాక్షస సంహారం పూర్తయిపోయిందా, భండాసుర సంహారంతో పూర్తయిపోయిందా, కాలే. మనకి భండాసుర సంహారంతో నిజానికి చాలు, ఇంకోటి అక్కర్లేదు నిజానికి ప్రయోజనం. కానీ అప్పుడు తారకాసురుడు రాక్షసుడు ఉన్నాడు, వాడి కథ అక్కడే ఉంది. ఇంకా ఇది మధ్యలో జరిగినటువంటి విశేషం అది చెప్తున్నారమ్మా. తారకాసురుడు యొక్క బాధలు ఒకటి ఉన్నాయి, అవి తొలగించడానికని పార్వతీ పరమేశ్వరులు ఉభయులు ఏకం కావాలి. అది కాకుండా ఆయన తపస్సులో ఉన్నాడు, అంతేకాదు మన్మథుడిని తగలబెట్టాడు. అక్కడ పార్వతీదేవి వేదనతో ఉన్నది. ఆ తగలబెట్టి మన్మథుడు ఎప్పుడైతే తగలబెట్టబడ్డాడో అప్పుడు ఏర్పడ్డ ప్రళయమే ఇదంతా కూడా. దాన్ని నువ్వు ఇప్పుడు కాపాడు, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ పార్వతీ పరమేశ్వరుని ఏకం చేయాలని. ఇక్కడ మనకు కొన్ని సందేహాలు రావచ్చు. ఈ పార్వతీ పరమేశ్వరులు వీరైతే మరి లలితాదేవి ఎవరు? మరి కామేశ్వరి కామేశ్వరుల కళ్యాణం జరిగిందని ముందే చెప్పు. ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్కి హేతువులా అనిపించవచ్చు, కానీ జాగ్రత్తగా చూడాలి. ఈ కథ వేరు, ఆ కథ వేరు. ఇది కేవలం భండాసుర సంహారం కోసమై ఉద్దేశింపబడ్డ చరిత్ర. ఇది నిరంతర జగన్ నిర్వహణ సాగడానికై ఆ తల్లియే పార్వతిగా వచ్చింది, ఆ తండ్రియే శివునిగా అక్కడ ఉన్నాడు. ఆ కథ అలాగే ఉన్నది, అదొక స్వరూపం. ఆ స్వరూపముల యొక్క ఏకత్వం వల్ల రావలసిన ఒక మహావతారం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి. ఆయన రావాలి, దానికై అమ్మ నువ్వే అనుగ్రహించాలి అన్నారండి. అప్పుడు ఆ కామేశ్వరీదేవి చూస్తూ ఉండగా రతీదేవి దుఃఖితురాలే అక్కడికి వచ్చిందట. ఇయం రతిర్భర్తృ వియోగ ఖిన్నా వైధవ్యం అత్యంతమభవ్యమప్త పునఃత్వదుత్పాదిత కామసంగా భవిష్యతి స్త్రీ లలతే సనాథ. అమ్మా చూడు, ఈ రతీదేవి ఆ వైధవ్య బాధ తట్టుకోలేక దుఃఖిస్తున్నది. మహాపతివ్రత ఈమే. ఇప్పుడు నిన్ను చూసినందుకు గాను, నీ చూపులు ఈమెపై పడినందుకు గాను ఈమె మళ్ళీ సౌభాగ్యవతి కావాలి అని వీరందరూ ప్రార్థించారు. అప్పుడు ఆ తల్లి దయామయురాలు పతివ్రతంగనాభీష్ట ప్రదాయై నమో నమః అని అంట అమ్మవారు. అదేవిధంగా పతివ్రతల చేత అర్చింపబడేది అని అనేక విధములుగా అమ్మ నామాల్లో కనిపిస్తూ ఉంటుంది మనకి. పతివ్రతల కోరికలు తీరుస్తుందట, ఎందుకంటే ఇవి మొదటి పతివ్రత గనక పాతివ్రత్యం యొక్క గొప్పతనం ఆవిడికి తెలుసు, పతిభక్తి ఎలాంటిదో తెలుసు. ఆ కారణం చేత రతీదేవిని అనుగ్రహించదలుచుకుని అమ్మ ఒక్కసారి తన సంకల్పం చేత నేత్రముల నుంచి మన్మధుడిని సృష్టించింది. అమ్మ కళ్ళల నుంచి మన్మధుడు ఉత్పన్నమయ్యాడు. తత కటాక్షాదుత్పన్న స్మయమాన ముఖాంబుజ పూర్వదేహాధిక రుచి మన్మథో మదమేదుర. మునుపు వాడు ఎలా ఉండేవాడు అంతకంటే అందంగా ఉన్నట్టు. మునుపు మన్మధుడు అమ్మ యొక్క సంకల్పం చేత వచ్చినప్పటికీ అతడు విష్ణు మనస్సు నుంచి ఉద్భవించి లోకమునందు కామాన్ని ప్రవర్తింపజేయడానికి వచ్చినవాడు. వాడు కాస్త తగలబట్టబడ్డాడు. ఇప్పుడు అమ్మ కళ్ళల నుంచి వాడు మళ్ళీ సృష్టింపబడ్డాడు. పైగా మహాసౌందర్యవంతంగా ఉన్నాడు. తిన్నగా రతీదేవి అతన్ని చూసింది. చూసిన వెంటనే మహదానంద భరితురాలైంది. వెంటనే ఆమెకు అమ్మవారి దైవల సౌభాగ్య చిహ్నములన్నీ కూడా లభించాయి. ఆ రతీమునందు ఉభయులు కూడా అమ్మవారి చరణ కమలాలకి నమస్కరించారు. అందుకే రతినయ్యన లేఖ్యేన వపుషా అంటారు శంకరుల వారి సౌందర్య లహరిలో. ఎటువంటి సౌందర్యాన్ని అతను పొందాడంటే రతీదేవి కంటికి చాలా ప్రీతి కలిగించే రూపాన్ని మళ్ళీ తిరిగి పొందాడు మన్మథుడు. ఆ విధంగా వారు ఉభయులు నమస్కరించాక అంటున్నాడు అతను, అమ్మా ఎంత దయతల్లి నీది, నా శరీరాన్ని ఆ ఈశ్వరుడు కాల్చేశాడు, నువ్వు మళ్ళీ నాకు ఈ దివ్య శరీరాన్ని ప్రసాదించావు. ఇది ఎలాంటిదంటే పిల్లాడు తప్పు చేస్తే తండ్రి అక్కడ కొట్టాడు, కొడుకుని అమ్మ అమ్మ దగ్గరికి ఏడ్చాడు వెళ్ళి. అప్పుడు ఆ తల్లి ఏంటండి అలా కొడతారు అని ఉదాచి లాలించినట్లుందమ్మా అన్నట్ట. అది ఎంత జగ్గా చెప్పాడు. అందుకు తండ్రి కొడితే తల్లి లాలించినట్లు మళ్ళీ శరీరం వచ్చింది. అప్పుడు అమ్మన్నది కాదు, కచ్చవత్స మనోజన్మ అన్న భయం తవ విద్యతే. బయలుదేరా హాయిగా, నీకేం భయం లేదులే, ఇంకా ఇప్పుడు నువ్వు తిన్నగా వెళ్ళి ఆ శివుడి మీద బాణాలు పోయి పర్వాలేదు. మత్ ప్రసాద జగత్ సర్వం మోహయా వ్యాహతాసుగా, ఇప్పుడు చెప్తున్నాను నా అనుగ్రహం వల్ల నీ బాణాలకు ఎదురులేదు వెళ్ళాను. నువ్వు నీ నుంచి కోట్ల కొలది మన్మథులు ఉత్పన్నమవుతారు. సహస్ర కోట యక్కామా మత్ప్రసాదాత్మదుద్భవాహ, నా అనుగ్రహం చేత నీ నుంచి కోట్ల కొలది మన్మథులు ఉత్పన్నమవుతారు. ఇదే మనకి లలిత అష్టోత్తర శతనామాల్లో అనంగ జనకాపాంగ వీక్షణాయై నమో నమః అనే నామంలో కనిపిస్తుంది. ఇదే లలితా సహస్రంలో హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి, హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి, హరుని యొక్క కంటి మంటల్లో కాలిపోయిన మన్మధుణ్ణి బ్రతికించిన ఓ సంజీవనౌషధి అని అమ్మవారిని అక్కడ కీర్తించారు. నువ్వు తిన్నగా వెళ్ళు, ఆ శివునిపై నీ యొక్క బాణాలను ప్రయోగించు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ధనుర్బాణాలు నేనిచ్చినవి, అమ్మ చేతిలో చెరకు వెళ్ళు పువ్వులు బాణాలు ఉన్నాయి కదా, అందులోంచి మరొకరిని ఉత్పన్నం చేసి ఇచ్చింది అతనికి. అవి తీసుకుని బయలుదేరాడు. అద్యప్రభుని కందత్వ మత్ప్రసాదాన్ మహీయ సహా, ఇంకో మాట చెప్తున్నది, ఈ రోజు నుంచి నువ్వెవరికి కనబడకుండానే అన్ని పనులు చేయగలవు. కనబడితే కదా కాల్చాడు, కనబడవు, నీకు ఆ దేహాన్ని ఇస్తున్నాను. జగదిదం అనంగో విజయతే అంటారు శంకరుల వారు. ఆయన ఇంకా అనంగుడైపోయాడు, అంతవరకు సాంగుడు, అంగముంది అతనికి, ఇప్పుడు అనంగుడు, దేహం అవసరం లేదు, ఎవరికీ కనబడడు కనుక దేహం అక్కర్లేకుండానే అన్ని పనులు చేయగలడు. ఒక్కరికే కనబడతాడు అక్కడ, రతినయన లేఖ్యైన వృష, రతీదేవికి మాత్రమే కనబడతాడు. మిగిలిన వారు అందరూ ఇతరకి కనబడతారు, కానీ ఇతర అప్పటికి కనబడట. ఆఖరికి శివుడికి కూడా నువ్వు కనబడకుండా నువ్వు చేయగలవు, బయలుదేరమని. ఇంకేం కావాలండి, ఎంత చక్కటి సదుపాయం ఏర్పాటు చేసింది తల్లి. మరి చాలా ఆనందంగా బయలుదేరాడు. అంతే కదా మరికొన్ని మాటలు చెప్తుంది, మనకు వరకు వచ్చే మాటలు, నా కటాక్షానికి నోచుకున్నావు కనుక నీకేం దిగులు లేదు. ఎవరైతే నా భక్తులు కారో, ఎవరైతే ధర్మ మార్గాన్ని అనుసరించారో, వారిని దుష్టభావాలతో నువ్వు ప్రేరేపించు, అంటే వారి పతనోన్ముఖమైనటువంటి కామాన్ని నువ్వు కలిగిస్తావు. ఎవరైతే నా భక్తులో వారి ధర్మ సమ్మతమైన కోరికలన్నీ నువ్వే తీర్చగలవు అని అతడి శక్తినిచ్చిందిట. అందుకు ఇక్కడ ధర్మాభివృద్ధో కామ భూతేషు కామస్మి భరతర్షభ అనే గీతావాక్యాన్ని ఇక్కడ మనం స్మరించితే ఇతడు పాజిటివ్ కాముడు అనమాట. అంత అద్భుతమైనటువంటి కామశక్తిని ఇక్కడ అమ్మ అతనికి ఇచ్చినది. అతడు చాలా ఆనందంగా బయలుదేరాడు. చిన్నగా పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి బాణప్రయోగం చేశాడు. ఆయనకి ఇంకా మనసు నిండా పార్వతీదేవే. ఆయన ఆవిడ వచ్చి తనకు పరిచర్యలు చేయడం అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆహా ఎంత పనిచేశాను, ఒక్కసారి కోపాన్ని ప్రదర్శించి మన్మధుని ఎప్పుడైతే తగలబెట్టానో ఆవిడ భయపడిపోయి వెళ్ళిపోయింది. ఎలాగైనా ఆమెను చేపట్టాలి అనుకున్నాడు. ఈ లోపల వార్త తెలిసింది ఆయన కోసం ఆవిడ తపస్సు చేస్తోందని. చిన్నగా బయలుదేరిపోయాడు. ఈ లోపల దేవతలు వచ్చి ప్రార్థించారు ఆయన్ని, అయ్యా ఆ మన్మధుని తగలబెడితే పెట్టావు కానీ లోకక్షేమం కోసం నువ్వు అమ్మవారిని చేపట్టాలి అని ప్రార్థించాడు. ఈయన వెంటనే ఆయన మనసులో కోరిక అదే గనక తపస్సు చేస్తున్న అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చిందంటే అమ్మ, అది మనం పార్వతీ కళ్యాణంలో చెప్పుకున్నాం. ఆశ్రమంలోకి వెళ్ళబోతున్నాము, చేయి పట్టుకున్నాడు. పట్టుకున్న మాట అంటాడు, క్రీతోస్మి తపత్తావు తప తపోభి అద్య ప్రభుతి దే దాస, నీ తపస్సుతో నన్ను కొనేసో ఇవాళ నుంచి నీ దాసుని అన్నాడండి శివుడు. శివుడి చేత అలా అనిపించేలా చేయించింది అమ్మ, ఇక్కడ నుంచి నీ దాసుడు నేను ఏం చెప్తాది వింటాడు అన్నాడు. వెంటనే అమ్మన్నది, మా నాన్నగారి వాళ్ళతో మాట్లాడి నన్ను చేపట్టు అన్నది. ఇక్కడ ఈయన బాణాలు పార్వతి మీద వేసేట, పరమేశ్వరి మీద వేసేట, అది పరస్పర అనురాగం. అంటే మన్మతిది వల్ల పరస్పర అనురాగం ఏర్పడుతుంది. ఆ పరస్పర అనురాగం వల్ల మానవ సంబంధాలు నిలుస్తాయి, దానివల్ల ధర్మం నిలుస్తుంది, దానివల్ల సమాజక్షేమం ఉంటుంది. చూసారా, ఇది ప్రధానం. అందుకే మన్మథుడు కాముడు అనగానే అదేది వినకూడని శబ్దంలాగా వాటి చెడుగా అనడానికి లేదు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకు లలితోపాఖ్యానం మనకు పనికి రావాలి. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుడు ఉభయుల్ని కూడా ఆ హిమవంతుడు దగ్గరుండి వివాహం జరిపించాడు. ఆయనకి పరమేశ్వరుడికి అమ్మవారినిచ్చి వివాహం చేసే భాగ్యం లభించింది. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం జరిగింది. మనం ఆ పూర్ణిమ మరుసటి రోజు కామేశ్వరి కామేశ్వర కళ్యాణం చెప్పుకున్నాం. ఈరోజు మళ్ళీ చివరి రోజున శివపార్వతుల కళ్యాణ వైభవాన్ని ప్రస్తావించుకుంటున్నాం. చాలా అద్భుతమైన ఘట్టం ఇది. అక్కడ కామేశ్వరి కామేశ్వరులు ఎవరు, వారే శివపార్వతులు. జగద్రక్షణ కోసం ఉభయులు అనేక రూపాలు ధరిస్తారండి. ఆవిడ చిదగ్ని నుంచి వచ్చింది భండాసుర సంహారం కోసం, జగత్తును రక్షించడానికి కోసం. అప్పుడు కామేశ్వర రూపంతో వివాహం చేసుకుంది. ఇప్పుడు జగద్రక్షణ కోసం ఆవిడ రుద్రుడిగా ఉన్నటువంటి ఆ సదాశివుని చేపట్టింది. ఇంకా ఉభయులు కైలాస దివ్య పర్వతాల్లో విహరిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ పరమేశ్వరుని తేజస్సు నుంచి ఆవిర్భించినటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. అంటే లలితోపాఖ్యానంలో ముగ్గురు మహాత్ములు యొక్క జన్మగాథలు మనకు కనిపిస్తున్నాయి. ముగ్గురు మహాత్ములు, ఒకరు ముందుగా చెప్పబడిన వాడు ధర్మశాస్త్ర అయ్యప్ప, ఆయన గురించి మనం చెప్పుకున్నాం. మొదటి రెండు రోజుల్లోనే ఆయన యొక్క ప్రస్తావన వచ్చింది. అందులో ఇప్పుడు ఆయన దీక్షలు తీసుకునేటువంటి అద్భుతమైన కాలం. ఆ అద్వైత స్వరూపుడు ఆయన, బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. శాస్త్ర అంటేనే గురువు, ఆ దృష్టితో చూడాలి. అందుకని యోగ పట్టణంలో కూర్చుని చిన్ముద్ర పట్టుకుంటాడు. అక్కడ తత్వమసి వాక్యం ఉంటుంది ఆ క్షేత్రంలో. తత్వమసి అహం బ్రహ్మాస్మి మొదలైన మహావాక్యముల్ని సిద్ధింపజేసే గురువు ఆయన, జ్ఞానస్వరూపుడు. అదొక స్వరూపం. రెండవది మహాగణపతి యొక్క ఆవిర్భావాన్ని మనం చెప్పుకున్నాం. ఈ రోజున షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆ సుబ్రహ్మణ్యుడు ఎలా ఆవిర్భవించాడో చెప్తున్నారు ఇక్కడ. సుబ్రహ్మణ్య ఆవిర్భావం, సుబ్రహ్మణ్య చరిత్ర చాలా దివ్యమైనటువంటిది. శాస్త్రముల యందు యజ్ఞాగ్నిని ఏదైతే చెప్పబడుతున్నదో అదే సుబ్రహ్మణ్యతత్వము. ఈ యజ్ఞాగ్ని స్వరూపం, దానికి ఇది ప్రతీకవాదం. సుబ్రహ్మణ్య జనన గాథ స్మరణ చేసినంత మాత్రమునే యోగ సిద్ధులు లభిస్తాయట, పాపాలు పోతాయట, ఇష్ట సిద్ధులు లభిస్తాయి. అందుకే మహానుభావుడు కాళిదాస మహాకవి కుమార సంభవం రచించి ఆయన తరించిపోయాడు. కుమార సంభవం అంతేకాదు, విశ్వామిత్రుడు వారు రాముడికి కుమార సంభవ చరిత్ర చెప్తాడు. కుమార సంభవస్తైవ ధన్య పుణ్యస్త దైవత, బాలకాండలో వస్తుంది కుమార సంభవం, వినాలి. అలాగే మహాభారతంలో ప్రత్యేకించి అరణ్య పర్వంలో సుబ్రహ్మణ్య చరిత్ర మార్కండేయ మహర్షి ధర్మరాజుడు చెప్తాడు. సుబ్రహ్మణ్య చరిత్ర శ్రవణం చేయాలట. ఆ శ్రవణం చేయడం వల్ల అనేక యజ్ఞములు ఆచరించిన ఫలితం లభిస్తుంది. అందుకే లలితోపాఖ్యానం చరిత్ర అంతా కూడా సుబ్రహ్మణ్య జననంతోనే పరిసమాప్తి చెందిస్తున్నారు, ఒక యజ్ఞంతో. అది విశేషం. ఆ చరిత్రను వినడం చేత ధర్మరాజు శక్తిమంతుడయ్యాట. ఆ చరిత్రను రాముడికి చెప్పడంలో ఉద్దేశం కూడా సుబ్రహ్మణ్యుడు దేవసేనాపతి. దేవసేన అంటే పాజిటివ్ ఫోర్సెస్, వాటన్నిటితో ఒకచోట ఏకీకృతం చేసి ఆసురీ శక్తిని సంహరింపజేయడానికి సుబ్రహ్మణ్యుని యొక్క ఆవిర్భావం. అదే సుబ్రహ్మణ్య తత్వాన్ని ఈ యుగంలో మరీ మనం ఎక్కువ ఆరాధించాలి. ఎందుకంటే ఆసురీ శక్తులు చాలా విజృంభిస్తున్నాయి. దేవతాశక్తులు ఉన్నప్పటికీ కూడా చల్లా చెదిరిపోయాయి. వీడు దేవసేనాపతి ఈయన అంటే చల్లా చెదిరైన దేవసేనలన్నింటినీ ఏకీకృతం చేస్తాడు. పాజిటివ్ ఫోర్సెస్ అంతటినీ కలెక్టివ్ గా ఒక చోటకు తెచ్చి వాటికి శక్తినిచ్చి పుంజీభూతం చేసి తాను నడిపి అసురు శక్తిని సంహరింపజేస్తాడు. అందుకు సుబ్రహ్మణ్య స్మరణ చాలా దివ్యమైనటువంటిది. ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్యుని ఉత్పత్తి చెప్తున్నారు. పరమేశ్వరుడు యొక్క మహా తేజస్సు అది పృథ్వీ ఎందు పతనమైందిట. ఆ తేజస్సుని పృథ్వీ భరించలేకపోయింది. ఎందుకంటే ఆయన జగత్తంతటినీ ఉత్పన్నం చేసిన మహానుభావుడు సదాశివుడు. సర్వ జగత్ బీజముల్ని తనలో దాచుకుంటాడు కనుకనే లింగస్వరూపుడైన ఆయన అన్నారు. ప్రళయకాలంలో సర్వ జగత్తుని బీజములుగా చేసి దాచుకుంటాడు. మళ్ళీ జగత్తు వచ్చినప్పుడు వాటిని వ్యక్తీకరిస్తాడు. అందుకే లింగస్వరూపుడు అనడానికి కారణం అదే. అలాంటి ఆ పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి హిరణ్మయమైన మహాతేజస్సుని పృథ్వీ భరించలేకపోయింది. ఎందుకంటే ఇది పంచభూతాల్లో ఒకటి. ఆ మహాతేజస్సు పంచభూతాల కంటే అతీతమైన అగ్నిమయమైనది. వెంటనే భరించలేనటువంటి ఆ పృథ్వీ యొక్క అసహాయతను చూసి అగ్ని వాయువు యొక్క సహాయంతో తాను తీసుకున్నట్ట. శివాజ్ఞ చేత అగ్ని భరించాడు. ఇక్కడ అగ్ని వాయువులు రెండు వచ్చాయి, అంటే మూడు భూతములు అప్పటికి వచ్చేసేమని. ఈ అగ్ని కూడా భరించలేకపోతున్నాడు. ఆయన జలానికి అప్పచెప్పాడు గంగాదేవి. గంగ, ఆ గంగ స్వీకరించింది, కొంతకాలం భరించింది. వీళ్ళందరిలోకి వెళ్ళేటప్పటికల్లా వాళ్ళందరికీ కూడా భరించాడు. ఆ తర్వాత ఆ గంగ తాను భరించలేకపోతున్నానని తెలియజేసినప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యేకించి ఉపాసన చేసి శివుడిచ్చిన అనుగ్రహం చేత ఒక రెల్లు చుప్పను తయారు చేశాడు. అది అగ్నిమయమైనటువంటిది. ఆ అగ్ని పంచభూతాల కంటే అతీతమైనటువంటి అగ్ని అది. దాన్ని తయారు చేసేట రెల్లు తుప్ప, దీన్ని శరవనము అని అంటారు. శరవనం, ఈ శరవణం తయారు చేసిన వెంటనే అందులో ఈ తేజస్సుని గంగాదేవి ఉంచిందిట. ఆ తేజస్సు క్రమంగా ఆకృతి ధరించింది. అప్పుడు షట్కృత్తికలు వచ్చి స్తన్యపానం చేసి, స్తన్యపానం చేయించి ఆ వచ్చిన శిశువుని లాలన చేశారు. ఆ శిశువు సంపూర్ణ రూపాన్ని స్వీకరించిన తర్వాత పరమేశ్వరుడు అక్కడికి వచ్చి పార్వతీ సహితి వచ్చి మన బిడ్డ అని చెప్పాట. ఇప్పుడు పార్వతీదేవి తెచ్చింది ఆ సుబ్రహ్మణ్య స్వామిని తెచ్చి శివుడిలో పెట్టింది. ఇక్కడ ఈ చరిత్రలో ఉన్న ఆంతర్యాన్ని మనం ఒక్కసారి గమనించితే ఇందులో కుండలిని తత్వ రహస్యములన్నీ ఉన్నాయి. అది ఇందులోనే ప్రత్యేకత. ఇక్కడ శివుని యొక్క తేజస్సు అది, పార్వతీదేవి ఇద్దరు శివశక్త్యాత్మకమైన తేజస్సు అని అర్థం చేసుకోవాలి. అది మనకి సరిగ్గా బ్రహ్మరంధ్రం వద్ద ఉన్నటువంటి శివ తేజస్సు మనం చెప్పుకున్నాం. అదే శివ తేజస్సు అంటే మరొకటి కాదు, అదే మనకి ప్రాణధారగా ప్రవహిస్తోంది, కుండలినిగా వెళుతోంది, మూలాధారం దగ్గరికి వెళ్ళి నిక్షిప్తమవుతుంది అని మనం చెప్పుకుంటున్నాం. అదే పృథ్వీపై రావడం అంటే అర్థం, భూమి మీద పడడం అంటే అదే అర్థం. పృథ్వీతత్వమే మూలాధారం. అదేవిధంగా మనకి స్వాధిష్టానం మణిపూరం, ఇవన్నీ కూడా స్వాధిష్టానం అగ్నితత్వం, మణిపూరం జలతత్వం, అనాహతం వాయుతత్వం, విశుద్ధం ఆకాశతత్వం. ఇది జ్ఞానత్వం, మనస్తత్వం అనేది ఇక్కడ ఉంటుంది. ఇది మనస్సు కంటే అతీతమైన స్థితి ఏదైతే ఉందో అది ఇక్కడ. పంచభూతాల వరకు ఇక్కడ ఇక్కడ బుద్ధి చక్రం దానిపైన ఇది ఇది ప్రతివాడికి ఇక్కడే ఉంటాయి. ఎవరు కొంతమందికి కాదు, యోగులు వీటిని ఆవిష్కరించుకుంటారు, మిగిలిన వాళ్ళు ఆవిష్కరించుకోలేరు. కానీ ప్రతి వారిలోని ఈ చక్రాలు పనిచేస్తూ ఉంటాయి. మనలో ఉన్న పృథ్వీతత్వ తత్వాన్ని నియంత్రణ చేసే హెడ్ ఆఫీస్ మూలాధారం, మనలో ఉన్న జలతత్వాన్ని నియంత్రణ చేసేటువంటిది మణిపూరం. అలా మన శారీరకమైన వీటిని అక్కడ నియంత్రణ చేస్తూ ఉంటుంది. దానిని మనం యోగశక్తితో గమనించి అక్కడ ప్రసరిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని గ్రహించగలిగి ఊర్ధ్వ ప్రయాణం చేస్తే ఇది క్రమక్రమంగా దీనిని కూడా ఛేదించిన తర్వాత మహాకైలాసానికి వెళ్ళిపోతుంది. ఆ మహాకైలాసం ఉన్నదెవరు? పార్వతీ పరమేశ్వరులు. అది వాళ్ళ ఉళ్ళోకి వెళ్ళిపోవడం. ఈ కథను మీరు గమనించినట్లయితే మూలాధారం దగ్గర ఉన్న పృథ్వీ అది మహాతేజస్సుని అగ్నికి పంపించింది అన్నప్పుడు అది క్రమంగా అగ్ని జలము అనే తత్వం వచ్చేప్పుడు స్వాధిష్టానం మణిపూరం, అది వాయుతత్వంతో మిలనమై తిరిగి ఆకాశతత్వంలోకి చేరడం, అక్కడ బ్రహ్మదేవుడి చేత శరవణం ఏర్పాటు చేయబడ్డం. అది ఆ స్థానం ఏదంటే అగ్నిచక్ర స్థానం. అక్కడ సంపూర్ణమైనటువంటి ఆకృతి ధరించిందిట. ఈ పైకి వెళుతూ వెళ్లేటప్పుడు ఒక సర్పము ఎలా పైకి వెళుతుందో అలా వెళుతుంది. అందుకే కుండలిని సర్పరూపం అని అంటారు, సుబ్రహ్మణ్యుని సర్పరూపంలో ఆరాధిస్తారు. అది ఇందులో ఉన్న ప్రత్యేకత. ఇది అయిన తర్వాత ఆ సహస్రారంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు రానాయన అని తీసుకుంటారు. వాడు సుబ్రహ్మణ్యుడు, పార్వతీ పరమేశ్వరుడు పుత్రుడైపోయాడు. కనుక ప్రతి జీవుడు కూడా ఆ కుండలిని స్వరూపుడై సాధన చేసినప్పుడు చిట్ట చివరికి సహస్రార కమలమే మహాకైలాస నిలయ మృణాల మృదు దోర్లత అని చెప్పబడేది. ఆ మహాకైలాసమే సహస్రార స్థానం, అది కొండ కొన. అందుకే పర్వతము అని చెప్పారంటే కొండ కొన, ఆ కొండ కొన భాగం. అక్కడ ప్రకాశిస్తున్నటువంటిది పార్వతీ పరమేశ్వరులు. అక్కడికి జీవుడు చేరిపోతే పార్వతీ పరమేశ్వర దగ్గరికి వెళ్ళిన సుబ్రహ్మణ్యుడే. ఈ తత్వమే యోగ పరంగా అక్కడ చెప్పబడుతుంది. యజ్ఞపరంగా ఇందులో చాలా తత్వం ఉంది. యజ్ఞతత్వమే సుబ్రహ్మణ్య తత్వం. యజ్ఞాగ్నిలో అనేక మంది దేవతల్ని మనం ఆరాధన చేస్తాం. ఆ దేవతలు మనల్ని రక్షిస్తారు, యజ్ఞము ద్వారా ప్రపంచాన్ని రక్షిస్తారు, అవునా కదా? కనుక దేవతలందరూ గుంపుగా ఎక్కడ ఆరాధింపబడుతున్నారు? యజ్ఞంలో ఆరాధింపబడుతున్నారు. అలాగే యజ్ఞాగ్నిలోనే ఇంద్రాయ స్వాహ అనేది యజ్ఞాగ్నిలోనే, వరుణాయ స్వాహ అనేది యజ్ఞాగ్నిలోనే. కనుక సర్వదేవతల్ని ఎందులో ఆరాధిస్తున్నాం? యజ్ఞాగ్నిలో. అయితే యజ్ఞమునందు దేవతాశక్తి ఎలా ఉత్పన్నమవుతోంది? ముందు అగ్నిని రగిల్చి దాని ఎందు పరమేశ్వర స్వరూపాన్ని ఆవాహన చేసి దానిలో ఆజ్యాన్ని వేస్తాం. ఈ ఆజ్యానికి సోమము అని పేరు. ఈ అగ్ని యజ్ఞాగ్నికి బన్ని అని హవ్యవాహనుడు అని పేరు. ఇక్కడ అగ్ని సోమము ఈ రెండు కలుసుకున్నాయి. అగ్ని మీరు ఎప్పుడు గమనించినా అది ఊర్ధ్వ దిక్కుకి ప్రజ్వలిస్తూ ఉంటుంది. అగ్ని సోమము ఎప్పుడు కూడా అధో దిక్కుకే వెళుతూ ఉంటుంది. అంతే కదండి, వేసే ఆజ్యం క్రిందికి వస్తుంది, జ్వలించే అగ్ని పైకి వెళుతుంది. మీరెంత ప్రయత్నించినా అగ్ని క్రిందికి జ్వలించదు, ఎంత ప్రయత్నించినా సోమం పైకి వెళ్ళదు. ఇప్పుడు అగ్ని రగలడానికి ఏది హేతువయ్యింది? ఆజ్యమే హేతువయ్యింది. ఆజ్యం తయారవడానికి ఏది హేతువయ్యింది? అగ్నియే హేతువయ్యింది. కనుక అగ్నికి ఆజ్యము, ఆజ్యానికి అగ్ని పరస్పర ఆధారాలు. ఈ సోమాన్ని శక్తి అని అమ్మవారిని అంటారు, ఈ అగ్నిని శివుడని మనం భావించితే ఈ రెండూ కలుసుకున్నాయి. దీనికి మనకి జ్యామితి ప్రకారంగా కోణ రూపంలో యంత్ర రూపంలో కానీ దీనికి మనం తిరిగి రీప్రొడ్యూస్ అంటే ఉత్పత్తి చేసి వివరించితే ఎలా కనిపిస్తుంది అంటే, పైకి వెళ్లే అగ్నికి సంకేతంగా ఊర్ధ్వ త్రికోణం పెట్టండి. నేను శివశక్తుల త్రికోణాలు చెప్పేటప్పుడు కూడా పైకి వెళ్లే త్రికోణాలన్నీ శివుడు, కిందికి వచ్చే త్రికోణాలన్నీ అమ్మ అని చెప్పాను మీకు. దాన్ని ఇప్పుడు మీరు మరింత అర్థం చేసుకోవచ్చు. పైకి వెళ్లే త్రికోణం అంటే అగ్ని, అగ్ని పైకి వచ్చే త్రికోణం, కిందికి వచ్చే త్రికోణం అంటే సోమం, అది శక్తి. ఒక త్రికోణం అగ్ని, ఒక త్రికోణం శక్తి, ఈ రెండింటినీ కలిపితే ఎన్ని త్రికోణాలు ఏర్పడుతున్నాయి చెప్పండి అమ్మా? పైకి వెళ్లే త్రికోణం కంటే క్రిందికి వచ్చే త్రికోణం రెండు కలిస్తే ఆరు త్రికోణాలు ఏర్పడుతున్నాయి. అదే షణ్ముఖుడు. అర్థమైంది కదా? శివశక్తులు ఏకస్వరూపం, షణ్ముఖుడు షట్కోణమే సుబ్రహ్మణ్య స్వరూపం. ఆ షట్కోణం ఆరు త్రికోణాలు, అది శివశక్త్యాత్మకమైన స్వరూపం. ఐదు ముఖాలు శివుడు, పంచముఖుడు, అమ్మది ఒక వదనం, కలిపితే షణ్ముఖం. శివశక్తి స్వరూపుడే సుబ్రహ్మణ్యుడు. ఇది ఇందులో చెప్పబడ్డ తత్వం. ఈ సుబ్రహ్మణ్యుడికి శివుడిచ్చేట అన్ని విద్యలు కూడా ధనుర్విద్య మొదలైనవన్నీ నేర్పెట్టాయి. ఆ తర్వాత అమ్మవారు బల్యమిచ్చారు, శక్తి ఆయుధం, శివజ్ఞాన ప్రదాయని అని మనం అంటాం. ఆ శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు, అమ్మిచ్చింది. అది పట్టుకుని వెళ్ళి తారకాసుర సంహారం చేశాడు. సూరపద్ముడు మొదలైన తారకాసుర యొక్క మిత్రుల్ని కూడా సంహరించాడు. ఈ విధంగా సంపూర్ణంగా ధనుజ శక్తులన్నీ నశించి లోకం క్షేమంగా ఉంది. ఇదంతా కూడా ఇక్కడ కథారూపంలో చెప్పారు, శ్లోకాల రూపంలో. దాన్ని మీకు క్లుప్తంగా చెప్పడం జరిగినది. అత తాత కృతాజ్ఞజ్ఞ సుర సైన్య సుర సైన్యాపతి భవన్ తారకం మారయామాస సమస్తై సహదానవై. ఈ విధంగా లలితోపాఖ్యానం కుమార సంభవంతో పూర్తయినది. ఇక్కడ మళ్ళీ ఆ లలిత పరమేశ్వరి, ఆ కామేశ్వరుడే పార్వతీ పరమేశ్వరులుగా మనకి దర్శనమిస్తున్నారు. ఆ తల్లినే మనం ఉమా శైలేంద్ర కనయ గౌరీ గంధర్వ సేవిత రజతాదల శృంగాగ్ర మధ్యస్థాయే నమో నమః హిమాచల మహావంశ పావనాయే నమో నమః అని కీర్తన చేస్తున్నాం. ఈ విధంగా లలితాదేవి అసురు సంహారం చేసి లోకాలకి క్షేమం కలిగించింది అని లలితోపాఖ్యానం యొక్క దివ్య చరిత్రనంతటినీ కూడా పూర్తి చేశాడు అయ్యగ్రీవస్వామి. లలితోపాఖ్యానం ఇంచుమించు ఏమిటి, పూర్తయిపోయింది లలితోపాఖ్యం, ఇంకేముంది, అయిపోయింది. కానీ అగస్త్యుడు కదలలేదు. అడిగాడు స్వామి, మీరు శ్రీనగరం అని చెప్పారు కదా, అది ఎలా ఉంటుంది, ఏమిటి, నాకు కొంచెం వివరిస్తారా అని అడిగాడు. దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాడు ఈయన. ఆ దివ్యమైన శ్రీమన్నగరం, ఆ శ్రీమన్నగర వర్ణన, ఇది శ్రవణ మాత్రం చేత, పఠన మాత్రం చేత, పారాయణ మాత్రం చేత దివ్య ఫలాలను ఇస్తున్నది అన్నారు. దీనిని ఇంచుమించు ప్రతిరోజు తలుచుకోవాలి, లేదా పర్వదినాల్లో శుక్రవారం నాడు, లేదా పూర్ణిమ నాడు, అమావాస్య నాడు, అమ్మకి ఇష్టమైన ప్రీతికరమైన విధుల రోజులు, లేదా నవరాత్రులు, వీటి యందు ఈ శ్రీమన్నగరాన్ని స్మరించాలి. అంతేకాదు శ్రీ విద్యలో కొన్ని విశేషాలు చెప్తారు. లలితాదేవిని ఆరాధించితే ఆవిడ అన్ని దరిద్రాలు పోగొడుతుంది, అందులో సందేహం ఇసుమంతా కూడా లేదు. ఆవిడ దగ్గర ఉన్న శక్తులు అలాంటివి. అంతేకాదు అమ్మ ఆరాధన మొదలు పెడితే మొట్టమొదటి వేడికి స్వగృహం ఇస్తుంది ఆ తల్లి. అది కూడా చాలా మందికి స్వానుభవం కూడా, ఆ తల్లి అలా ఇస్తుంది. ఎందుకంటే ఆవిడ గృహం ఉందే చాలా గొప్పది. ఎవరైతే ఆ తల్లి ఇల్లుని తలుచుకుంటారో వాళ్ళ ఒళ్ళు ఇల్లు కూడా శ్రీమయం అయిపోతాయి. స్త్రీ అంటే సంపన్మయం, ఐశ్వర్యమయం, శోభామయం, కాంతిమయం, కళామయం, ఆనందమయం. అంతే కదండి స్త్రీ అంటే ఇన్ని అర్థాలు. అందుకే శ్రీమన్ నగరం చింతామణి గృహాంతస్త శ్రీమన్ నగర నాయిక, ఈ నామాలు గుర్తు తెచ్చుకోవాలి. శ్రీమన్ నగరానికి నాయకురాలు ఆవిడ. ఈ శ్రీమన్ నగరం ఎవరు నిర్మాణం చేశారు, విశ్వకర్మ నిర్మాణం చేసినట్టు మనం చెప్పుకున్నాం. కానీ శ్రీమన్ నగరం కంటే ముందున్నది మణిద్వీపం, అదే అసలైన శ్రీమన్ నగరం మణిద్వీపం. అది శాశ్వతంగా ఉంటుంది, బ్రహ్మాండాలకి పైన ఉంటుంది. అలాంటి ఆ మణిద్వీపం ఎలా ఉందో శ్రీమన్ నగరం అలాగే ఉందిట. కనుక శ్రీమన్ నగర వర్ణన అంటే మణిద్వీప వర్ణన. అయితే శ్రీమన్ నగరం వర్ణించేటప్పుడు ప్రధానంగా 25 ప్రాకారాలు ఉన్నాయి. వీటిని ఆవరణలు అని మీరు అనుకోవచ్చు. ఉదాహరణకు దేవాలయంలో గర్భగుడికి వెళ్ళాలి అంటే ముందు ప్రధానమైనటువంటి ప్రాకారాన్ని దాటుతాం, ఆ తర్వాత మధ్య ప్రాకారాన్ని దాటుతాం, ఆ తర్వాత అంతరాలయాన్ని దాటుతాం, ఆ తర్వాత గర్భాలయం. ఎలాగైతే ఆవరణలన్నీ ఉన్నాయో అదే విధంగా అమ్మవారి యొక్క దివ్యమైన మణిద్వీపానికి, శ్రీమన్ నగరానికి ఆవరణలు ఉన్నాయి. అవన్నంటే 27 ఆవరణలు. ఇది దాటిన తర్వాత ఉంటుంది చింతామణి గృహం. ఆ చింతామణి గృహంలో అమ్మవారు భాషిస్తూ ఉంటారు. ఈ 27 ఆవరణల్లో అనేక రకాలైన శక్తులు భాషిస్తూ ఉంటాయి. ఈ శ్రీమన్ నగరం నిర్మాణం చేసిన తర్వాత దేవతలు కదలకుండా అక్కడే ఉండిపోయారు అన్న విషయం మీకు చెప్పడం జరిగింది. అప్పుడు నారదులు వారు రావడం చాలా జరిగింది. అక్కడ ఆ దేవతలు ఒక్కొక్క ఆవరణలో కొంతమంది ఉండిపోయారు. దేవతల్లో అనేక రకాల తరగతులు ఉన్నారు. సిద్ధులు, చారణులు, గంధర్వులు, అప్సరసలు, ఇంకా యక్షులు, ఇత్యాదులు అందరూ ఉన్నారు. వీరందరికీ కూడా వివిధ ప్రాకారముల యందు స్థలములు ఉన్నాయి. అంటే దేవతల స్థాయి బట్టి వాళ్ళకి ఆ కాలనీ అప్పజెప్పబడుతుంది అనమాట. ఇది శ్రీమన్ నగరంలో వాళ్ళు అప్పుడున్నప్పుడు జరిగింది. కానీ నిత్యము కూడా మణిద్వీపంలోని శ్రీమన్ నగరంలో ఈ దేవతలందరూ ఉంటారు ఆయా ప్రాకారాల్లో. మరి మిగిలిన లోకాల్లో దేవతలు ఉండరా అంటే ఒక్కడ గుర్తు తెచ్చుకోండి. దీనంతటికీ ఇది మూలం అనమాట. ఈ బ్రహ్మాండానికి అంతటికి కూడా మూల శక్తి మణిద్వీప్. అక్కడి నుంచి తయారై ఇవన్నీ వస్తున్నాయి. అదేవిధంగా ఈ బ్రహ్మాండంలో ఉన్న దేవతా వ్యవస్థలన్నింటినీ నియంత్రించే ప్రధానమైన కేంద్రం మణిద్వీపం. విశ్వానికంతటికి అసలు కేంద్ర ప్రభుత్వం మణిద్వీపం గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచే మొత్తం జగత్తుకంతటికి శక్తులు పెడతాయి. ఉదాహరణకి మనం ప్రపంచంలో ఇక్కడ భూమి మీద 6 ఋతువులు చూస్తున్నాం. కొన్ని దేశాల్లో 6 ఋతువులు చక్కగా సంవత్సరం పాటు కనిపిస్తాయి. కొన్ని ఋతువుల్లో 6 ఋతువులు కనపడటం కష్టం. సంవత్సరంలో 2 ఋతువులు కనిపిస్తుంటాయి, ఉంటే వేసవి లేదా చల, ఈ 2 ఉండే ఉన్నాయి. కొన్ని దేశాల్లో మంచు 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 మరొకటి కనబడదు, ఇలా ఒక్కొక్కటి ఉంటాయి. మొత్తానికి 6 ఋతువుల శక్తులు మాత్రం పరచబడి అంతా ఉన్నాయి. ప్రధానంగా 6 ఋతువులు ఉన్నాయి. ఈ 6 ఋతువులకి సంబంధించిన వ్యవస్థ ఎవరు నిర్వహిస్తున్నారు, ఏ ఋతువులు ఏం రావాలో అది వస్తున్నాయి. ఏదో ఒక్క ఋతువు ఉంటే చాలని ఎవరు అనుకోరే, అన్నీ ఉండాలి. వేసవి ఉండాలి, వర్షము ఉండాలి, చలి ఉండాలి. ఏది ఉంటే దానివల్ల కావలసిన లాభాలు మనకి ఉంటూ ఉంటాయి. ఈ వ్యవస్థ నిర్వహిస్తున్నటువంటి శక్తి ఎక్కడుంది ఇంత పద్ధతిగా? మనం ఒక టైంను పంక్చువల్ గా పాటించడం మహాకష్టం, కానీ ఈ ఋతువులన్నీ ఎంత చక్కగా పాటిస్తున్నాయి. వీటన్ని నిర్వహించేది ఎవరు? ఆ తర్వాత సూర్యమండలం, చంద్రమండలం, వాటిని భావించండి. మీరు ఒక్కసారి భావిస్తే భగవంతుడు కనిపిస్తాడు. పెద్ద పురాణాల దాకా వెళ్ళక్కర్. మనకు భావించడం చేత కాదు కనుక భావించడం నేర్పడానికి పురాణాలు అంతే. అంతే తప్ప ఇంకేముంది? ఈ సూర్యుడు ఎంత పద్ధతిగా నడుస్తున్నాడు, చంద్రుడు ఎంత పద్ధతిగా నడుస్తున్నాడు, ఈ పద్ధతిని మనం చూస్తే ఎప్పుడైనా సరే ఒక ఆఫీస్ పద్ధతిగా నడుస్తోందంటే దీన్ని పద్ధతిగా నడిపే వాళ్ళు ఉన్నారు అని మీకు తెలుస్తుంది. మరి ఇంత విశ్వం పద్ధతిగా నడుస్తోంది అంటే చాలు, దీన్ని పద్ధతిగా నడిపే వాళ్ళు ఒకరు ఉన్నారని తెలియద్దా చెప్పండి? లేరు అనుకుంటే అజ్ఞానం అది. అలాగే విశ్వాన్నతని పద్ధతిగా నడిపే వాళ్ళు ఉన్నారు. ఒక ఆఫీసులో అనేక మంది ఎంప్లాయీస్ ఉండొచ్చు, కానీ వీళ్ళందరికీ ఆ బాధ్యతలు అప్పగించి అధికారాలు ఇచ్చి వాళ్ళ చేతి సరిగ్గా చూస్తూ సరిగ్గా చేస్తున్నారు లేదా గమనించేవాడు కూడా ఉంటాడు. అలాగా అనేక మంది దేవతల్ని విశ్వ నిర్మాణంలో అమ్మ నియమించి వారి చేత పనులు చేస్తుంది. ఆ దేవతలకు ఆ శక్తుల్ని ఇచ్చిన కేంద్ర మూలకాలన్నీ కూడా మణిద్వీపంలో ఉంటాయి. అందుకు మణిద్వీపాన్ని ధ్యానిస్తే సమస్త విశ్వ మూల శక్తుల్ని ధ్యానించినట్లే అలాగే ఈ విశ్వంలో నువ్వు కూడా ఒకటి. అసలు నీకు నువ్వే మహావిశ్వం, అవునా లేదండి? మనకు మనమే మహాబ్రహ్మాండం. మరి నీ విశ్వంలో కూడా ఇన్ని ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. బయట ఎన్ని లోకాలు ఉన్నాయో నీలో అన్ని ఉన్నాయి. బయట చతుర్దశ భువనాలు ఉన్నాయట, నీ శరీరంలో చతుర్దశ భువనాలు ఉన్నాయి. మూలాధారం నుంచి పైకి 7 లోకాలు ఊర్ధ్వలోకాలు, మూలాధారం నుంచి పాదం వరకు అధోలోకాలు. అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అదే జరుగుతుంది, అదే ప్రాసెస్. అక్కడ వాయువు ఉంది, ఇక్కడ వాయువు ఉంది. అదే అక్కడ విస్తార స్థాయిలో ఉండొచ్చు, నీ దగ్గర పరిమిత స్థాయిలో ఉండవచ్చు, కానీ ఇక్కడ అక్కడ నడుస్తున్నది అది. బ్రహ్మాండానికి మూలకాలన్నీ మణిద్వీపంలో ఉన్నాయని ఎలా భావిస్తున్నావో, నీ శరీరంలో జరిగేటువంటి సర్వ సంచారాలకి ఎన్ని రకాల శక్తులున్నాయి. ఎప్పుడైనా అసలు భగవద్ధ్యానం పక్కన పెట్టి మన శరీర ధ్యానం చేయడం చేయండి. శరీరాన్ని కూడా మనం ధ్యానించాం. అసలు ధ్యానిస్తే ఈ శరీరంలో ఎంత అద్భుతమైన వ్యవస్థ నడుస్తుంది. లోపల అరిగించే ఒక వ్యవస్థ, మనకు పడేయడమే తెలుసు కానీ అరిగించుకోవడం మరపన. లోపల అహం వైశ్వానరో భూత్వ ఆ పని జరుగుతుంది. అక్కడ కదిలించే శక్తి ఏమిటి? కీళ్ళు, ఎముకలు, రక్తము, మాంసము, చర్మము, ఈ వ్యవస్థ అంతా ఎవరు నడుపుతున్నారు? ఒక దెబ్బ తగిలితే దానికదే పూడుకుపోయి కొన్నాళ్ళకి తగ్గుకుపోతుంది. ఈ వ్యవస్థ అంతా ఎవరు ఏర్పాటు చేశారు? అంటే సప్తధాతువు నియమిస్తూ లోపల ఎలా ఉందో కొంత లలితా శాస్త్రం మీద మనకు అవగాహన కలిగి, అమ్మా నా శరీర సామ్రాజ్యాన్ని కూడా నువ్వే నిర్వహిస్తున్నావు అది తెలిసి, అమ్మ దీనికి ఏలిక అని తెలిస్తే నీ శరీరమే శ్రీనగరం. అది జరగాలి. అది జరిగిందా శ్రీమన్ నగరం నీ శరీరం. ఇది తెలిసాక నీ శరీరం అందరిలాంటి మట్టిమయమైన శరీరము, పిచ్చి శరీరము కాదు. అలా అనుకునేవాడి శరీరం సాక్షాత్ మణిద్వీపమే. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు అమ్మవారి యొక్క మణిద్వీపం గురించి ముందు ఉపోద్ఘాతం ఇచ్చి, ఆ మూలక శక్తులన్నీ ఇందులో ఉన్నాయి కనుక శ్రద్ధగా వింటే విశ్వంలో ఉన్నది మనలో ఉన్నది రెండింటినీ నియంత్రించే దాన్ని ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. అది ధ్యానించేటప్పుడు మన శరీరంలో ఉన్న సర్వ మాలిన్యములు తొలగి దానిలో భాసించేటువంటి అమ్మ యొక్క చైతన్యాన్ని మనలోనే ఆవిష్కరించుకోవాలి. అందుకు నిరంతరం దీన్ని చింతన చేస్తే చివరికి ఇక్కడికే చేస్తాం మనం. ఎప్పుడు దేన్ని అనుకుంటావో చివరికి అక్కడికే వెళతాం. అది నియమం. నీ ఆలోచనే నీ అంతిమ స్థితిని నిర్ణయిస్తుంది, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే మనం దేన్ని ఎప్పుడు భావిస్తామో అదే మనం అవుతాం. అంతేకాదు మనకేదో ఇచ్చేవాడు ఎవడూ లేడు, మనకు మనమే అన్ని తెచ్చుకుంటున్నాం. ఆత్మయే ఆత్మకి హేతువన్న నీకు నువ్వే నరకమో స్వర్గమో సృష్టించుకుంటావు, ఇంకెవడూ కాదు. నీ భావాలు నీకు ఇచ్చి పెడతాయి, జన్మలు కానీ, లోకాలు కానీ, స్థితులు కానీ, మోక్షం కానీ, అన్ని నీ మనస్సే నీకు అన్ని. మన ఏవో మనుష్యానం కారణం బంధమోక్షయో అన్నది అదే. నువ్వు నిరంతరం నరకాన్ని ధ్యానిస్తావో స్వర్గాన్ని ధ్యానిస్తావో నీ ఇష్టం. ఎప్పుడు ఐక వాంఛలతో మునిగిపోతూ ఐకమైనటువంటి విషయాల గురించి ఆలోచించే వాళ్ళు ఈ రెండింటిలో తిరుగుతారు. పవిత్రమైన కర్మలు చేస్తే పుణ్యానికి పోతారు, అపవిత్ర కర్మలు చేస్తే పాపానికి పోతారు. వాడు ఏం చింతన చేస్తాడు? నిరంతరం అమ్మలోకాన్ని చింతన చేస్తే ఎక్కడికి పోతాడు? అమ్మలోకానికి పోతాడు. లోకం అంటే ఏమిటో కాదు, జాగ్రత్తగా ఆలోచించండి. కొంత తాత్విక చింతనతో ఈ విషయాల్లోకి మనం ప్రవేశిద్దాం. లేకపోతే కైలాసం గురించి వర్ణించినట్టు, వైకుంఠం గురించి వర్ణించినట్టు, ఇవాళ మణిద్వీపం గురించి వర్ణిస్తే మీరు అందరూ నమస్కారం చేసుకుని వెళ్ళిపోతే చాలదు. లోకము అంటే స్థితి, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఇక్కడ చెప్పుకున్నట్టు గుర్తుగాని ఒక హాస్యం లాంటి ఒక మాట ఉంటుంది. ఒక గురువు గారి దగ్గర శిష్యుడు వెళ్ళి అడిగట్ట, స్వామి ఎన్ని లోకాలు స్వామి అని అడిగారు. ఎవరి లోకం వాడిదినైనా అని అంటే, ఇది హాస్యం కాదు నిజం. ఎన్ని లోకాలు ఉన్నాయో తెలుసా? భువనాల్లో ఎవడి లోకం వాడిది? ఇక్కడ నా ముందు 100 మంది ఉన్నారు, అందరూ అమ్మవైపు ఆలోచిస్తుంటారా? లేదు. ఎప్పుడు పూర్తి చేస్తాడు ఇవాళ? ఏదో మా పక్క రమ్మంటూ వచ్చేసాం, కానీ ఇదేం పెద్ద ఆసక్తిగా లేదు. ఆ తర్వాత వెళ్ళి ఏ సీరియల్ చూడాలో అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ లోకం అంతా అది. కనుక అందరూ ఒక్క చోట తిరుగుతున్నా, అందరూ ఒక చోట ఉండరు. కనుక మనమెక్కడున్నామన్నది ప్రశ్న కాదు, మనసెక్కడుందనేది ప్రశ్న. నీ మనసెక్కడుందో అదే నీ లోకం. అందుకే లోకం అంటే స్థితి. లోకం అంటే స్థితి. దేశము, దిక్కు, కాలము అన్ని లోకమే. ప్రవచనం వింటూ ఒక నిద్రపోతాడు, ఆ నిద్రలో మహాలోకం ఒకటి కనిపిస్తుంది వాడికి. ఆ లోకం మణిద్వీపము, అట్టి ద్వీపము వాడిని నిర్ణయించుకోవాలి. కనుక లోకాలు వాడికి వాడు ఏర్పాటు చేసుకుంటాడు. కనుక లోకము అంటే నీ స్థితే నీ లోకం. కనుక ఇప్పుడు అమ్మని భావిస్తే నీ స్థితి ఏమైంది? కనుక మనసే మణి ద్వీపం చేసుకోండి. నీ ఆలోచన మణి ద్వీపం అయిపోవాలి. కనుక ఇప్పుడు ఒక్కసారి అందరం మణి ద్వీపానికి వెళ్ళిపోదాం. ఆ శ్రీమన్ నగరానికి, ఆ శ్రీమన్ నగర వర్ణంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అయితే నిత్యం ఇందులో ఆవరణలన్నీ తలంచుకుంటే మంచిదే. శంకరులు ఏం చేశారంటే ఒక చిన్న శ్లోకంలో అంతా నిక్షిప్తం చేసి పెట్టారు. సుధాతింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమ శివ పద్యంక నిలయ భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందల హరిం అని భావించారు. దీనికి ముందు శ్లోకం కొణకాంక్షీనామ కరికలభకుంభస్తనత పరీక్షీణామధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాసం శృణిమతి దధానాకరతలై పురస్తాదస్తాం పురమతి తు రాహో పురుషిక. విపురాసులు సంహారం చేసిన పరమేశ్వరుని యొక్క పత్ని ఆ తల్లి ఎదురుగా భాషిస్తుందిట. కొణకాంక్షీదామ కరికలభకుంభస్తనత అమ్మ రూపాన్ని వర్ణిస్తారు ఇక్కడి వరకు. ఆ తర్వాత ఏం చేశారు? సుధాసింధోర్మధ్యే అమ్మ రూపం వర్ణించినప్పుడు సారూప్యం, అదే సారూప్యం, అదే చింతన చేస్తే అదే నువ్వుతో సారూప్యం. తర్వాత సుధాసింధోర్మధ్యే సురబిట పిబాటీ పరివృతే ఒక ఏరియల్ వ్యూ తీసుకొస్తున్నారు చూడండి శంకర్ల వారు. ఒక విమానం ఒక ల్యాండ్ అయ్యేటప్పుడు ఒక ఐలాండ్ లో ఎలా జరుగుతుంది, అదే ముందు సముద్రం కనబడుతుంది. దాని తర్వాత ద్వీపం కంటే ముందు ద్వీపంలోని చెట్లు చేమలు కనబడతాయి. అందుకని సుధాసింధోర్మధ్యే సురబిట పిబాటీ పరివృతే కల్పవృక్షాల వనము అన్నారు. ఇక్కడే ఆయన సుమారు 7 ప్రకారాలు చెప్పేశాడు. ఏంటంటే 8 ప్రకారాలు ఇక్కడ చెప్పేశారు. సురబిట పిబాటి పరివృతే, ఆ తర్వాత మణిద్వీపే, ముందు చెట్లు కనబడితే దిగేక నేల కనబడుతుంది, అందుకే అది మణిద్వీపే. అక్కడ లోపలికి వెళ్ళాక నీపోపవనం అంటే కదంబవనం, అది దాటిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ చెప్పి చింతామణి గృహే అక్కడ వరకు వచ్చేటప్పటికి సాలోక్యం. మొదటి శ్లోకంలో సారూప్యం, ఇక్కడికి సాలోక్యం. అక్కడ దాకా వెళ్ళగలమా? భావనలో అమ్మ సింహాసనం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోగలను, మనం వెళ్ళిపోతాం. భావనలో వెళ్ళిపోవచ్చు, కానీ జీవుడు వాడి స్థాయి బట్టి ఏ ఆవరణలో ఆగిపోతాడో అనేది నిర్ణయించబడుతుంది. ఎంత సాధకుడైనా మణిద్వీపంలో ఒక్క ఆవరణ దగ్గరికి వెళ్ళడం కూడా కష్టం, గుర్తుపెట్టుకోండి. 27 ఆవరణల్లో ఒక్క ఆవరణ దగ్గరికి వెళ్ళడం కూడా మహాకష్టం. అలాంటిది చింతామణి గృహం దాకా వెళ్ళడం అనేది ఊహకు కూడా ఉందనే విషయం అది. అయితే భగవంతుడు ఊహించాడు చాలు, ఊహలో వెళ్ళిపోవచ్చండి. కనుక చింతామణి గృహం దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ శివాకారే మంచే అక్కడ దాకా నువ్వు వెళ్ళిపోతే జరిగేది సామీప్య ముక్తి. కనుక 4 ముక్తులు 2 శ్లోకాలు పెట్టారు గురుగారు. మొదటి సారూప్యం, 2 సాలోక్యం, ఇప్పుడు సామీప్యం. అక్కడికి వెళ్ళిన తర్వాత చిదానందలహరి అక్కడ రూపం లేచ్చురండి, చిదానంద ప్రవాహం అన్నారు. అంటే అక్కడ పూర్తిగా మహానంద అనుభవము, అదే కేవల అనుభవం మాత్రం. అదెప్పుడు? శివోహం అనే స్థితే, అది కేవల అనుభవం. అక్కడ రూపం లేదు, సగుణం లేదు, ఏం లేదు, నిర్గుణమైనటువంటి కైవల్యముక్తి. ఆ నిర్గుణ కైవల్యముక్తినే సాయుజ్యము అని అంటారు. అది 4వది చిదానంద లహరి. ఈ 2 శ్లోకాల్లో సాలుక్య సారూప్య సామీప్య సాయుజ్య 4 చూపించారు. ఈ 4 మోక్షాలు ఇప్పుడు మనందరం పొందబోతున్నాం అమ్మవారి అనుగ్రహం చేత. నిజంగా పొందబోతున్నాం. మన మనస్సు ఇప్పుడు మణిద్వీపానికి వెళ్తుంది. ఎవరు ఏకాగ్రంగా ఉంటారో వారికి. కనుక ఇది వినబోవడం అనేది ఒక మహాభాగ్యం. అది అమ్మవారు మనకి ఏర్పాటు చేసేది పరమ పావనమైన శరదృతి వేళ ఆశ్వయుజ మాసంలో. కిమిదం శ్రీపురం నామ కేన రూపేణ వర్తతే అని అడిగితే వివరిస్తున్నారు. నేను ఎక్కువ వివరంగా దీన్ని చెప్పట్లేదు, ఎందుకంటే ఎక్కువ వివరణ చెప్తే గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ క్లుప్తంగా నిత్యం ధ్యానించుకోవడానికి అనువుగా సారభూతంగా ఉన్న అంశమని ముఖ్యమైన వాటిని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా వెళుతున్నాం. ఈ శ్రీమన్ నగరాన్ని ఎక్కడ నిర్మాణం చేసేట? సుమేరు శృంగ మధ్యస్థ. సుమేరు శృంగము యొక్క కొన అంటే సుమేరు పర్వతం ఉంది. మేరు పర్వతం, మేరు పర్వతం ఎక్కడుందని చాలా మంది ప్రశ్నించడం ఉంటుంది. మేరు పర్వతం హిమవత్ పర్వతాలు వీటి వలె కనిపించే పర్వతం కాదు. మేరు పర్వతం అదొక దివ్యమైనటువంటిది. అది సమస్త భువనానికి కూడా ఆధారమైనటువంటి మేరు. వీటన్నిటికీ మనం తీసుకుంటే మన శరీరానికి వెన్నుముక ఎలాంటిదో ఈ సమస్త విశ్వానికి ఒక వెన్ను ఉంది కలిపి, సమిష్టి వెన్ను. ఆ సమిష్టి వెన్నే మేరుగు. దాని యొక్క కొన, నీ మేరుగుకు కొన సహస్రారం, విశ్వానికి కొన మణిద్వీపం. ఇది ఇది ముందే చెప్ప మైక్రో మ్యాక్రో అని, ఆ సహస్రాన్ని ఈ సహస్రాలతో లింక్ చేయడమే మనం చేసే సాధన అంతా కూడా. అది చేస్తే అక్కడ నుంచి మహాధార కురిసి ఇక్కడే నీకు గో తెలుస్తుంది. అందుకే ఇదంతా కూడా బాహ్యంగా ఎంత వర్ణన ఉందో ఆలోచిస్తే నీ లోపల ఉంది. అయితే నీ లోపలే అని ముందే చెప్తే ఇది అర్థం కాదు. ఎందుకంటే వ్యక్తికి బయట ఉందని చూపిస్తే గానీ లోపలది అర్థం కాదు. ఎందుకంటే మనందరిది బహిర్ముఖ దృష్టి. అంటే సామాన్యంగా చెప్తున్నాను, అంతర్ముఖ దృష్టి కలిగిన మహాత్ములు అందరూ ఇందులో ఉన్నారు, కానీ సర్వసాధారణంగా మాట్లాడే ప్రవాహంలో ఇలాంటి మాటలు వస్తాయి కానీ ఇంకేమీ కాదు. అంతర్ముఖ దృష్టి అనేది సర్వసాధారణంగా ఉండదు. ఎందుకంటే కశ్చిత్ ధీర ప్రత్యేగాత్వానమేక్షన్, ఎవడో ఒక్కడుంటాట అంతర్ముఖ దృష్టి కలిగిన వాడు. మిగిలిన వాళ్ళందరూ పరాంచి కాని వితరు స్వయం భూహు అని ఉపనిషత్తు చెప్తోంది. వాడి ఇంద్రియాలని బహిర్ముఖం వైపే ఎంత చెప్పినా బయటే, ఆఖరికి నీ జేబులో ఒక పటం ఉందన్న విషయం నీకు తెలియక బయట వెతుక్కుంటాం. ఎవడో నీ జేబులోంచి చూసి బయటకు చూపిస్తే ఓ ఇదా అంటాడు. అంతెందుకు నీ కడుపులో ఏముందో వాడు స్కాన్ చేసి ఫోటో చూపిస్తే తప్ప అది నీలో ఉందని తెలియదు. అంతర్గతమైన దాన్ని కూడా బహిర్గతంగా వర్ణిస్తేనే తప్ప అందుకోలేని వాళ్ళం మనం. అందుకు బహిర్గతంగా వర్ణన ఇక్కడ చేయడం జరుగుతుంది. అందుకే దివ్యమైన లోకాన్ని ముందు బాహిరంగా వర్ణించి తర్వాత అంతర్గతంగా ఎలా చేయాలో క్లుప్తంగా చెప్పుకుందాం. ముందుగా ఆ మేరు పర్వతం ఉంది, దానికి ప్రధానంగా మధ్య భాగం ఉంది, చుట్టూ మరొక మూడు ఉన్నాయట. అంటే మీరు ఎలా భావించవచ్చు అంటే ఒక త్రికోణాకృతి భావించి మధ్యలో బిందువుని భావించండి. ఈ మధ్యలో ఉన్నది అమ్మవారి యొక్క లోకం మణిద్వీపం. ఈ చుట్టూ ఉన్న మూడు కూడా బ్రహ్మకూట విష్ణుకూట రుద్రకూటములు. వీటిని బ్రహ్మలోక విష్ణులోక రుద్రలోకములు అంటారు. అంటే శివలోకం వైకుంఠలోకం సత్యలోకం, ఆ మూడు త్రికోణాకృతులు ఉంటే వీటి నడుమ భాషిస్తున్నటువంటిది మణిద్వీపం. అలా భాషిస్తున్నది అమ్మవారి యొక్క దివ్య మణిద్వీపం అని. అందుకే సుమేరు మధ్య సంగస్థ, ఇది త్రికూట కామకోటిక అంటే ఇదే అర్థం. త్రికూటములు ఈ మూడిటి మధ్యలో భాషిస్తున్నటువంటిది అని. అలాగే సృష్టి స్థితిలకి మూలమైనటువంటి ఏ స్వరూపాలు ఉన్నాయో వాటికి ఇది కేంద్రము అని కూడా అర్థంగా మనం భావించుకోవచ్చు. మొత్తానికి ఆ అక్కడ ఉన్నది మణిద్వీపం. ఇందులో మొదటి ప్రాకారం, మన ద్వీపంలోకి ప్రవేశించాం, సముద్రం దాటిపోయి ద్వీపంలోకి వెళ్ళాం, దీన్ని శ్రీమన్నగరం అని కూడా అంటున్నాం. ప్రాకార ప్రథమ ప్రొక్త కాలాయత వినిర్మిత షట్శతాధిక సహస్ర యోజనాయత వేష్టన. మొత్తం 25 ప్రాకారాల్లో మొట్టమొదటి ప్రాకారం ఉక్కు ప్రాకారం. దీన్ని సంస్కృతంలో కాలాయస ప్రాకారము అంటారు. కాలాయసం అంటే ఉక్కుతో చేసినటువంటి ప్రాకారం. దీని యొక్క మొత్తం పరిమాణం 1600 యోజనాల పరిమాణంతో ఉంటుంది. దీనికి 4 దిక్కులో కూడా ద్వారాలు ఉంటాయి. ఎత్తు 4 యోజనాల ఎత్తుతో ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన ప్రాకారం ప్రథమ ప్రాకారం, ఇది కాలాయస ప్రాకారం. దాని తర్వాత 2వ ప్రాకారం కాంస్య ప్రాకారము. కాంస్యము అన్నప్పుడు కంచు అని అర్థం, కాంస్య ప్రాకారం. ఇక్కడ ఒక ప్రాకారానికి ఒక ప్రాకారానికి మధ్య 7 యోజనాలు దూరంట. మొత్తం 25 ప్రాకారం అంతే. ఒక ప్రాకారానికి ఒక ప్రాకారానికి మధ్య ఈవెన్ డిస్టెన్స్ అనమాట. ఆ దూరాన్ని 7 యోజనాల విస్తీర్ణం అది. తర్వాత ప్రాకారం కాంస్య ప్రాకారం, ఇది కాంస్యశాల అని కూడా అంటారు. ఆ దివ్యమైనటువంటి ఈ ఉక్కు ప్రాకారం దాటిన తర్వాత కంచు ప్రాకారం మధ్యలో ఉన్నటువంటిది ఉద్యానవన, ఒక మహా ఉద్యానవనం ఉంది. దీనిని నానా వృక్ష మహోద్యానము అని అంటారు. నానా వృక్ష మహోద్యానం అంటే అనేక వృక్ష జాతులు ఇక్కడ ఉన్నాయట. మనకు భూమిలో ఒక్కొక్క వాతావరణంలో ఒక్కొక్క రకమైన వృక్షాలు పెరుగుతాయి. మనం ఇక్కడ గుంటూరులో ఖర్జూరం పండిస్తామంటే పండదు, తాను ఉండవలసిన ఇసుక నేలలు ఎక్కడో ఉండాలి. అలా ఇక్కడ పండేవి అక్కడ పండవు, కానీ సర్వ వృక్షములు ఇక్కడ ఉంటాయట. అంటే దీన్ని బట్టి వృక్ష దేవతలకు అన్నిటికీ మూలశక్తులు ఉండే చోటు ఇది, అది ఇక్కడే భావించవలసినది. ఆ దివ్యమైన వృక్షాల పేర్లు చాలా ఇచ్చాడు ఇక్కడ. కానీ ఏలా లవంగ తక్కువలా తథా కర్పూర సాకరంగ పీలవ కాకతుండాస్త నలకా శాసనస్తథ అని చాలా విషయములు ఇక్కడ వృక్షములు చెప్పారు. మొత్తానికి అనేక రకమైన వృక్షములు దివ్య వృక్షములు ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటికీ నానా వృక్ష మహోద్యానము అని పేరు. నానా వృక్ష మహోద్యానం ఇది ఎక్కడుంది? కాలాయస ప్రాకారానికి కంచు ప్రాకారానికి మధ్యలో విస్తీర్ణంగా ఉంది. జాగ్రత్తగా చెప్తున్నది భావించండి. కనుక మొదటగా వచ్చినది ఏమిటి? నానా వృక్ష మహోద్యానము. ఉక్కు ప్రాకారానికి కంచు ప్రాకారానికి మధ్య ఉన్నది. ఒక్కొక్క ఉద్యానంలో ఒక్కొక్క శక్తులు ఉంటాయి. ఆ శక్తుల గురించి నేను ఈ ఉద్యానవనాలు అయ్యాక వివరిస్తాను ఆ శక్తులు. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండకూడదని స్పష్టంగా జాగ్రత్తగా చెప్పాలని నా ప్రయత్నం. తర్వాత అమ్మకృప, ప్రయత్నం కూడా అమ్మకృపే. ఇక్కడ ఉండేవారు ఎవరు అవి తర్వాత వివరిద్దాం. మొత్తానికి ఇందులో ఒక దేవత ఉంటుంది. ఈ ప్రాకారంలో ఒక ప్రధానమైన దేవతలు ఉంటారు, వాళ్ళని తర్వాత తెలుసుకుందాం. దాని తర్వాత 3వ ప్రాకారం తామ్రమయం. తామ్రం అంటే రాగి, రాగితో కూడినటువంటిది. ఇక్కడ ఈ తామ్ర ప్రాకారానికి ముందు చెప్పిన కాంస్య ప్రాకారానికి మధ్య ఒక ఉద్యానవనం ఉంది. అర్థమవుతున్నదిగా నేను చెప్పిన దాన్ని భావం. ఈ తామ్ర ప్రాకారం ముందు చెప్పిన కంచు ప్రాకారానికి మధ్య మరొక ఉద్యానవనం. మొదటిది నానావృక్ష మహోద్యానం ఒకటి. ఇప్పటి నుంచి వరుసగా కొన్ని ప్రాకారాలు కల్పవృక్ష ప్రాకారాలు. కల్పవృక్షాలు ప్రధానంగా ఐదు విధాలుగా ఉంటాయి. కల్పవృక్షం కల్పవృక్షం అని అంటాం కానీ కల్పవృక్షాలు ఐదు రకాలు గుర్తుపెట్టుకోండి. అవి మందారము, కల్పకము, పారిజాతము, సంతానము, హరిచందనము. మనకు మందార వృక్షాలు అంటే ఎర్రగా పూసే పువ్వులు మనం చూస్తున్నాం, ఇవి కావు మందారములు అంటే. అలాగే చెట్టు ఊపితే పడిపోయే పారిజాతాలు చూసి పారిజాతాలు అంటాం. అవి అలాగే దొరకవు కనుక వీటికి ఆ పేర్లు పెట్టుకున్నాం మనం. కానీ అవి కల్పవృక్షాల పేర్లు. అవి ఎలా ఉంటాయో మనం ఊహకు కూడా అనదు. అవి దేవతా వృక్షాలు అవన్నీ. పారిజాతము, హరిచందనము, సంతానము, కల్పకము, మందారము. ఇప్పుడు మొట్టమొదటి వచ్చిన వాటిక కల్పక వాటిక. ఈ కల్పవృక్షాల్లో ఒక వాటిక ఇది మొత్తం. ఇందులో కల్పక వాటికే, మిగిలిన నాలుగు ఇక్కడ ఉండవు. ఈ ప్రాకారం మొత్తం కూడా మనకి ఉండి ఉద్యానవనం పేరేమిటి? కల్పక ఉద్యానవనము. ఇది తామ్ర ప్రాకారానికి కంస ప్రాకారానికి మధ్య ఉందన్నమాట. ఇక్కడ కొందరు దేవతలు ఉన్నారు, వాళ్ళ తర్వాత మీకు వివరిస్తాను. ముందే చెప్పారు ప్రతి ప్రాకారంలో దేవతను తర్వాత చెప్పుకుందాం. ముందు ప్రాకారాలు ఉద్యానవనాల పేర్లు మాత్రం చెప్పబడుతున్నాయి. దాని తర్వాత మూడవ ప్రాకారం దాటిన తర్వాత వచ్చేది విశేషంగా నాలుగవ ప్రాకారం. ఇది సీసమయమైన ప్రాకారం. సీససాల ప్రకీర్తిత తామ్రసాలస్య అంతరాళే సీససాల ప్రకీర్తిత. ఈ సీససాలలో ఉండేటువంటి ఉద్యానవనం సంతాన వాటిక. సంతానమనబడేటువంటి కల్పవృక్షములన్నీ ఇక్కడ భాషిస్తూ ఉంటాయి. ఇది దాటిన తర్వాత ఐదవ ప్రాకారం ఆరకూటమయ ప్రాకారం. ఆరకూటం అంటే ఇత్తడి. ఇత్తడి ప్రాకారం మొత్తం ఇక్కడ ఉన్నది. ఈ ఇత్తడి ప్రాకారానికి ముందు చెప్పుకున్నటువంటి సీస ప్రాకారానికి మధ్యలో ఉండే ఉద్యానవనం పేరు హరిచందన వాటిక. హరిచందన పడబడేటువంటి కల్పవృక్షాలన్నీ భాషిస్తూ ఉంటాయి. దాని తర్వాత ఆరవ ప్రాకారంలోకి వెళుతున్నాం. ఇది పంచలోహ ధాతు ప్రాకారం. ఇది ఆరకూట శంతరాళి సప్తయోజన దూరత. ముందే చెప్పుకున్న అన్నిటికీ సప్తయోజన దూరం. పంచలోహమయస్సాల పూర్వసాల సమాకృతి. ఇది పంచలోహాలు. పంచలోహాలు చాలా మందికి తెలిసిన విషయమే కనుక పంచలోహాలతో తయారు చేసినటువంటి ప్రాకారం ఉన్నది. ఇక్కడ ఉండే కల్పవృక్ష పేరు మందార వాటిక, మందార ద్రుమ వాటిక. దాని తర్వాత రజతమయమైన ప్రాకారం. రజతం అంటే వెండితో చేసిన ప్రాకారం. ఇది ఏడవ ప్రాకారం. ఇక్కడ అంటే ఏడవ ప్రాకారమైన రజతానికి ముందు ఉన్న పంచలోహ ధాతువుకి మధ్యలో ఉన్న ఉద్యానవనం పేరు పారిజాత వృక్షము. పారిజాత వృక్షములు అంటే కల్పవృక్షాలు తెగలు కదా చెప్పాను. ఇక్కడ ఉన్నది పారిజాత కల్పవృక్షములు. దాని తర్వాత ఎనిమిదవ ప్రాకారానికి వచ్చాం. ఇది హేమసాల ప్రాకారం. ఇది చాలా ముఖ్యమండి. ఏడు దాటిపోయిన తర్వాత వీటిని ధాతు ప్రాకారాలు అంటారు. ధాతు ప్రాకారాలు ఎనిమిది. దాని తర్వాత రత్న ప్రాకారాలు వస్తాయి. ఈ ధాతువులు ఇవన్నీ కూడా. ఈ ధాతువుల్లో చిట్ట చివరిది హేమసాలం. హేమం అంటే బంగారం, పూర్తిగా బంగారుతో కూడినటువంటి ప్రాకారం. ఇక్కడ ఈ బంగారు దానికి ముందు చెప్పినటువంటి వెండి దానికి మధ్యలో ఒక ఉద్యానవనం ఉంది. అప్పటికే కల్పవృక్షాలు అయిపోయాయి. ఇక్కడుండే వనం కదంబ వనం. ఇక్కడ అంతా కూడా ఎవరి ఇళ్ళు ఉన్నాయని చెప్పాను? శ్యామలాదేవి యొక్క కాలనీ ఆవిడది, కదంబవన వాసిని. దీని అంతటి మనకు మహానుభావుడు ఎలా చెప్పాడంటే, కాళిదాసు జయ జనని సుధా సముద్రాంత మనల్ని అలాగే తీసుకెళ్ళాడు. విజ్జన్మణి ద్వీప సమురూఢ బిల్వాటవి మధ్య. బిల్వాటవి అంటే నానా వృక్ష మహోద్యానాలన్నిటికీ ఆయన బిల్వాటవి ప్రధానం బిల్వం తీసుకుని చెప్పాడు ఆయన. బిల్వాటవి మధ్య కల్పద్రుమ కల్ప కాదంబ కాంతార వాస ప్రియే. శ్యామలాదేవి వరకు చెప్పారు కనుక అక్కడి వరకు మనం తీసుకెళ్లారు. కాదంబ కాంతార వాస ప్రియే కృత్తివాస ప్రియే అని వివరించారు. మనం ఇప్పుడు అక్కడికి వచ్చాం. శ్యామలాదేవి ఉన్నటువంటి చూశారంత సులభంగా దాటిపోయేమో. మొత్తం ఏడు దాటి ఎనిమిదవ దానిలోకి వచ్చాం. అక్కడ నివాస నగరి సేయం శ్యామాయ పరికీర్తిత. ఇది నివాస నగరి. ఇది కాక ఆవిడికి అసలు అమ్మవారి ఇంటి దగ్గర ఒక ఇల్లు ఉందిగండి, అది సేవానగరిట. ఇది నివాస నగరి, అది సేవానగరి. అంటే ఎల్లవేళ లలితాదేవి ప్రక్కన ఆవిడ ఉండాలి కనుక అక్కడ ఒక భవనం, అక్కడ అన్ని మళ్ళీ ఉన్నాయి. ఇక్కడ ఆవిడికంటే పెద్ద కాలనీ. ఆవిడ పరివార దేవతలు, ఆవిడ యొక్క యంత్రంలో ఉండేటువంటి వాళ్ళు, అంగదేవతలు అందరు ఇక్కడ ఉంటారు మొత్తం. కనుక ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మాతంగ కన్యకులు అని చెప్పబడుతుంటారు. ఇక్కడ ఉండేవి అద్భుతమైన కదంబ వృక్షములు. ఈ కదంబ వృక్షములు చాలా చల్లగా ఉంటాయి. ఇక్కడ దివ్యములైనటువంటి సుధాపానం చేస్తూ అనేక మంది మాతంగ కన్యకలు గానము చేస్తూ ఉంటారు, ఆటలాడుతూ ఉంటారు, నృత్యాలు చేస్తూ ఉంటారు, సమస్త కళలు ఇక్కడ భాషిస్తూ ఉంటాయి అని మాతంగా మాతంగా అని అంటూ ఉంటే అగస్త్యుడు అడుగుతున్నాడు, మాతంగో నామ చప్రోక్త కశ్య కన్యా కదంచత, అసలు మాతంగ అంటే ఏమిటి, మాతంగ కన్యలు అంటే ఏమిటి, కొంచెం వివరిస్తారా అని అడిగా. మనకు మాతంగ కన్యాం మనసాస్మరామి అన్నా, అలాగే నమామి మాతంగీం అన్నా. ఏమిటి మాతంగి అన్నా, మాతంగ కన్యా అన్న అర్థం ఏమిటి అని అడిగితే దానికి కథ చెప్తూ ఉన్నాడు హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షితో. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఈ ప్రాకారం దాటట్లే, కాసేపు ఇక్కడ కూర్చుందాం అందరం కూడా. ఎందుకంటే శ్యామలాదేవి అక్కడ ఉంది, ఆ తల్లి చుట్టూ అద్భుతమైన పరివారాలు ఉన్నాయి, వాళ్ళందరికీ నమస్కారం చేసుకుని ఆ మాతంగ కన్యా చరిత్ర మనం ఎక్కడ చెప్పుకుంటున్నాం, కథమోవనంలో చెప్పుకుంటున్నాం ఆ మాతంగ కన్య యొక్క చరిత్ర. మతంగోనో మతపస మేకరాశిస్తపోధన మహాప్రభావ సంపన్న జగత్ సజ్జన లంపట. అతను మతంగుడు అనేటువంటి వాడు మహా తపస్వి. ఎంత తపస్వి అంటే తపసాం ఏకరాశి అంటున్నాడు హయగ్రీవస్వామి. తపస్సంతా ఒక కుప్ప పోస్తే అదే ఆయన అన్నారు ఇక్కడ. అంటే తపస్సు యొక్క అల్టిమేట్ ఆయన, అంత పరాకాష్ట ఆయన దగ్గర ఉంది, పర్ఫెక్షన్, సంపూర్ణమైన తపస్సరూపుడు ఆయన. తపస్సు చేత జగత్తునంతటినీ సృష్టించగలిగే శక్తిని సంపాదించాట, అంత శక్తి ఉంది. అంత శక్తి వచ్చినప్పటికీ అలాంటి పనులు చేయరు మహర్షులు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈశ్వరుని యొక్క ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించరు. విశ్వామిత్రుడు ఆ పనిచేశాడు కనుకనే ఆయన ఫెయిల్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ తపస్సు చేసుకునే పవిత్రత సంపాదించుకున్నాడు. సృష్టికి విరుద్ధమైన పని ఋషులు చెయ్యరు. వశిష్ఠుడు కూడా సృష్టికి సృష్టి చేయగలడు, కానీ తన పని కాదు. తనకు తపశ్శక్తి ఉన్నా ప్రకృతికి విరుద్ధమైన పనులు చేయకూడదు. గాలుల్లోంచి పుట్టించడాలు, ఒకదాన్ని మరోలాగా మార్చేయడాలు, ఇవన్నీ ప్రకృతి విరుద్ధాలు. ప్రకృతే పరమేశ్వరుడు మహిమ, ప్రకృతి విరుద్ధం పరమేశ్వరుడు మహిమ కాదు, గుర్తుపెట్టుకోండి. అవి చేశారు అంటే వాళ్ళు తపస్సులు కారు, మాయావులు అని అర్థం. వాళ్ళకి ఉత్తమ స్థాయి లేదు, దైవస్థాయి అంతకంటే లేదు. అదేవిధంగా ఇక్కడ వశిష్ఠుడు ప్రసృష్టి చేయగలిగి చేయలేదు ఆయన. ఎందుకు, ఈశ్వర సంకల్పం, అది బ్రహ్మగారి పని కానీ తన పని కాదు. విశ్వామిత్రుడికి ఆ తపస్సు చేయగానే శక్తి వచ్చిందని బలి సృష్టించాడు. ఏమైంది, ఉన్న తపస్సు అంతా ఊడిపోయింది, మళ్ళీ తపస్సు చేసుకోవాల్సి వచ్చింది. చిట్టటి వరకు అసలైన బుద్ధి వచ్చింది ఆయనకి, వచ్చినప్పుడు బ్రహ్మ చేయడు, అంతవరకు కాలేకపోయాడు పాపం, రాజర్షిగానే మిగిలిపోయాడు. ఇదంతా వేరే విషయం, అర్థం చేసుకోవడం వరకు ఇక్కడ చెప్తున్నా. ఇతడు ఇంత చేయగలిగి కూడా నిరంతరం అమ్మ భక్తుడు ఈయన, అమ్మవారి మహాభక్తుడు. అయితే ఈయనకు ఒక మిత్రుడు ఉండేవట, ఆయన ఎవరు అంటే హిమవంతుడు. ఏకం వరం ప్రార్థయేహం తం వరం పూరయాంబికే. ఒకప్పుడు ఈయన బాగా ప్రార్థనా తపస్సు చేస్తుంటే శ్యామలాదేవి ప్రత్యక్షమైందిట. ఏం కావాలన్నా ఆయన అడిగింది, అమ్మా నీదేవల్ల నాకు అన్నీ ఉన్నాయన్నాడు. జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం ఉంది, తపస్సు ఉంది, అన్నీ ఉన్నాయి. నా ఇచ్ఛతో ఏదైనా నేను చేయగలను. నాకేం కోరుకుంటుందమ్మా, కోరికలన్నీ నాకు దాటిపోయాయి, కానీ ఒక్క కోరిక మాత్రం ఉందమ్మా. అదేమిటంటే నాకు హిమవంతుడు స్నేహితుడు, కానీ నేను ఆయన తిరుగుతున్నప్పుడు ఏదైనా సభల్లో మేము కలుసుకున్నప్పుడు ఏదైనా ఒక వాదన వస్తే నాకేంటయ్యా, నేను అమ్మవారి తండ్రిని అంటూ ఉంటాడు అతను. హిమవంతుడు ఆ మాట అంటూ ఉంటాడు, పూర్వం హిమవతాసార్థం సౌహార్ద పరిహాసవాన్ క్రీడామత నవం వాక్యస్తత్ర తేన ప్రగల్భితం అహం గౌరీ గురుహు. గౌరీ గురుహు అంటే గౌరీదేవి తండ్రిని నేను అని అంటూ ఉన్నాడు. గౌరీదేవి తండ్రిని కానీ ఇంకా మాట్లాడకూడదు అనమాట, అంత గొప్పవాడు ఇంకేమంటాం, మాట మాట కానీ గౌరీ తండ్రిని అంటున్నాడు. ఇది పనికిమాలిన అహంకారం కాదు, ఒక ఆనందంతో కూడిన అహంకారం, తప్పేం లేదు. గౌరీదేవికి తండ్రి అనే తృప్తిగా చెప్తున్నాడు ఆయన. తృప్తితో కూడిన గర్వాన్ని దర్పము అని అంటారు, గుర్తుపెట్టుకోండి. పెద్ద ప్రమాదం లేదు ఆ దర్పం, అందుకే ఆ దర్పం ఉంటుంది, అది తృప్తితో కూడిన ఒక భావం. అంతేగాని మదం కాకూడదు, మళ్ళీ జాగ్రత్త పడాలి. ఇతను తృప్తితో కూడిన దర్పంతో అంటూ ఉన్నట్ట స్నేహితుడు కనుక స్నేహితుడి దగ్గర ఇలా అంటారు. అలా మాట మాటగా నేను గౌరీ తండ్రిని అంటూ ఉంటే నాకు అతని మీద అసూయ పడలేదు, రాలేదు. కానీ గౌరీదేవికి అంటే అమ్మవారికి తండ్రిని అనే భాగ్యం ఆయనకి దక్కింది, నాకు కూడా దక్కితే బాగుందన్న కోరిక ఉందమ్మా నాకు అన్నాడు. ఒక్కటే ఉండిపోయిందమ్మా అన్నాడు. తద్భాగ్యం మమనే బాభూజ్యతి తత్ర అధికో గుణ. నాకు అమ్మవారికి తండ్రి అనే భాగ్యం రాలేదే అనుకుంటున్నాను, నాకు ఆ భాగ్యం ఇస్తావా తల్లి అన్నాడు ఆ శ్యామలాదేవికి. అప్పుడు ఆ తల్లి మందహాసం చేసి, ఎందుకు శ్యామలాదేవిని అడిగాడు, శ్యామల ఎవరో, గౌరెవరో, లలిత ఎవరో, అంతా ఒక్కటే అమ్మా ఆవిడనే అని. శివుని దగ్గర ఉన్న శక్తి సంపూర్ణ శక్తిట, ఆ శక్తి అన్ని రూపాలతో అంతటా విస్తరింపబడుతున్నది. అందుకే ఆ తల్లిని మనం ఇక్కడ లలితమ్మన్నో, ఆ తల్లినే గౌరన్నో, ఆ తల్లి శ్యామలమ్మ అంటే కృత్తివాస ప్రియే అని శ్యామలమ్మనే కీర్తించారు ఆయన. కృత్తివాసుడికి ప్రియ అంటే శివునికి ప్రియురాలా అని అర్థం. ఆవిడ ఏ రూపం ధరించినా శివప్రియే ఆవిడ. ఇప్పుడు అందుకు ఆ తల్లిని అడిగట, అడిగితే తప్పకుండా నీకు కలుగుతానే, నీకు నన్ను కుమార్తెగా పొందగలిగిన యోగ్యత ఉంది గనక నీకు ఆ కోరిక కలిగింది అన్నట్ట. గొప్ప మాట చూశారు. ఆ కోరిక ఉన్నది అంటే తన యోగ్యత ఉంది. కొందరు యోగ్యత లేని కోరికలు ఉంటాయి, అందుకే ఫలించే జీవితంలో కోరికలకి ఏమి చాలా ఉంటాయి. కానీ దాన్ని ఫలించగలిగే యోగ్యత ఉండాలి కదా, ఇతనికి ఉంది గనక ఇప్పుడు అది కలిగిందిట. అంతేకాదు నన్ను కడుపులో గ్రహించగలిగే శక్తి నీ భార్యకు ఉంది అన్నారు. చూడండి ఇక్కడ వీళ్ళందరూ మామూలు మానవ దేహాలు కాదు, వీళ్ళందరూ సిద్ధదేహాలు వీళ్ళందరికీ. అందుకు తప్పకుండా నీకు నేను కుమార్తెగా కలుగుతాను అన్నది సంతోషించాడు ఆయన. తర్వాత ఈ మతంగ మహర్షి యొక్క భార్య పేరు సిద్ధిమతి. ఆ సిద్ధమతికి కలలో కనబడింది అమ్మవారు. కనబడి తాపించ గుచ్చము అని ఒక కుసుమాన్ని ఇచ్చింది. తాపించ పుష్పగుచ్చం అంటే కానుగు పువ్వుల గుత్తి ఇచ్చింది. ఆ తల్లి కళలో కనబడి ఇచ్చింది సిద్ధమతికి. ఏమిటా ఈ కళ అని ఆమె లేచింది. ఆ కళకు అర్థం ఏంటంటే తన అంశాన్ని ప్రవేశింపజేసింది ఆమెలో అని అర్థం. అప్పుడు ఆ తల్లి కొన్నాళ్ళకి గర్భవతి అయి నిండు చూలాలైన తర్వాత ప్రసవించింది. అప్పుడు ఉద్భవించిన తల్లి మాతంగ కన్య. మాతంగి అంటే ఆవిడ శ్యామలాదేవి ఆ విధంగా ఉద్భవించింది. అందుకే తల్లికి రాజమాతంగి అని మాతంగి అని కూడా మనం పిలుస్తున్నాం. అందుకు అమ్మవారికి మాతంగి అని పేరు రావడానికి కారణం ఏంటంటే మతంగ మహాముని యొక్క పుత్రిక గనక మాతంగి అని అయినది. హిమవంతుని పుత్రిక గనక హైమవతి అయినట్లుగానే మాతంగిగా అమ్మ వచ్చినది. ఇదయ్యా ఈ పుట్టిన మాతంగి ఎవరు? అసలు శ్యామలాదేవి. అసలు శ్యామల్ని మహాశ్యామ అని కూడా అంటాం. ఆ తల్లి ఇలా వచ్చింది గనక ఈ తల్లిని లఘుశ్యామ అని అంటారు. లఘు అంటే చిన్నది కాదు, లఘు అంటే వెంటనే. గుర్తుపెట్టుకోండి, లఘు అంటే అతి త్వరగా. కొందరికి కొన్నిటికి ఎక్కువ ప్రయత్నం చేయాలి, కొన్నిటికి లఘు ప్రయత్నించాలి. ఈ లఘుశ్యామ అంటే అర్థం ఏంటంటే ప్రార్థిస్తే వెంటనే అనుగ్రహిస్తుంది. అది ఇక్కడ అమ్మ ఎప్పుడు లఘువు కాదు, గురువే ఆవిడ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అర్థం మాత్రం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెంటనే అనుగ్రహించే తల్లి లఘుశ్యామ. ఎప్పుడైనా సరే మంచి ఆలోచన రాకపోయినా, తొందరగా భావం పనిచేయకపోయినా, విద్యకి బుద్ధికి సరిగ్గా పనిచేయకపోయినా లఘుశ్యామ మాతంగ కన్య అంటే వెంటనే పనిచేస్తుంది. ఆ వెంటనే సత్యస్ఫురణ వస్తుంది మనకి. అది లఘుశ్యామ మహాశ్యామ మాతంగి బృంద సంగీత. ఈ లఘుశ్యామ మాతంగి బృందంతో కలిసి ఉంటుంది. ఈవిడ మొత్తం 64 విద్యలకు అధిష్టాత్రేట. చతుషష్ఠి విద్యలు, చతుషష్ఠి విద్యలు అంటే వేదములు మొదలుకుని చెప్పబడ్డ విద్యలు 64 విద్యలు. ఆ విద్యలన్నిటికీ ఈవిడ అధిష్టానం. అలాంటి తల్లి. ఈ తల్లికి పరిచారకులుగా అనేక మంది మాతంగ కన్యలు ఉన్నారు. ఈ తల్లి నుంచి పుట్టే కోట్ల కలది. వాళ్ళ అమ్మని కొడుచుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కదంబ వనంలో భాషిస్తూ ఉంటారు. కనుక ఆ కదంబవనంలో మనం అమ్మని ఇప్పుడు స్మరించుకున్నాం. కదంబ వనవాసిన మాతంగ కన్య లఘుశ్యామ అని చెప్పబడుతున్నది. ఈ లఘుశ్యామ మనకి శ్యామలాదేవి మంత్రముల్లో అంగదేవతా మంత్రంగా చెప్పబడుతున్నటువంటిది. ఆవిడ వెంటనే అనుగ్రహించేటువంటి తల్లి ఇది. మాతంగ కన్యా మనసాస్మరామి అన్నప్పుడు ఈ తల్లిని మనం స్మరించుకుంటున్నాం. ఇంతవరకు మనం ఎన్ని కక్షలు చెప్పుకున్నాం? 8 కక్షలు పూర్తయ్యే. ఇప్పటి వరకు చెప్పబడ్డ దానికి లోహ ప్రాకారములు అని చెప్తున్నారు. ఈ లోహ ప్రాకారములు కదంబ వనంతో పూర్తవుతున్నాయి. ఇక్కడ నుంచి రత్న ప్రాకారములు వివరించబోతున్నాడు. కానీ ఇప్పటి వరకు చెప్పిన 7 ప్రాకారాలు, 7 ఉద్యానవనాలు. 8 ప్రాకారాలు అంటే 7 ఉద్యానవనాలు, అవునా కదా? కొంచెం సమయం ఇస్తాను, మీరు ఒక్కసారి స్పష్టంగా అర్థం చేసుకోండి. ముందు కాంస ప్రాకారం, ముందు లోహ ప్రాకారం, తర్వాత కాంస ప్రాకారం. రెండింటికి మధ్యలో నానావృక్ష మహోద్యానం. అలా ఏర్పడినప్పుడు గోడలైతే 7 కానీ ఉద్యానవన 8 గోడలు, 7 ఉద్యానవనాలు. కనుక ఆ ఉద్యానవనాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఒక్కొక్కటి తలంచుకుంటూ వెళదాం. ముందుగా నానావృక్ష మహోద్యానం అని చెప్తాం. అక్కడుండే దైవం ఎవరు? మహాకాలుడు అక్కడ ఉంటాడు. మహాకాలుడు అంటే కాలానికంతటికీ అధిష్టాన దైవం అక్కడ ఉంటుందండి. సమస్త విశ్వంలో వ్యాపించిన కాలానికి అధిష్టాన దైవం ఎక్కడుంటాడు? నానావృక్ష మహోద్యానంలో ఆయన అధిపతి. అక్కడ మొత్తం అందరినీ ఆయన శాసిస్తాడు. ఈ కాలాతీతంగా స్థితి ఎవరైతే చేరుకోగలరో వాళ్లే బ్రహ్మాండాలు కావాలన్న మణిద్వీపానికి వెళ్ళగలరు. వాళ్ళకి ఎంట్రీ ఈయనిస్తాడు. ఈ విశ్వంలో ఉన్న కాలాన్నంతటి ఇక్కడి నుంచి నియమిస్తాడు ఈ మహాకాలుడు. ఈ మహాకాలుడు కూర్చునేటువంటిది ఒక ఆసనం ఉంది. ఎప్పుడైనా దేవతల ఆసనం అంటే యంత్రమే, గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే స్త్రీ యంత్రం ఉందే మహాకాల యంత్రం. ఈ కాలయంత్రానికి 4 ఆవరణలు ఉంటాయట. దీనికి మధ్యలో బిందువు, త్రికోణము, తర్వాత 5 కోణాల ఆవరణ, తర్వాత 16 దళాల ఆవరణ, ఆపై అష్టదళ ఆవరణ ఉంటాయి. వీటిలో ఉండేటువంటి దేవతలు, మధ్యలో ఉన్నవాడు మహాకాలుడు, ఆయన ప్రక్కన ఉండేటువంటిది కాళి, మహాకాళి. ఆ చుట్టూ ఉండే వాళ్ళు మహాకల్ప, మహాసంధ్య, మహానిశ అని ముగ్గురు దేవతలు. ఇవి ఎందుకు నేను వివరిస్తున్నానంటే మనకు అనుభవంలో ఉన్నవాళ్ళు. సంధ్య, నిశ ఇవి కాలస్వరూపాలు. ఈ దేవతలు అక్కడ ఉంటారు, వీళ్ళు నియామకం చేత అవన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. ఆ తర్వాత పంచకోణంలో కృత, త్రేత, ద్వాపర, కలి, మన్వంతర అనే దేవతాశక్తులు ఉంటాయి. నాలుగు యుగశక్తులు, మన్వంతర శక్తులు అక్కడ భాషిస్తూ ఉంటాయి. వీళ్ళు మహాకాలుని యొక్క శక్తులు. దాని తర్వాత ఆ పంచకోణం దగ్గరే ప్రత్యూష, పితృప్రసు, ప్రాణ, అపరాన్న, మధ్యాహ్న కాలంలో ఉండేటువంటి భాగాలు ఇవన్నీ కూడా ఒక రోజులో వచ్చే భాగాలు. వాళ్ళు అక్కడ ఉంటారు ఆ దేవతల వల్ల రోజులు అవి ఏర్పడతాయి. చూడండి ఎందరి ఏర్పాట్ల వల్ల కాలం అనేదిని, కాలం యొక్క సమగ్ర స్వరూపాన్ని ఒక యంత్రంలో భావించి చూపిస్తున్నారంటే భారతీయ ఋషుల యొక్క దర్శనం ఎంత అమోఘమో ఆలోచించండి. మొత్తం కాలాన్ని అక్కడ పెట్టేశారండి. ఇంతకు మించి కాలాన్ని మరోలాగా మీరు ఆలోచించలేరు. ఆ తర్వాత షోడశ పత్రంలో ఉండేటువంటి వాళ్ళు దివ, నిశ, తమిశ్ర, జోత్స్ని, పక్షిణి, ప్రదోష, నిషీధ, ప్రహర, పూర్ణిమ, రాక, అనుమతి, అమావతి, శనివాలి, కుహు, భద్ర, ఉపరాగ అనే 16 మంది శక్తులు. ఇవి నిజానికి అమావాస్యలో ఉన్న వెరైటీలు. పూర్ణిమల్లో ఎన్ని వెరైటీలో చెప్తారు ఇక్కడ, అదే ఇక్కడ. రాక అన్న పూర్ణిమే, పూర్ణిమ అన్న పూర్ణిమే, కానీ రెండింటికి తేడాలు ఉన్నాయి. అలా శనివాలి, అమావాస్య, అనుమతి, భద్ర, ఉపరాగ ఇవన్నీ తిథిల్లో సంబంధించిన దేవతలు. అలాగే ప్రదోషము, అర్ధరాత్రి, దివ ఇత్యాది దేవతలు. వీళ్ళని స్మరిస్తే ఏమవుతుందంటే ఆయా కాలాలు మనకు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే మంచైనా చెడైనా కాలంలోనే జరుగుతా అవునా లేదా? వీళ్ళని కానీ స్మరించి, కాలచక్రాన్ని స్మరించి, మహాకాల కాలచక్రం అంటే ఇది, ఆ మహాకాలుని కానీ స్మరిస్తే ఆయన కంట్రోల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. ఈ కాలములన్నీ మనకు అనుకూలిస్తాయి. కాలం అనుకూలిస్తే అన్ని అనుకూలిస్తాయి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కాలంతోనే కర్మ ఉంటుంది. కాలం చాలా ప్రధానం. ఇంత మనం చూస్తున్న విశ్వమంతా, కంటికి కనబడేటువంటి ఈ 3-డైమెన్షనల్ విశ్వమంతా కాలం అనే 4th డైమెన్షన్ మీద ఆధారపడిందని ఐన్స్టీన్ చెప్పాడు. 4th డైమెన్షన్ ఇన్ ద టైం అన్నాడు. ఆ కాలం మీద ఆధారపడి తిరుగుతుంది. ఆ కాలచక్రానికి అధిపతి ఆయన. అలాంటి కాలస్వరూపాన్ని మనం స్మరించుకుంటున్నాం. అదేవిధంగా ఆ 8 దళాల పద్మంలో యుద్వత్సర, యుందువత్సర, వత్సర, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ అనే 8 శక్తులు భాషిస్తూ ఉంటాయి. ఇక 4 కాలచక్రానికి ద్వారపాలకులుగా ఉన్నవారు కలి, కల్య, కలన, కాళి. కలి అంటే కలియుగంలో కలికాడు. ఇక్కడ కలి, కల్య, కలన, కాళి అంటే అసలు కాలం అంటే నియమించినది అని, నియామక శక్తులు అని అర్థం. వీటికి 4 వైపులా ఈ నియామక శక్తులు భాషిస్తూ ఉంటారు. వీళ్ళు ఒక చేత్తో పానపాత్ర ధరించి, మరొక చేత్తో మాంసపాత్ర ధరించి ఉంటారట. వీటితో జగత్తు నియమించుతూ ఉన్నటువంటి వాళ్ళు శ్యామలవర్ణ శరీరంతో ధ్యానిస్తూ ఉంటారు. ఇలా దివ్యమైనటువంటి కాలస్వరూపాలకు నమస్కరించి, మహాకాలుని నమస్కరించుకున్న ఎక్కడిది మొదటి ఉద్యానవనంలో నానావృక్ష మహోద్యానం అనగానే వాళ్ళని స్మరించుకోవాలి. తర్వాత 2వ ఉద్యానం ఏమిటి? కల్పవాటిక. ఆ కల్పవాటికలో ఉన్నటువంటి దేవతలు ఎవరు? ఏమి భావనలండి వీళ్ళు! అక్కడ వసంతుడు దేవతగా ఉంటాడు. ఇక్కడ నుంచి ఒక్కొక్క వృక్షవనంలో ఒక్కొక్క దేవత, ఋతుదేవతలు వీళ్ళు. కాలంలో వచ్చే ఋతువులు ఇదేమిటంటే ఋతువుల్లో మార్పులు వస్తుంటాయి. మనం అంటూ ఉంటాం 100 వసంతాలు నువ్వు జీవించు. వేదము శరత్తులు చెప్తుంది. వేదానికి కూడా శరత్కాలం అంటే ఎంత ఇష్టం అండి. జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం, శరత్కాలాన్ని చెప్తున్నది వేదం. కనుక శరత్, వసంతం, గ్రీష్మం, వీటికి శక్తులు ఉన్నాయి. గ్రీష్మానికి ఒక శక్తి ఉంది. గ్రీష్మాధిదేవతను ఉపాసించితే కొన్ని శక్తులు వస్తాయి. అలాగే వసంతాదిదేవ, వసంత అధిదేవత, అవి దేవతలు. కాలంలో ప్రతిదానికి దేవత ఉంటారు. అలాగే ఋతుదేవతలు ఒక్కొక్క ఉద్యానవనంలో ఇక్కడ నుంచి ఒక్కొక్క ఋతుదేవతని మనం స్మరించుకుంటున్నాం. ప్రధానంగా ఋతువులు 5 గుర్తుపెట్టుకోండి. వేద ప్రకారంగా ఋతువులు 5 కనిపిస్తాయి ప్రధానంగా. 6 ఎందుకు చేశారంటే హేమంతం అనేది హేమంత శిశిరాలు కలిపి ఒక ఋతువుగానే వేదం చెప్తున్నది. తర్వాత మరొక చోట విభజన చేసేటప్పుడు 2 దాన్ని చూపించారు. కానీ 2 కలిపి ఒకటిగానే చెప్పడం జరుగుతూ ఉన్నది. మొత్తానికి పంచ ఋతువులే ప్రధానంగా చెప్తూ ఉంటారు. మొత్తానికి ఈ ఋతుదేవతను మనం స్మరిద్దాం. ఋతువులు బట్టే మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రకృతిలోని, నీలో కూడా. ఇవన్నీ నీలోనే ఉన్నాయి. నీలో వసంతం లేదా? నీలో చిగురింత దశలో ఉండే బాల్యమే వసంతం. నీలో మాంచే యవనమే గ్రీష్మం. నీలో భావాలు వర్షిస్తూ కురుస్తూ నువ్వు ఉత్పత్తి చేసేటప్పుడు, నీ నుంచి ప్రొడక్షన్ అనేది వచ్చేటప్పుడు వర్షమే నువ్వు. నువ్వు జీర్ణమే రాలిపోయేటప్పుడు నీ కూసి జరిమే. ఎక్కడ ఋతువులన్నీ నీలోనే ఉన్నాయి, ప్రపంచంలోనే ఉన్నాయి. నీకు శిశురం వచ్చినప్పుడు ఇంకోటి వసంతంలో కనిపిస్తుంటారు. కానీ నీకు శిశురమే. లోకంలో ఎన్ని వసంతాలు వచ్చాయి, నువ్వు శిశురమే. అలా ఎవరు ఋతువులు వాళ్ళకుంటూ ఉంటాయి. ఎందుకంటే టైం కానీ స్పేస్ కానీ రిలేటివ్. ఫిలాసఫీ ప్రకారంగా సైంటిఫిక్ గా చూసినా సాపేక్షం ఎవరికి వాడికి. అదేవిధంగా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొందరికి పగలు ఉంటుంది నాకు తెలుసు, ఎందుకంటే నిద్దట్లో వాడు పగల్లో ఉంటాడు, ఆ కళలు కంటున్న వాళ్ళకి పగలు కనిపిస్తూ ఉంటుంది, కానీ వాడు కానీ పగలే కూర్చున్నది రాత్రి కానీ అలా ఉంటూ ఉంటాయి. భావం ఎక్కడుంటే అక్కడ కదా. ఇలాగే శారీరక స్థితులు, బయట ప్రకృతిలో మార్పులు. అయితే జరిగిన మార్పుల్లో ఏది మంచి ఏది చెడు చెప్పండి. మనం అనుకుంటాం వృద్ధాప్యం వస్తే కొందరు భయం, కానీ వృద్ధాప్యంలో ఎంత అందం ఉంది. ఒక పండిన వృద్ధుడు కూర్చుని దీవిస్తూ ఉంటే ఆ నిండు రూపం ఎంత బాగుంటుందండి. పండు ముదిసెల్లు ఇద్దరు దంపతులు కనిపిస్తే పార్వతి పరమేశ్వరులు ఉన్నారని అందం పెడతాం. ఆ శోభే శోభ, దేని అందం దానిదే. చిగురింతలో ఎంత అందం ఉందో రాలుతున్నప్పుడు అంతే అందం ఉంటుంది. రెండు అందాలు చూడగలగడమే ముఖ్యం. ఆ రెండు శక్తుల్ని నియమిస్తూ ఉన్నటువంటిదే ఈ పంచ ఋతుదేవతలు. ఇక్కడ ఋతువుని నియమించే శక్తులన్నీ ఇక్కడ కనిపిస్తాయి. షడ్ ఋతుదేవతలు కూడా మనకు అమ్మవారి యొక్క లోపల్లో ఉన్నారు. అంటే సమస్త విశ్వంలో ఋతుచక్రాన్ని నియమించే శక్తులు వీళ్ళనమాట. వీళ్ళని ప్రార్థించడం వల్ల ఏం జరుగుతుందంటే కాలంలో వచ్చిన మార్పులు మనకి సానుకూలమవుతాయి, ప్రతికూలాలు కావు. ఎందుకంటే ఎండాకాలం వచ్చింది, కావాలో వద్దా చెప్పండి. అమ్మో ఎండలంటే భయం అండి. మరి మామిడి పళ్ళు మల్లె పువ్వులు అన్ని దాని అందం దాన్ని. అంత ఎండలు వస్తే గానీ జలములు పైకి వెళ్ళవు, అప్పుడు కానీ వర్షం కురవదు. అంతేకాని బుద్ధి చెప్పువాడు బుద్ధితే ఏమయ్యా విశ్వదాభిరా. వర్షం కురిపించేవాడు ఎండిస్తే ఏమైంది, లాక్కుంటున్నాడు తర్వాత కురిపిస్తాడు అంతే. కనుక ప్రతి కాలంలో దాని పాజిటివ్నెస్ ఉంటుంది. వర్షాకాలం మాత్రం గొప్పదా చెప్పండి. వర్షాలు కూడా పంటలు ఉండవు, కానీ వర్షాలు పడితే ఈ రోజు ప్రవర్తన చేయబడిపోయి ఇవాళ వర్షం పడకూడదని నిర్వాహకులు అందరూ అనుకున్నారు. అలాగే వర్షాలు పడకూడదు అంటామా, మహాపాపం. ఎప్పటికీ ఏది అవసరమో అప్పటికి అన్ని అవసరమే మనకి. మానవులు అండి మనం, అన్ని అవసరమే. కనుక మన అవసరాలు చూసుకుంటాడు పరమాత్మ, ఆయనకు తెలిసి ఎప్పుడేమి ఇవ్వాలి ఆయనకి. ఎందుకంటే సర్వ జగత్ అవసరాలు చూసుకుంటాడు. ఒకడు అన్నట్టు చీ ఏమిటి బురద అని, కానీ బురద రూపంలో రుద్రుడికి నమస్కారం అని రుద్రులు అన్నారు. బురద నీకు అక్కర్లే, కానీ బురదలో తిరిగే వానపాముకు బురద కావాలి. శివుడికి నువ్వే కాదు వానపాము కూడా ముఖ్యమే, గుర్తుపెట్టుకోండి. వేటికి ఏమి ఇవ్వాలో వహిస్తాడు ఆయన. ముళ్ళకంపల రూపంలో ఉన్న శివుడికి నమస్కారం అంది రుద్రం. ముళ్ళకంపలు ఏంటండి, ఆ ముళ్ళకంపలు ఉండడం వల్ల మనం కొన్నిట్లోకి వెళ్ళాం. కంపలు ఉంటే అడవుల్లోకి వెళ్ళాం మనం. మనం వెళ్ళకపోవడం వల్ల కొన్ని అక్కడ క్షేమంగా ఉంటాయి, వాటి క్షేమం కోసం పెడతాడు ఆయన. వేటికి అవి పెట్టాలి ఆయన పెడుతుంటాడు. మనకేం తెలుసండి, తన సృష్టిలో దేన్ని వద్దనడానికి నీకు అలవాటు హక్కు లేదు. అవన్నీ రాళ్ళండి పంటలు పండేవన్నీ, అన్ని పంటలు పడితే నీకు రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఆయనకి తెలుసు. మనం తొందరపాట్లు కాలం కానీ మన అవసరాలన్నీ ఆ అయ్యకి అమ్మకే తెలుసు అండి. వాళ్ళు అందరూ ఏర్పాటు చేస్తారు. అలాగే ఋతువుల రూపంలో ఎన్నెన్ని చేస్తున్నారు ఆ మహానుభావులు. వాళ్ళిద్దరు ఎన్ని ఏర్పాట్లు చేశారు ఈ ప్రపంచంలో. ఋతువులు ఏర్పడితే ఋతువుకు అందాన్ని పెట్టి బాధలు ఉంటే ఏం చేస్తాం, కానీ బాధలు కాకుండా ఋతువులో ఉన్న మంచే నాకు లభించుగాక అని మనం ప్రార్థించితే ఈ ఋతుదేవతను ప్రార్థించాలి. వాళ్ళ వల్ల శరీరంలో కూడా కొన్ని వ్యవస్థలు సర్దుకుంటాం. అదేవిధంగా వాళ్ళ వల్ల ఋతు మార్పులు మనకి అనుకూలమవుతాయి. అంతేగా సృష్టిలో జరిగే మార్పులు మనకు ప్రతికూలం కాకూడదు అని ప్రార్థించడమే ప్రార్థనట వరకు కాదు. మార్పు సహజం దేశంలోని కాలంలోని, కానీ అవి నాకు సానుకూలములు వారు తప్ప ప్రతికూలములు కావు అనడమే ప్రార్థన. అందుకు వీళ్ళని స్మరిస్తే కాలం అంతా మనకు సానుకూలమవుతోంది. సంవత్సరాన్ని నడిపే దేవతలు వీళ్ళు. అందుకు మొట్టమొదటిగా వచ్చిన వాడు వసంతుడు, వీళ్ళకిద్దరు భార్య అంట. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు, ఇద్దరు భార్య అంట. వాళ్ళు మధుశ్రీ మాధవశ్రీ. ఇద్దరు భార్యలు ఎందుకు చెప్పారు, చైత్రం వైశాఖం కలిస్తే వసంతం. గుర్తున్నాయా అమ్మా, సోమవారం అంటే మండేయా అని అడుగుతున్నారు. ఇది వరకు మండే అంటే సోమవారం అని. ఇలాంటి పరిస్థితులు వచ్చేప్పుడు నేను చైత్రం వైశాఖం అంటే ఏం గుర్తు వస్తాయి, మనకు గుర్తు లేవు. తర్వాత వాళ్ళు గుర్తు చేసే బాధ్యత మనం లేదు అంతే కదా. కానీ చైత్రం వైశాఖం కలిపితే వసంతం. అందుకే మధుశ్రీ మాధవశ్రీ. వేదంలో చైత్రానికి మధుమాసం అని, వైశాఖానికి మాధవ మాసం అని పేరు చెప్పబడుతున్నది. మధుశ్రీ మాధవశ్రీ అనే వాళ్ళు ఇద్దరు భార్యలుగా ఉన్నారు. అయితే ఇతని చుట్టూ 60 శక్తులు ఉన్నాయట. 60 శక్తులు అంటే అర్థం ఏంటి, చంద్రకళలు బట్టి కదా నెలలు నిర్ణయిస్తున్నాం. అమ్మవారిని చంద్రకళ రూపంలో ఆరాధిస్తున్నాం. 2 నెలలకి ఎన్ని రోజులు వచ్చాయి, ఎన్ని తిథులు వచ్చాయి, 60 తిథులు. కనుక ఇక్కడ ప్రతి ఆవరణలో ఉన్న ఋతుదేవతకి 60 శక్తులు చుట్టూ ఉంటూ ఉంటాయి. అది కామ వాళ్ళకి తగ్గ లక్షణాలతో. దాని తర్వాత వచ్చేది సంతాన వాటిక. దీనికి అధిపతి గ్రీష్మ ఋతువు, గ్రీష్మ ఋతు దేవత. ఈయనకి ఇద్దరున్నారు. ఆయనకి ఇద్దరే శుక్రశ్రీ శుచిశ్రీ అని ఇద్దరున్నారు. ఇక తర్వాత వచ్చేది హరిచందన వాటిక. ఇక్కడ వీరికుండేటువంటి శక్తులు 12 ఏమంటే, ఆయనకు కూడా 2 మాసాలే కదా అని మనకు అనిపించవచ్చు. కానీ వర్షాల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో అన్ని ఆయనకి భార్యలు. చూడండి భార్యలు అంటే ఏమిటో కదా శక్తులు. అన్ని వెరైటీస్ ఇక్కడ చూపిస్తున్నాడు. వర్ష ఋతువులో ఎన్నెన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇతర ఋతువుల్లో అన్ని కనిపించినట్టు. ఒక్క వర్ష ఋతువులోనే ఎన్నెన్నో రకాలు. అవి నభస్త్రీ, నభస్యస్త్రీ, సరస, సత్యమాలిని, అంబ, దుల, నితత్ని, అభ్రయంతి, మేఘయంతిక, వర్షయంతి, చుపుణిక, వారిధార. పన్నెండు పేర్లే ఎంత బాగున్నాయి చూసారా. అంటే ముందు ఆకాశంలో జలానికి కావలసిన వాతావరణం ఏర్పరిచే దేవత నభస్త్రీ, దాని తర్వాత జలశక్తులంటే సమీకరించే దేవత నభస్యస్త్రి, ఆ సమీకరించిన వాటిని మేఘాలుగా మార్చుతూ సరస అనే దేవత, వాటిని సత్యములు పండించడానికి అనువుగా కురిపించే దేవత సత్యమాలిని. అంత వర్షం కురిసింది ఊరి మీద, పంటల పొలాల మీద పడలేదు, ఏం లాభం అండి? కనుక అక్కడ కురిపించడానికి సత్యములు ఎందుకు కురిపించే ఒక దేవత ఉంటుంది సత్యమాలిని. పూర్వం ఇవన్నీ తెలుసుకుని ఆ దేవతలను ఆరాధించేవారు కనుక పంటలు పండేవి. ఇప్పుడు కష్టజీవులు, రైతులు, కష్టం మీద బతికేవాళ్ళు, వాళ్ళకి మన యొక్క సంస్కృతి నుంచి దూరం చేశాం. కులదేవతలను ఆరాధనలు మాన్పించేశాం, వంశదేవతల ఆరాధన పోతున్నాయి, మతాలు మారిపోతున్నారు. దానివల్ల ఏం జరుగుతాయి? కరువులు, కాటకాలు వస్తాయి, దేవతల తృప్తి జరగదు. అందుకు ఇక్కడ మేఘస్వరూపాలు, వర్షస్వరూపాలు చెట్టుని ఎన్ని చెప్తున్నారో చూడండి. ఆ తర్వాత చినుకులుగా కురిసేవి, ధారలుగా కురిసేవి, రకరకాల పర్జన్యాలు, అవన్నీ కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి. అలా పన్నెండు మంది శక్తులతో భాషిస్తున్నటువంటి వర్ష ఋతు దేవతని ఇప్పుడు మనం నమస్కరించుకున్నాం. తర్వాత వచ్చేది మందార వాటిక. ఇందులో ఉండే దేవత శరద్ ఋతువు. ఆయనకి ఇద్దరు శక్తులు, ఇషస్త్రీ, ఊర్జస్త్రీ అనేటువంటి ఇద్దరు శక్తులు భాషిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారంటే ఈ దేవతలు అక్కడుంటూ లలితాదేవిని ఉపాసన చేస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ప్రతి ఆవరణలో దేవతలు నిత్యం లలితారాధన చేస్తూ ఉంటారు. ఆ లలితాదేవి ఇచ్చిన శక్తితో వాళ్ళు పనిచేస్తూ ఆ శక్తిని ప్రపంచానికి పంచుతూ ఉంటారు. ఎవరికి శక్తి కావాలన్నా అమ్మ ఇవ్వవలసిందే. అందుకు వీళ్ళు కూడా తత్శక్తిని అమ్మ నుంచి పొందుతున్నారు. తర్వాత వచ్చేటువంటిది ఆరవ ఉద్యానం పారిజాత వాటిక. ఆ పారిజాత వాటికి రక్షకుడు హేమంతుడు. అక్కడ ఈ హేమంతుడు ఇద్దరు భార్యలతో ఉన్నారు, సహస్త్రి, సహస్యస్త్రి. ఈయన అయితే నిజానికి ఆరవది చెప్పకపోయినా, శిశిరిని చెప్పకపోయినా, నేను కదంబవనంలోకి వెళ్ళిపోయాం మనం. కానీ శిశిర ఋతువును కూడా ఇక్కడ చెప్తున్నారు. ఆ శిశిర ఋతు దేవత కదంబవనంలో ఉంటాడు. ఆ మాతంగ కన్యలు వాడికి కూడా కొంత చోటు ఇచ్చేట. ఈ శిశిర ఋతువుకి ఇద్దరు భార్యలు, తపస్త్రి, తపస్యస్త్రి అనబడేటువంటి ఇద్దరు భార్యలు అక్కడ ఉన్నారు. ఈ విధంగా ఉద్యానవనాలన్నీ వివరించడం జరిగినది. అటు తర్వాత ఉద్యానవనంలో దేవతలను చెప్పుకున్నాం. ఆపై మనకి రత్న ప్రాకారాలు తొమ్మిది, ఎనిమిది ప్రాకారం అయిపోయాయి కదా, ఇప్పుడు తొమ్మిది రత్న ప్రాకారాలు. ఈ తొమ్మిది రత్న ప్రాకారాల్లో మొదటిది పుష్యరాగమయ ప్రాకారం. ఈ ప్రాకార మధ్యలో స్థలం అంతా కూడా కాంతిమయం. అక్కడ ధాతువులు, ఇక్కడ కాంతులు కనిపిస్తుంటాయి. ఈ పుష్యరాగం అంతా కూడాను అక్కడున్న చోటులన్నీ కూడా పుష్యరాగ కాంతులతో ఉంటాయి. ప్రాకారములు, అక్కడున్న భవనములు, నీరు, చెట్లు అన్ని పుష్యరాగం కాంతిలోనే ఉంటూ ఉంటాయట. ఇక్కడ ఉండేటువంటి జాతులు సిద్ధ జాతులు. ఒక్కొక్క రత్న ప్రాకారంలో ఒక్కొక్క రకమైన జాతులు ఉంటాయి. ఇవి జాగ్రత్తగా తెలుసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే అమ్మ ద్వీపానికి మణిద్వీపం అని పేరు. ఎందుకు ప్రత్యేకమైన ఆ పేరు పెట్టారు? మన ద్వీపాన్ని మట్టి ద్వీపం అందాం, అమ్మ ద్వీపం మణిద్వీపం. ఎందుకు ఆ మాట చెప్పారు? ఇది ఒకటి ఆలోచించారు కదా. అమ్మ సముద్రం, సుధా సముద్రం. మన లవణ సముద్రం కావచ్చు, అమ్మ సుధా సముద్రం. ఇది ఏడు సముద్రాలకి పైనే ఉంది. ఎందుకు సుధా సముద్రం అన్నారు? ఎందుకు కల్పవృక్షాలు అన్నారు? ఇవి కూడా ఆలోచించారు కదా. సుధా అంటే అమృతం, అంటే శాశ్వతం అని అర్థం. అమ్మ శాశ్వతమై ఆనందం, అమృతానికి ఆనందం అని కూడా అర్థం. ఆనందమయమైన శాశ్వతమైన ధాము అమ్మది కనుక అది సముద్రం దగ్గరే లక్షణం కనబడుతుంది. పైగా అన్ని కోరికలు తీర్చేది ఆ తల్లి, అందుకే కల్పవృక్షాలు. కదంబము అంటే కదంబ వృక్షాలట, పైన ఉన్న వర్షాలను ఆకర్షించి కురిపించగలవట. అంటే కదంబములు అంటే అందని శక్తుల్ని ఆకర్షించి అనుగ్రహించగలవు. అందుకే అమ్మ తన భక్తుల్ని ఆ విధంగా ఊర్ధ్వశక్తులు అందిస్తుంది ఆ తల్లి. ఆ తర్వాత మణిద్వీపమే, ద్వీపం పేరు మణిద్వీపం. అక్కడ అన్ని నేలలో ఇసుక ఉండదు, మణులే ఉంటాయట, రకరకాల మణులు. దీని అర్థం ఏంటంటే మణి అంటే స్వయం ప్రకాశక శక్తి కలది అని. మనం పూర్వకాలంలో మణిదీపాలను ఉండేది. ఈ రోజుల్లో మనకు తెలియదు వాటి గురించి. మణులు ఎక్కడ తెలిస్తే మనకి? ఆ మణులు పెట్టేసే అంతే. పగలు సూర్యకాంతిలో కనబడదు, రాత్రి అయ్యేటప్పటికి ఆవిలిగే. మరి లైట్లు వెలిగించడాలి ఈ బాధ్యంలో. మణిదీపం అంటారు వాళ్ళు. మణులకి స్వయం ప్రకాశక లక్షణం ఉంది. అలాగే ప్రకాశక లక్షణంతో పాటు ప్రచోదక లక్షణం ఉంది. ప్రకాశక, ప్రచోదక అని రెండు లక్షణాలు. ప్రచోదనం అంటే ప్రేరేపించడం, ప్రకాశించడం, ప్రేరేపించడం, రెండు లక్షణాలు మణులకు ఉంటాయట. అమ్మవారి ద్వీపం అంతా మణులే. అంటే అర్థం దాన్ని ఏది ప్రకాశింపజేయలేదు, అది స్వయం ప్రకాశం, అన్నిటికీ అది ప్రకాశింపజేయగలదు. ఈ మాటే మనకి నతద్భాసయతే సూర్య న శశాంకో న పాపక యద్గత్వా ననివర్తంటే తద్ధామ పరమం మమ అని గీతలో చెప్పాడు. అక్కడ సూర్యుడక్కర్లేదు, చంద్రుడక్కర్లేదు, అగ్ని అక్కర్లేదు, ఎక్కడికి చేరితే తిరిగి వెనక్కి రారో ఆ చోటు అదే పరంధామ, అదే మణిద్వీపం. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం. అందుకు ఆ మణిద్వీపంలో మనం ఇప్పుడు మళ్ళీ రకరకాల ప్రాకారాలు, పుష్యరాగమయ ప్రాకారంట, ఇదంతా కూడా పుష్యరాగపు కాంతులతో ఉంటాయి. ఇక్కడ ఉండే జాతులు సిద్ధ జాతులు అంటే అర్థం ఈ భూమి యందు ఈ విశాల విశ్వంలో అనేక జాతులు ఉంటాయి. మనకు తెలిసి మానవ జాతి, మనకంటే క్షుద్రజాతులు మనకి పశుపక్షాదులు, వాటి ఉపాసనలు మొదలైనవి ఉండవు వాటికి, కనుక వాటిని ఇక్కడ లెక్కలోకి తీసుకోవట్లేదు. ఊర్ధ్వం పైనుంచే భూమి మీద ఉన్న జాతుల్లో కెల్లా ఉన్నతమైన జాతి మానవ జాతి. ఇది తెలుసుకోవాలి, ఎందుకంటే పైకి వెళ్ళగలిగే అవకాశం వీడొక్కడికే ఉంది, మిగిలిన వాటికి లేవు. మిగిలినవి కానీ పోతే వాటి పై స్టేజ్ మానవ జాతి, గుర్తుపెట్టుకోండి. ముందు చెప్పబడినవి రాళ్ళు, దాని తర్వాత చెప్పబడిన వృక్షాలు, వృక్షాల తర్వాత చెప్పబడింది పశుపక్షాదులు, దాని తర్వాత మానవ జాతి. అందుకే ఇక్కడి నుంచే లెక్కేయాలి మనం, ఇక్కడ వాళ్ళం కనుక తర్వాత వాళ్ళ గురించి మనం ఆలోచించద్దు, వెనక్కి పడకూడదుగా, ఇక్కడ దాకా వచ్చాం. కనుక అమ్మ ఉపాసన అనేటువంటిది ఇక్కడి నుంచే మొదలవుతుంది, మానవ జాతి నుంచే మొదలవుతుంది. మానవులే కాకుండా అమ్మను ఉపాసించే వాళ్ళు సిద్ధులు ఉన్నారు, విద్యాధరులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, చారణులు ఉన్నారు, వీళ్ళందరూ అమ్మవారు ఉపాసన చేస్తున్నవారు. అందుకే వీళ్ళందరి చేత పూజింపబడుతున్న తల్లి అని మన స్తోత్రాల్లో కూడా చెప్తున్నాయి. కిన్నెరే గీయసే గంధర్వ గానం చేస్తున్నారు అంటే వీళ్ళందరూ అమ్మవారు ఉపాసనలు చేస్తారు. మనం మన శక్తి కొలదే చేస్తాం, వాళ్ళు వాళ్ళ శక్తి కొలదే చేస్తారు. మనకంటే వాళ్ళకి ఎక్కువ శక్తి ఉంటుంది. ఇప్పుడు మనకంటే ఎక్కువ సంపన్నుడు అమ్మవారికి బంగారు ఆభరణాలు పెడతాడు, మనం ఆభరణార్థం అక్షతాన సమర్పయం పెడతాం అంతే. కానీ అప్పుడు స్థాయి వాడి దాని మనకంటే స్థాయి కలిగిన దేవతలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే దాసీభూత సంస్థ దేవని తామని అంటున్నాం కదా. కనుక సిద్ధజాతులు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఆ సిద్ధులు గాని అమ్మని భక్తిగా పూజిస్తే సిద్ధులందరూ అమ్మని పూజించరు, గుర్తుపెట్టుకోండి. మానవులందరూ అమ్మని ఆరాధిస్తున్నారా? మానవుల్లో అమ్మని ఆరాధించే అవకాశం సౌభాగ్యం కొద్ది మందికో ఉంటుంది. అలా పొందిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తర్వాత చెప్పుకుందాం. సిద్ధుల్లో అమ్మవారిని ఆరాధించిన వాళ్ళు ఈ ప్రాకారానికి వస్తారు అది చెప్తున్నాడు ఇక్కడ. సిద్ధులు గాని అమ్మవారిని అంటే జ్ఞానంతో నిరపేక్షంగా అవ్యాధమైన భక్తితో ఆరాధించే వాళ్ళ విషయం కాదు ఇక్కడ చెప్పేది. ఒక ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ అమ్మను ఆరాధిస్తూ పవిత్రంగా ఉండే వాళ్ళు విషయమే ఇక్కడ. వాళ్ళు మాత్రం లోకంలో ఈ ప్రాకారాల్లో సెటిల్ అవుతారు. అలాగే సిద్ధజాతుల్లో వాళ్ళు చేరే చోటు ఏదంటే ఇక్కడ. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే లలిత ఉపాసనే చేస్తుంటారు. నిరంతరం లలితానుభూతి ఉంటుంది ఈ ప్రాకారంలో. మొత్తం మణిద్వీపాల అందరికీ కూడా నిరంతరం లలితానుభవం ఉంటుంది. మనం ఈ భూలోకంలో నిరంతర లలితానుభవం ఉండదు. ఇది చెప్తున్నంతసేపు ఉంటుంది, తర్వాత ఎవడు ప్రపంచం వాళ్ళది లేదా పూజ చేస్తున్నంతసేపు ఉంటుంది. కానీ లలితాదేవి లోకానికి చేరితే అనుక్షణం లలితానుభవమే, ఆ దివ్యానందం అందరూ అనుభవిస్తుంటారు లోకంలో ఉన్నంతకాలం. అలాగే సిద్ధజాతులు ఆ ప్రాకారంలో పుష్యరాగమయ ప్రాకారంలో ఉంటూ లలితా జపం చేస్తూ, లలితా పూజా తత్పరులై లలితానామ సంకీర్తన చేస్తూ, లలితా ధ్యానంతో కాలం గడుపుతూ ఉంటారు. దాని తర్వాత వచ్చేది పద్మరాగమయ ప్రాకారం. ఈ పద్మరాగ ప్రాకారంలోకి వచ్చేటప్పటికల్లా ఇది ఎన్నో ప్రకారం అవుతుంది, పదో ప్రకారం. ఇక్కడికి చారణ లోకంలో ఉండే వాళ్ళందరూ ఇక్కడికి చేరతారు. చారణ లోకంలో అమ్మని ఉపాసించిన వారు శరీర పతనం తర్వాత, వాళ్ళ శరీరాలు వాళ్ళు వేరు, మన శరీరం లాంటివి కాకపోవచ్చు, ఆ శరీరాలు పతనమైన తర్వాత వాళ్ళు ఇక్కడికి చేరతారు. చేరి ఇక్కడ అమ్మని సేవిస్తూ వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చినది గోమేధిక ప్రాకారం. ఈ గోమేధిక ప్రాకారంలో ఉండేటువంటి వాళ్ళు యోగినులు అనబడేటువంటి వారు అక్కడ ఉంటారు. వీళ్ళు యోగిని జాతికి చెందినటువంటి వారు. వీళ్ళందరూ కోట్ల కొలది ఉంటారు యోగినులు. వీళ్ళు కాలసంకర్షిణీ రూపంగా ఉన్న అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు ఈ ప్రాకారంలో. తర్వాత వచ్చేది హీర ప్రాకారం. హీరము అంటే వజ్రము, వజ్ర ప్రాకారం. ఈ వజ్ర ప్రాకారంలో ఎవరుంటారంటే పూర్వజన్మలో గంధర్వులుగా ఉండి అమ్మవారిని ఆరాధించిన వారు శరీరం పతన తర్వాత ఈ ప్రాకారానికి చేరుతారు. వీళ్ళు గంధర్వులు. వీరు అక్షరశక్తితో కలిసి అమ్మవారిని ఆరాధన చేస్తారు నిరంతరం. వీళ్ళు మహదానందంగా ఉంటారు. ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకాల్లో అందరూ ఆనందంగానే ఉంటారు. ఆనందమే ఈ లోకంలో ఉండే విషయం. ఇందులో ఏ ప్రాకారంలోకి వెళ్లాలన్నా సామాన్యం కాదు, అక్కడికి వెళ్ళడం మహా కష్టం. ఇంతకు ముందే చెప్పిన మహాకాలుడు ఋతువులు వాళ్ళు అమ్మను ఆరాధిస్తూ లోకాలు నియమిస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు అమ్మను ఆరాధిస్తూ గత జన్మల్లో చేసి శరీర పతనానికి ఇక్కడ చేరి ఆనందానుభవం మాత్రమే తప్ప వీళ్ళకి ఇంకేం పని లేదు. ఇక్కడ వీళ్ళు అమ్మను ఆరాధిస్తూ ఆనందంలో మాత్రమే వీళ్ళందరూ ఉంటారు. దాని తర్వాత ఇక్కడ ఈ వజ్ర ప్రాకారం గురించి ఒక విశేషం ఉంది. ఇక్కడ అన్ని వజ్రమయమైన కాంతలే. ముందు ఎలాగైతే పుష్యరాం గురించి చెప్పుకున్నామో అలాగే ప్రతి రత్న ప్రాకారం దగ్గర అక్కడున్న చెట్లు, నీళ్లు, రాళ్ళు అన్ని ఆరంగుతూనే ఉంటాయి. అలా ఇక్కడ అంతా వజ్రపు రంగులతో తడతళ్ళలాడిపోతూ ఉంటాయి. ఇక్కడ అనేక మంది అప్సరసులతో కలిసి గంధర్వులు అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేది వజ్ర అనే నది ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వజ్ర నది కూడా వజ్రాకారంలో ఉంటాయి. దీని గట్ల మీద ఉన్న చెట్లు కూడా వజ్రపాకారంలో ఉంటాయి. ఇక్కడ తల్లి వజ్రేశ్వరి దేవిని వీళ్ళు ఆరాధిస్తుంటారు. వజ్రేశ్వరి ఈ తల్లి ఉపాసన చాలా విశేషమైనటువంటిది. ఒకప్పుడు బండాసురుడు ఈ దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వజ్రాయుధం పట్టుకెళ్ళే ఇంద్రుడు ఇవన్నీ మహాయాగం చేయక ముందు ఆ వెళ్ళినప్పుడు మింగిశాడు ఆయన ఆ వజ్రాయుధాన్ని మింగిశాడు బండాసురుడు. అంత వజ్రాయుధం లేదు. అమ్మ అనుగ్రహించిన తర్వాత ఈయన వజ్రేశ్వరి దేవిని ఉపాసన చేశాడు. ఎవరు? ఇంద్రుడు. చేస్తే ఆ తల్లి ఈ వజ్ర నదిలోంచి ఉద్భవించి ఇంద్రుడికి వజ్రాయుధం ఇచ్చిందిట. కనుక ఈ వజ్ర అందుకున్న గొప్పతనం గురించి అంత చెప్పారు. తర్వాత 13వ ప్రకారం వైఢూర్య ప్రకారం ఇక్కడ ఉండే వారందరూ గత జన్మల్లో పాతాళవాసులై అమ్మవారిని స్థిరభక్తితో ఆరాధించే వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళ పేర్లు కూడా చెప్తున్నాడు. శేషుడు, కర్కోటకుడు, మహాపద్ముడు, వాసుకి, శంఖకుడు, తక్షకుడు, శంఖచూడు, మహాదంతుడు, మహాపరుడు. వీళ్ళు గత జన్మల్లో సర్పజాతులు. ఇవి మరణించిన తర్వాత సర్పం వంటి సూక్ష్మ దివ్య దేహములు ధరించి ఇక్కడికి వచ్చాయి. అలా వచ్చి వీళ్ళు ఆరాధిస్తున్నారు. దాని తర్వాత ఉండేది ఇంద్రనీలమయ ప్రాకారం. ఇది 14వ ప్రాకారం. ఇక్కడ ఉండేవారు ఎవరు అంటే మానవులుగా పుట్టి అమ్మవారిని ఆరాధన చేసేవాళ్ళు ఇక్కడికి వెళ్తారు గుర్తుపెట్టుకోండి. అయితే నిజానికి ఇవన్నీ దాటిన తర్వాత మానవులు చెప్పారు ఎక్కడదండి అంటే మానవ జన్మ నిజానికి వీటన్నిటికంటే గొప్ప జన్మ, గంధర్వాదుల కంటే వీటికంటే గొప్ప జన్మ. ఈ జన్మలో సాధించిన దానికి వచ్చే సిద్ధంతా ఇంత కాదు. ఇంద్రనీల ప్రాకారం వెళతారు. వీళ్ళు కూడా చింతామణ గృహం దగ్గరికి వెళ్ళడం లేదు గుర్తుపెట్టుకోండి. ఇంద్రనీల ప్రాకారం దాకే అంటే ఎంత అమ్మవారిని ఆరాధన చేసి ఇంద్రనీల ప్రాకారంలోకైనా సెట్లు అనుకోవద్దు. ఇందులో కూడా స్థాయిలు ఉన్నాయి. మానవులందరూ ఒకేలాగా అమ్మవారిని ఆరాధిస్తున్నారా? అనేక మంది శ్రీవిద్యోపాసులు ఉన్నారు, అనేక మంది అమ్మ భక్తులు ఉన్నారు, కానీ అందరి యొక్క మానసిక స్థాయి ఒకటి కాదు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు హయగ్రీవస్వామి. మానవుల్లో కూడా చింతామణి గృహం దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అమ్మలో లీనమైపోయిన వాళ్ళు ఉన్నారు, ఉన్నారట. కానీ వాళ్ళ గురించి కాదు చెప్పేది. మానవుల్లో ఒక స్థాయి భక్తులు అంటే ఇందాక చెప్పేమే ఒక ధర్మబద్ధంగా జీవితం సాగిస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ అంత అమ్మదయ్య అనుకుంటూ పవిత్రంగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళ విషయం. వాళ్ళు ఇంద్రనీల ప్రకారానికి వెళతారు. అంటే నేను ఊరికిన కొబ్బరికలు కొట్టిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారని కాదు ఇక్కడ అర్థం. ఎందుకంటే వాళ్ళు ఎందుకు కొడుతున్నారు ఇక్కడే. కానీ అమ్మ భక్తి ఉంటే తప్పకుండా ఉత్తమ స్థితి వస్తుంది. ఏ విధంగా ఉన్నా గుర్తుపెట్టుకోండి, అందులో ఏమీ భయం లేదు. అమ్మ మంత్రం వచ్చినా అమ్మ నామం జపించే వాడికి అధోలోకాలు ఉండవు, నరక బాధలు ఉండవు, అందులో సందేహం లేదు. వారికి ఇంకా అయితే మహా అయితే ఈ జన్మలో పెద్ద పుణ్యపాపాల నుంచి వాడు బయట పడలేకపోతే మహా అయితే మరొక్క ఉత్తమ జన్మ రావచ్చు. తర్వాత ఇక్కడికి వెళ్తాడు. ఇందులోకి అమ్మని ఆరాధించే వాళ్ళు మాత్రం అంటే నియమంగా పద్ధతిగా జపం చేసుకుంటూ అమ్మను ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేరుకునే చోటు ఇంద్రనీల ప్రాకారం. ఆ ఇంద్రనీల ప్రాకారంలో వాళ్ళు ఏం చేస్తారంటే లలితామంత్ర సాధన చేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఇక్కడంతా అలవాటైపోయిందిగా జీవుడికి సూక్ష్మదేహంతో, కనుక అక్కడికి వెళ్ళి అదే సాధన చేస్తూ ఇంద్రనీల ప్రాకారంలో దివ్య భోగాలు అనుభవిస్తుంటారు. అక్కడ అన్ని భోగాలు ఉంటాయి. ఆ దివ్య భోగాలు అనుభవిస్తూ అమ్మ గుణగానాలే అక్కడ కబుర్లు ఉంటాయి వాళ్ళందరికీ. ఆ భోగాలతో పాటు ఈ కీర్తన ఉంటుంది. అయితే జ్ఞానులైన వారు, ద్వంద్వరహితులైన వారు, జితేంద్రులైన వారు మాత్రము ఈ ప్రాకారంలో ఉండరు. వాళ్ళు చింతామణి గృహంలోకి ప్రవేశించి అమ్మలో లీనమవుతారు నాయన అని ప్రత్యేకించి చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే అమ్మ భక్తుల్లో ఈ స్థాయి చెందిన వాళ్ళు ఎందరో మనకున్నారు. మహాత్ములు మొన్న మనం చెప్పుకున్న రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి మహాత్ములు ఎందరో, వారికి ఈ ఇహము పట్టినటువంటి మహావిరాగులు. ఎందుకంటే జ్ఞాన వైరాగ్యాలతో ఉపాసించే వాళ్ళు వేరు. అమ్మ ఉపాసనలో 90 ఏళ్ల వయస్సున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు జ్ఞాన వైరాగ్యాలు ఉండొచ్చు. వాళ్ళు బాగా పూజించారు. వాళ్ళకి అక్రార్చన చేస్తే కదలకుండా రోజంతా కూర్చోగలరు. వీళ్ళందరూ ఇంద్రనీల ప్రకారం వరకు గ్యారంటీ, అందులో సందేహం లేదు. ఏది అలా చేసిన వాళ్ళకి కానీ అంతర్ముఖులై విరక్తులై ఈ అరిషట్ వర్గాన్ని జయించి సర్వం బ్రహ్మమయం అంటే అమ్మమయం అనే స్థితిలో అమ్మ పాదాలు తప్ప నాకేమీ అక్కర్లేదని అవ్యాజమైన నిష్కపటమైన భక్తి కలిగి ఎవరైతే ఉంటారో సుఖ దుఃఖాలకి చలించిపోకుండా, లాభాలాభాలకి చలించకుండా గీతలో వర్ణించినటువంటి యోగ స్థితిలో ఉంటూ అమ్మను ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు మాత్రం ఈ ప్రాకారాలు కాదు, ఈ ప్రాకారాలని దాటి 27 ప్రాకారాలు దాటి వెళ్ళిపోతారు వాళ్ళు అని చెప్తున్నాడు హయగ్రీవ స్వామి. జ్ఞానులు, ద్వంద్వరహితులు, జితేంద్రులైన వారు మాత్రం చిన్మయులై సాయుజ్యముక్తిని పొందుతారు నాయన అని ప్రత్యేకించి చెప్పాడు. ఎందుకంటే మానవులు ఇక్కడికి వెళ్తారంటే అందరూ అక్కడికి వెళ్ళిపోతారని అనుకుంటామేమోనని చెప్తున్నాడు. కానీ చారణులు వాళ్ళకి మాత్రం అది చెప్పలేదు చూడండి ఇక్కడ. ఎందుకంటే ఆ జ్ఞాని అయ్యే యోగం కూడా మానవుడికే ఉంటుంది తప్ప చారణ గంధర్వాదులకు కూడా ఉండదు. ఇది వాళ్ళు మళ్ళీ ఒకవేళ రావాలి అంటే మానవులుగా పుట్టి సాధన చేయాల్సిందే. ఎందుకంటే ఇది ఒక్కటే కర్మ శరీరం, ఇంకేదీ కాదు. దాని తర్వాత వచ్చేది ముక్తారత్న ప్రాకారము. ఈ ముక్తారత్న ప్రాకారం ఉండే వాళ్ళు దేవతలు, వాళ్ళు చారణ గంధర్వ వీటి కంటే అతీతమైన దేవతలు ఉంటారు. ఈ దేవతలు మొత్తం ఆ ముక్తారత్న ప్రాకారంలో 8 దిక్కులు ఉంటాయి. 8 దిక్కుల్లో ఒక్కొక్కరికి స్థానములు ఉన్నాయట. 8 దిక్కులు అంటే దిక్పాలకులు అంటే వీళ్ళే, ఇంద్రుడు మొదలుకొని వరుసగా చెప్పబడుతున్నాయి. నిరుతి, ఈశానుడు మొదలైన వారందరూ చెప్పబడుతున్నారు. ఆ ఈశానుడి దగ్గర మొత్తం 16 ఆవరణల రుద్రచక్రం ఉంటుంది. వీళ్ళెవరు అంటే రుద్ర మంత్రంలో అంటే నమక చమకాల్లో చెప్పబడ్డ, నమకల్లో చెప్పబడ్డ ఆ మంత్ర అధిదేవతలందరూ ఇక్కడ భాషిస్తూ ఉంటారు ఈ దివ్యమైన ముక్తారత్న ప్రాకారంలో అని వివరిస్తున్నారు. ఇలా మొత్తం దేవతలందరూ ఇంద్రుడు మొదలుకొని ఈశానుడి వరకు దిక్పాలకులు. దిక్పాలకుల పేర్లు చెప్పక్కర్లేదు కదా, ఇంద్రుడు, అగ్ని, దాని తర్వాత యముడు, వరుణుడు, ఇటుపై నిరుతి, వాయువు, కుబేరుడు, ఈశానుడు. ఈ దిక్పాలకులు వారి వారి పరివారాలతో ఉండే ప్రాకారం ముక్తారత్న ప్రాకారం. దాని తర్వాత 16 ప్రాకారంలోకి మనం వెళుతున్నాం, మరకట ప్రాకారం. ఈ మరకట ప్రాకారం దగ్గర అద్భుతమైనటువంటి మరొక కాలనీ ఉందండి. ఇక్కడున్న కాలనీవే వారాహీదేవి యొక్క కాలనీ. అక్కడ శ్యామలది ఎలాగైతే కదంబవనం ఉందో ఇక్కడ మరకట ప్రాకారం దగ్గర వారాహీదేవి. ఇక్కడ అన్ని తాళవృక్షములు ఉంటాయట, అద్భుతమైన తాళవృక్షములు. వీటి కాండములు యోజనం ఎత్తుతో ఉంటాయి, వీటి ఆకులు విశాలంగా ఉంటాయి, వీటి బెరడంతా బంగారపు రంగు, మెత్తగా ఉంటాయి, మంచి నీడనిస్తాయి. ఇక్కడ వారాహీదేవి తన పరివార దేవతతో సహా భాషిస్తూ ఉంటుంది. ఉన్నత భైరవి, స్వప్నేశ్వరి, తిరస్కరిణి, కిరిపద ఇలాంటి అనేక మంది దేవతలు అక్కడ భాషిస్తూ ఉంటారు. ఇది మరకటమయమైనటువంటి ప్రాకారం. అది తర్వాత వచ్చేది విద్రుమ ప్రాకారం. విద్రుమము అంటే పగడ, పగడ ప్రాకారం. ఇది 17 ప్రాకారం. ఇక్కడ బ్రహ్మదేవుడు మహర్షులతో సహా భాషిస్తూ ఉంటాడట. అంటే ఎన్ని బ్రహ్మలోకాలు ఈ బ్రహ్మాండాలు ఉన్నాయో వాటికి మూల బ్రహ్మలోకం ఇక్కడ ఉందన్నమాట. అలాంటి ఆ బ్రహ్మదేవుడు మునీశ్వరులతోనూ ప్రజాపతులతోనూ భాషించుతూ ఉంటాడు. ఇక్కడి నుంచి ఈ బ్రహ్మ సృష్టికి కావలసిన సృష్టికర్తృత్వ శక్తి నియమిస్తూ ఉంటాడట. దాని తర్వాత వచ్చేది మాణిక్య మండపం. ఇది నానారత్నమయ ప్రాకారం. ఇంతవరకు విడివిడి రత్నాలు చెప్పారు, ఇక్కడ నానారత్నమయ ప్రాకారం అంటారు. దీన్ని మాణిక్య మండపము అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటిది నారాయణ స్వరూపాలన్నీ ఇక్కడ ఉంటాయి. నారాయణ యొక్క అనేక రూపములు ఇక్కడ ఉంటాయి. ఇందులో నారాయణుడి యొక్క 12 రూపాలు ఉంటాయట ప్రధానంగా. 12 అంటే కేశవ నుంచి దామోదర వరకు చెప్పబడ్డ రూపాలు ఇక్కడ భాషించుతూ ఉంటాయి. అదేవిధంగా నిన్న మనం చెప్పుకున్న దశావతార దేవతలు కూడా ఇక్కడ ఉంటూరు. అదేవిధంగా చతుర్వ్యూహ దేవతలు, ప్రత్యేకించి సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనబడే చతుర్వ్యూహ దేవతలు ఇక్కడ ఉంటారు. వారు వివిధములైన రూపములతో భాషిస్తూ ఉంటారు. అలాంటి నారాయణ స్వరూపం అక్కడ ఉంది. అంటే అమ్మ లోకం, అమ్మ కూడా సర్వదేవతామయం అని ఇక్కడ చెప్పబడుతుంది. కనుక నారాయణ స్వరూపములని ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేది 1000 స్తంభాల మండపం, సహస్ర స్తంభ మండపం. ఇది ఒక అద్భుతమైనటువంటి మండపం. ఉంది ఈ మండపంలో శివస్వరూపాలు భాషిస్తుంటాయి. శివుడి శక్తితో సహా ఇక్కడ భాషిస్తూ ఉంటాడు. ఇక్కడ 36 తత్వదేవతలు ఉంటారు, వేల కొలది గజానులు ఉంటారు, అలాగే 64 శివాగమాలు కూడా ఇక్కడ రూపాలు ధరించి ఉంటాయట. శైవాగమ స్వరూపాలు అంటే వైష్ణవాగమ, శైవాగమ దేవతలు వీరే ఇక్కడ ఈ 2 ప్రాకారాల్లో మనకు కనబడేది. ఇక్కడితో మనకి సహస్ర స్తంభ మండపంతో 19 ప్రాకారాలు అయ్యాయి. దాని తర్వాత మనోమయ ప్రాకారం. ఇది 20 ప్రాకారం. ఈ మనోమయ ప్రాకారంలో ఒక పెద్ద బావి ఉంటుందంట. ఈ బావి పేరు అమృతవాపి. అమృతవాపి, ఇందులో ఎవరైతే నీరు తాగుతారో వాళ్ళు సిద్ధులు అవుతారట, వజ్ర శరీరులు అవుతారు, మహాబలులు అవుతారు, ప్రాజ్ఞులు అవుతారు. ఇది రసాయనమైనటువంటి జలం. అసలు దీని వాసన మాత్రమే కల్మషాలని పోగొడుతుందిట. ఇక్కడ పక్షులు కూడా లలితామంత్రం జపిస్తుంటాయి అన్నాడు. ఇక్కడ పక్షులు కూడా లలితామత్తని జపిస్తుంటాయి. ఆ ఉర్జునున్నటువంటివి వాపిక చుట్టూ ఉండేటువంటి వాళ్ళు. అయితే ఇది విశాలమైన వాపిక, లోతైన వాపిక. ఈ వాపికలో అనేక నౌకలు ఉంటాయి. ఈ వాపిక దగ్గర చేరాలన్నా, ఈ నౌక దగ్గరికి చేరాలన్నా అంత సులభ సాధ్యం కాదు. ఇవన్నీ దాటి వెళ్ళాలి. దీని పేరు మనోమయ ప్రాకారం. ముందే చెప్పుకున్నాం, ఈ మనోమయ ప్రాకారంలోకి ప్రవేశించితే అక్కడ వారాహీదేవి ఒక దేవత నియమించింది. ఆవిడ పేరు తార. ఆవిడ ఈ వాపిక అందరికి అధిదేవత. ఆవిడ అనుమతించితేనే ఈ నౌకల్లోకి ఎక్కి విహరిస్తారు అందరూ కూడా. ఆ విధమైన ఆనందం కావాలి అంటే అక్కడ తారాదేవి ఇస్తున్నది. తర్వాత వచ్చేది బుద్ధిశాలము. తర్వాతి ప్రాకారంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది బుద్ధిశాలం. ఇక్కడ ఉండే వాపి ఆనంద వాపి. ఇది మద్యం. ఇక్కడ ఏదైనా మద్యం ఉంటుంది. మద్యం అంటే మనం అనుకునేది కాదు, దయచేసి పారవశ్యాన్ని కలిగించే ద్రవము అని అర్థం. ఇవి యోగ భూమికులు చెందిన అంశములు ఇవన్నీ. ఇక్కడ వాసన, నీటి వాసన పొగడ పూల వాసనతో ఉంటుంది, బంగారు రంగుతో ఉంటుంది. ఇక్కడ తల్లి వారుణీదేవి. ఈమెకే సుధామాలిని, అమృతేశ్వరి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆవిడకి శక్తి సేనలు చాలా ఉన్నాయి. ఆవిడ యోగ్యులైన వాళ్ళని అనుమతించి అందులో ప్రవేశింపజేస్తుంది. దానిలో ఆనందిస్తూ కొందరుంటారు అక్కడ. అది తర్వాత వచ్చేది అహంకారమయ ప్రాకారం. అహంకారమయ ప్రాకారంలో ఉండే వాపి పేరు విమర్శ వాపిక. దీనిలో ఒక అమృతం ఉంటుందిట. ఈ అమృతం ఏ అమృతము అంటే సుషుమ్నాడులో ప్రవహించేటటువంటి అమృతము అన్నారు ఇక్కడ. అంటే ఎవడైతే ఇన్ని ప్రాకారాలు దాటి సుషుమ్నాడులు పట్టుకోగలుగుతాడో యోగంలో, అదే ఆ స్థితిలో ఉన్నవాడు ఆ స్థితిలో మరణిస్తే ఇక్కడికి చేరతాడు. ఏ స్థితిలో సాధన చేస్తూ శరీరాన్ని చాలిస్తాడో ఆ స్థితిలో ఉన్నవాడు ఆ ప్రాకారానికి వెళ్తాడు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే సుషుమ్నాడిని సాధించగలిగేవాడు కానీ శరీరాన్ని విడిచిపెడితే వాడు ఈ ప్రాకారంలో ప్రవేశిస్తాడు. మనపరిధిని అతిక్రమించిన వాడు కానీ దారి మరణిస్తే వాడు మనోమయ ప్రాకారానికి వెళ్తాడు. బుద్ధిని కూడా అతిక్రమించి వెళ్ళిన వాడు అక్కడికి చేరతాడు. యోగము ద్వారా సుషుమ్నయందు తాదాత్మ్యం చెందిన వాడు ఈ వాపిక దగ్గరికి వెళ్తాడు. ఈ వాపిక చాలా ముఖ్యమైన వాపిక. ఇక్కడ ప్రధానమైన నౌకేశ్వరి. ఇక్కడ ముందు మూడు నౌకేశ్వరులు చెప్పుకున్నాం మీకు. మొదటిది తార, రెండవది వారుణీదేవి. ఇక్కడ నౌకేశ్వరి ఉంది. ఆవిడ పేరు కురుకుళ్ళా. ఈవెన్నే కురుకుళ్ళా కులేశ్వరి అని అంటున్నా. దీన్ని ప్రత్యేకించి కురుకుళ్ళా కులేశ్వరి అంటున్నామంటే ఈ సుషుమ్న రసధారంతటికి ఇవి అధిదేవత. ఆవిడ కురుకుళ్ళా అని చెప్పబడుతుంది. ఆ తర్వాత వచ్చేది సూర్యబింబ ప్రాకారం. దీనినే మనం బాలా తపోద్గారము అని అంటారు. అంటే సూర్యకాంతి ఇక్కడంతా భాషిస్తుంటుంది. ఇక్కడ ప్రధానంగా ఉండేటువంటి దైవం ఎవడంటే మార్తాండ భైరవుడు అనబడేవాడు. ఇతడు 12 రూపాలతో ఉంటాడు. వీళ్ళే ద్వాదశాదిత్యులు. ఈ 12 ద్వాదశాదిత్యులే సమస్త బ్రహ్మాండాలకి సూర్యస్వరూపాలుగా పంచబడుతూ ఉంటారు. వాళ్ళకి మూలమైన మార్తాండ భైరవుడు ఇక్కడ ఉంటాడు. ఈయన చుట్టూ ఈయన కొలుచుకుంటూ కొందరు ఉంటారు. ఈయన అమ్మవారిని కొలుస్తూ ఉంటాడు. ఈయన కొలుచుకుంటూ కొందరు ఉంటారు. వారి గ్రహాలు, రాసులు, నక్షత్రాలు, తారకులు వీళ్ళందరూ ఆ మార్తాండ భైరవుని కొలుచుకుంటూ ఉంటారు. దాని తర్వాత చంద్రబింబ ప్రాకారం. ఈ చంద్రబింబ ప్రాకారానికి చంద్రికోద్గారము అని అంటారు. ఈ చంద్రికోద్గారంలో చంద్రుడు సోమనాథుడు అనే పేరుతో ఉంటాడు. ఈయన చుట్టూ ఈయన కొలుచుకుంటూ అశ్విన్యాది నక్షత్రాలు ఇవన్నీ ఆరాధిస్తూ ఉంటాయి. వీళ్ళందరితో పాటు ఈయన అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాడు చంద్రుడు. దాని తర్వాత శృంగార పరిఘ. ఇది చాలా ముఖ్యమైన ప్రాకారం అండి. ఇది దాటామా వెళ్ళిపోతామా దగ్గరికి, ఇక్కడ వరకు. ఇది అల్టిమేట్. ఈ ప్రాకారాల్లో ఈ శృంగార పరిఘ దగ్గర మన్మధుడు ఉంటాడు. ఈ ప్రాకారం అంతా కూడా కౌస్తుభమణులతో నిర్మాణమైనటువంటిది. ఇది పెద్ద పరిఘ అంటే అర్థం అగర్త అని. ఒక కోటకి అగర్త లాంటిది. కోట అమ్మవారి చింతామణి గృహం. అక్కడ వరకు తీసుకొచ్చాడు ఇన్ని ప్రాకారాలు. ఇక్కడ అగర్త. ఇది దాటడం మహాకష్టం అంట. ఇక్కడ ఎవరిని దాటనివ్వకుండా తిరుగుతూ ఉంటాడ మన్మధుడు తన శక్తులతో. ఇది దాట అమ్మవారి లోపలికి, అక్కడ దగ్గరికి వెళ్ళకూడదు. అమ్మవారి దగ్గరికి ఎవడు ఎవరు వెళ్ళగలరు అంటే కేవలం ఎప్పుడు పెడితే అప్పుడు సులభంగా వెళ్ళిపోయే వాళ్ళు బ్రహ్మ విష్ణురుద్రులు ముగ్గురే వెళతారు ఇక్కడ. వాళ్ళ అమ్మ యొక్క స్వరూపాలే గనక వారు వాళ్ళ లోకాల్లో వాళ్ళు ఎక్కడున్నా మళ్ళీ అమ్మ యొక్క ప్రాకారాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే సులభంగా దాటిపోగలరు. మరి ఎవరు దాటగలరు మహాశృంగార పరిగణి అంటే, జీవితంలో మోహాన్ని దాటి అమ్మని ఎవరు ఉపాసిస్తున్నారో, అంటే ఇందాక చెప్పమే జ్ఞానులు, యోగులు, సిద్ధులు వాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళమంటాడు మన్మధుడు. చూడండి ఇక్కడ. కానీ మోహంతో, కోరికతో, ఇంకా ప్రపంచ లాలసలో ఉన్నవాళ్ళు ఒకవేళ నిష్ఠగా భక్తిగా అమ్మని ఆరాధన చేస్తే ఇంద్రనీల ప్రాకారమే తప్ప శృంగార పరిగి దాకా వెళ్ళరు. మహాయాతన పడి సుషుమ్నానాడుని కూడా సాధించిన యోగులు కొంతమంది ఉంటారు. యోగ సిద్ధులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు కూడా ఇక్కడ దాకా వచ్చి ఆగిపోవడం, ఎందుకంటే ఎక్కడ మోహం ఉన్నా అమ్మ దగ్గరికి వెళ్ళరు. మోహానికి అతీతమైనదమ్మ, నిర్మోహ మోహనాశం. ఆ మోహాతీత స్థితికి వెళ్ళిన వాళ్ళే ద్వంద్వాతీతులు మాత్రమే ఈ శృంగార పరిధిని దాటగలరు. అక్కడుంది వాడక్కడ ఉన్నట్ట. ఎందుకంటే ఎంత సాధన చేసినా ప్రపంచంలో ఏదో మోహానికి జారిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు. జడభరతరంతటి వాడు లేడి మోహంలో పడిపోలేదా? కనుక ఇంకా పర్వాలేదని స్థితి ఎప్పుడూ లేదు. ఈ మాయామయమైన జగత్తులో ఎప్పుడు ఏది పట్టి లాగుతుందో మనకు తెలియదు. నేను హాయిగా సాధన చేసుకుంటున్నామంటే ఏదో పట్టి లాగేస్తుంది. ఆ ఒక్కటి చాలు నీ సమస్త సాధనలు మట్టి కనిపించడానికి. విశ్వామిత్రుడు సమస్త తపస్సు నాశనం చేయడానికి ఒక్క మేనక చాలలేదా చెప్పండి? ఏదో మోహం, ఏదో మోహం, ఏదో మోహం, ఏదో పట్టి లాగేస్తుంది. ఆ మోహాన్ని దాటడం మహాకష్టం, తేలిక అనుకుంటాం. కానీ ఆ మోహాన్ని కూడా దాటిపోయిన వాళ్ళు చింతామణి గ్రహానికి వెళ్తారు. ఇంకా ఇంద్రనీల ప్రాకారానికి వెళ్లే వాళ్ళు మళ్ళీ పుట్టవచ్చు. వాళ్ళు మళ్ళీ యోగులుగా పుట్టి గత జన్మ సంస్కారం వల్ల అప్పుడు గొప్ప జన్మని పొందుతారు, కానీ నీ జన్మ పొందరు. అప్పుడు మళ్ళీ సద్గురువుని ఆశ్రయించి వాళ్ళు సాధన చేసి మోహాన్ని అతిక్రమించితే అప్పుడైనా అది అలాగే వెళ్తారు. కొంతమంది పరీక్షలు రాస్తే రెండు పేపర్లు తప్పిపోతే మళ్ళీ సెప్టెంబర్ లో పరీక్ష రాసి గెలిచినట్టుగా అలా మళ్ళీ ఇక్కడ జారిపడ్డా వెళతారు. అది ఫుల్ మార్కులు కొట్టాలండి, నూటికి నూరు మార్కులు కొట్టాలి. కొడితేనే శృంగార పరిగి దాటుతారు. మోహాన్ని సంపూర్ణంగా అతిక్రమించి అహంకార మమకారాలను నాశనం చేసుకున్న వాళ్ళు మాత్రమే, ఆ సాధకులు మాత్రమే దీన్ని దాటుతారు. సంసారినశ్చ రాగాందాః బహుసంకల్ప కల్పనాః మోహాకులాశ్చ పురుషాః వికల్పక్షోభ ధూసరాః ప్రభూతరాగగణాం ప్రౌఢవ్యామోహదాయిని మహాశృంగార పరిగాం తరితున్న విచక్షణాః. సంసారులు, రాగాంధులు, రాగము అంటే ఒక దానిపై నాది అని మమకారం పెట్టుకుని దానితో గుడ్డి వాళ్ళై ఎవరు ఎన్ని చెప్పినా చెవికెక్కిన వాళ్ళు రాగాంధులు. అలాగే అనేక సంకల్పాలు వికల్పాలు కలిగినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఇది దాటలేరు సుమా అంటున్నాడు హయగ్రీవస్వామి. అది దాటిన తర్వాత వచ్చేది, ఇప్పటి వరకు మనకు చెప్పబడ్డ ప్రాకారాలు ఎన్ని అయ్యాయి? 27 అయిపోయాయండి. 27 ప్రాకారాల తర్వాత చింతామణి గృహం, అది అమ్మ ఇల్లు. అక్కడికి అడుగు పెడితే మరి వెనక్కి రాలేదు కూడా. అమ్మని చూడడం అంటే ఎంత కష్టమో చూడండి. ఇక్కడ అమ్మ లోకానికి వెళ్ళడం వేరు, అమ్మని చూడడం వేరు. ఎందుకంటే అమ్మే కావాలి అంటే ఇవేవి అక్కర్లేదు అనగలగాలి. ఇవి కావాలి, అమ్మ కావాలంటే ఏదో ప్రాకారంలో చెట్లవాలి. అమ్మే కావాలి అంటే మాత్రం అప్పుడు అమ్మ ఇవన్నీ దాటించుతుంది. ఆ మహాశృంగార పరిగ దాటిన తర్వాత ఇక్కడ 27 ఒక్కొక్కదానికి 4 గోపురాలు ఉంటాయి, మొత్తం 100 గోపురాలు దాటిపోయేమని. ఊహలేముండి చక్కగా దాటిపోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత కనబడేది మహాపద్మాటవి. మహాశృంగార పరిగి దాటిపోయాక చింతామణి గృహం చుట్టూ ఉన్నది మహాపద్మాటవి. ఇక్కడ ఈ పద్మాటవి, ఇది మహాపద్మాటవి సంస్థ అంటే ఇది. ఇక్కడ ఉండేవి అద్భుతమైన పద్మాలు ఉంటాయి. ఇవన్నీ మెట్ట తామరలు, అంటే నేల మీద వచ్చే పద్మాలు అంటే స్థల పద్మాలు అంటారు వీటిని. వీటి కాడల పొడవు ఒక యోజన ఉంటుంది. యోజన అంటే ముందు చెప్పుకున్న 8 మైళ్ళు సుమారు. వాటి నుంచే మెత్తని చిన్న కంటకాలు ఉంటాయి, అందమైన కంటకాలు. దాని పత్రాలు 10 తాటి చెట్ల పొడవు కలిగి ఉంటాయి. వాటి పువ్వుల కింజలకాలు 5 తాటి చెట్ల ఎత్తుతూ ఉంటాయి. వాటి మధ్యలో ఉండే బొడ్డు 100 మూరలు ఎత్తుతూ ఉంటుందిట. కోమలంగా ఎప్పుడూ వికసించే ఉంటాయి కానీ వాడవు. ఇది మహాపద్మాటవి. ఆ మహాపద్మాటవికి ఈ కక్షకి పూర్వ భాగంలో అర్ఘ్యపాత్ర అని ఒకటి. సాధారణంగా శ్రీచక్రోపాసన చేసే వాళ్ళకి తెలుస్తుంది, విశేషార్ఘ్యమని తయారు చేసుకుంటారు వాళ్ళు. దాది అక్కడున్న దానికి ఇది నమూనా, ఇక్కడ తయారు చేసుకోవడం దాన్ని, దీంతో అది భావించాలి. ఈ అర్ఘ్యపాత్రానికి ఆధారం ఒకటి ఉంటుంది, పాత్ర ఒకటి ఉంటుంది, పాత్రలో రసం ఉంటుంది, 3 ఉంటాయి. ఈ ఆధారంలో 10 అగ్నికళలు ఉంటాయి. దాని పైన ఉన్నది పాత్ర. ఈ పాత్రలో 12 సూర్యకళలు ఉంటాయి. దాని లోపల రసం. ఈ రసంలో 16 చంద్రకళలు ఉంటాయి. ఇందులో ఆ కళా దేవతలు ఉంటారు కండి. వాళ్ళు చిన్న చిన్న పడవల్లో విహరిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ కళలన్నీ అందరూ తిరుగుతుంటాయి ఆ రసధారలో. అమృత ధార, అది అమృతమయమైన ప్రవాహం ఉంటుంది అక్కడ. ఇందులో చంద్రకళలతో పాటు విష్ణువు కళలు 9, బ్రహ్మకళలు 10, రుద్రకళలు 10, ఈశ్వర కళలు 16, అదేవిధంగా సదాశివ కళలు భాషిస్తూ ఉంటాయి. వీటన్నిటితో ప్రకాశించుతూ అద్భుతమైన ఆ అమృతం ఉంటుందండి. ఈ అమృతం చింతామణి గృహంలో అమ్మవారి దేవతలందరి చుట్టూ ఉన్న దేవతలందరూ ఉంటారు కదా, వాళ్ళకి తాగాలనిపిస్తుంటుంది. తాగాలనిపించినప్పుడు ఆ చక్రంలో మొత్తం ఒక్కొక్క ఆవరణలో దేవతలు చెప్పుకున్న వాళ్ళకి పరివారాలు ఉంటాయి. వాళ్ళు పరిగెత్తుకు వెళ్ళి ఇందులో ఉన్న అమృతం పట్టుకుని వచ్చి తెచ్చి అమ్మవారికి ఇస్తూ, వాళ్ళ దేవతలకు ఇస్తూ ఉంటే వాళ్ళు తాగుతూ ఉంటారు. మధ్య మధ్య సిప్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనం టీలు కాఫీలు సిప్ చేస్తూ ఉంటామే, అలా వీళ్ళకి అమృతం తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. దీన్ని బిందు తర్పణ సంతుష్ట అని అమ్మవారు పూజ చేసేటప్పుడు ఒక్కొక్క దేవతని చెప్పి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అని మనం బిందువులుగా వేస్తూ ఉంటాం. దీన్ని భావించాలి ఏమిటి అంటే అక్కడ ఆ చింతామణి గృహం దగ్గర ఉన్న మహాపద్మాటికి దగ్గర అర్ఘ్యపాత్రలో జలం ఒక్కొక్కరు తీసుకువెళ్ళి అమ్మవారికి ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ చింతామణి గృహానికి ఆగ్నేయ దిక్కు వైపు ఒక అగ్ని ఉంది, అగ్ని కుండం ఉంటుంది. ఈ అగ్ని కుండంలో ప్రజ్వరిల్లే అగ్ని చిదగ్ని. ఎలాగైతే గృహస్థునిచ్చిన అగ్నిహోత్రం చేసుకోవాలో అలాగా సర్వ జగత్తుకి గృహిణి అయిన తల్లి ఇక్కడ అగ్నిహోత్రం చేసుకుంటుందిట. ఎవరితో? వాళ్ళ ఆయనతో. కామేశ్వరుడు కామేశ్వరి కలిసి ఇక్కడ అగ్నిహోత్రం చేస్తారట. ఎందుకు చేస్తారంటే సర్వ జగత్తుకి క్షేమం కోసం వాళ్ళు చేస్తారట. అలాగే ఆ గృహరాజానికి నైరుతి వైపు చక్రరాజ రథం ఉంటుంది. ఏమిటి రథం? మనం ఊరంతా తిరిగి వచ్చి కార్ ని ఇంటి దగ్గర పార్క్ చేసినట్లుగా అంత భండాసుర సంహారం చేయడానికి అమ్మాయి ఉపయోగించే రథం అండి. అలా అక్కడ పార్క్ చేయబడి ఉన్నదిట. దానికి ప్రక్క వైపునే అమ్మవారి శక్తులైనటువంటి మంత్రినీదేవి యొక్క రథము, గేయ చక్రము, అలాగే శ్యామలాదేవి యొక్క గిరిచక్రం కూడా పార్క్ చేయబడి ఉంటాయి. అలాగే చింతామణి గృహానికి ఆగ్నేయ దిక్కులో గాయత్రి మందిరము, అభయంకర మందిరము ఉంటాయి. అభయంకర మందిరానికి అవతల సూర్య మందిరము, ఓంకార మందిరము, తురియ గాయత్రి మందిరము, చక్షుష్మతి మందిరము, గంధర్వరాజ మందిరము అని చెప్పబడుతూ ఉంటాయి. అలాగే చింతామణి గృహానికి నైరుతి దిగ్భాగంలో మరికొన్ని మందిరాలు ఉన్నాయి. అవేంటంటే నామత్రయ మందిరము, నేను చెప్పినవి ఇవన్నీ ఏమిటో కాదండి, అమ్మ చుట్టూ ఉన్న మంత్ర రాసులు అది. ఇక్కడ వాటిని గృహములుగా చెప్తున్నారు. మందిరం అంటే నామత్రయ మందిరం. దాని తర్వాత పంచాక్షరి మందిరం, మహాగణపతి మందిరం, మృత్యుంజయ మందిరం ఇవి భాషించుకున్నాయి. ఆ మందిరాలు దాటి లోపలికి వెళితే ధారణా మందిరం, మాతృకా మందిరం, సంపత్కరి మందిరం, కాలసంకర్షిణి మందిరం, మహాశంభునాథ మందిరం ఉన్నాయట. ఇన్ని మందిరాలు, ఈ మందిరాలన్నిటి ఇంకా మందిరాలు చెప్తున్నాడు. పరాంబ విశ్వజ్యోత్స్న, నిర్మల విగ్రహ, ఇవన్నీ మంత్రదేవతలే. హయారూఢ, అన్నపూర్ణ, బాల, శ్రీపాదుక, నకులాంబిక, శ్యామ, లఘుశ్యామ, వాగ్వాదిని వీళ్ళ మందిరాలు, స్వప్నవారాహి, తిరస్కరణి, ఉన్నత భైరవి, పరాపంచమి వీళ్ళ మందిరాలు. ఇలాగా ఆమ్నాయంలో చెప్పబడ్డ మంత్ర దేవతలందరూ రశ్మివాలా దేవతలు అంటారు వీళ్ళని. వీళ్ళ మందిరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అటు తర్వాత మధ్యలో చింతామణి గృహం. ఈ చింతామణి గృహానికి దక్షిణం వైపు శ్యామలాంబా గృహం, వామభాగంలో వారాహిదేవి గృహం. ఆ వివరాలన్నీ ఇక్కడ చక్కగా అద్భుతంగా ఒక బొమ్మ వేసి ఇక్కడే చెప్పబడింది. వాళ్ళ ఇళ్ళు ఉన్నాయండి. ఆ తర్వాత ఆ చింతామణి గృహం గురించి ఏం చెప్పేది అన్నట్టు. అందులో ప్రతి గోడలో అమ్మ ప్రతిఫలిస్తుంది చూడండి. ఇక్కడ అమ్మ ప్రతిఫలిస్తుంది ప్రతి గోడలో. ఇల్లే చింతామణి. చింతామణి అంటే చింతించినవన్నీ ఇచ్చేమని. ఇల్లు తరుచుకుంటే చాలా కోరికలు వచ్చేస్తాయి, అన్ని కోరికలు తీరిపోతాయి. ఇంకా అమ్మ దగ్గరికి వచ్చేప్పుడు ఏ కోరిక ఉండదు గుర్తుపెట్టుకోండి. అది చింతామణి గృహం. ఆ చింతామణి గృహంలో అద్భుతమైనటువంటి శ్రీచక్రం, దానిలో బిందుస్థానం. ఆ బిందుస్థానం దగ్గర ఒక మంచము. ఆ మంచానికి కోళ్లు చెప్పబడుతూ ఉన్నాయి. అవి నాలుగు కోళ్లు. ఒక కోడు బ్రహ్మాత్మకం, అది జపాకుసుమం వల్ల ఎర్రని కాంతిలో ఆగ్నేయం వైపు ఉంటుంది ఆ కోడు. రెండవ కోడు విశ్వాత్మకం, అది ఇంద్రనీల కాంతితో ఉంటుంది, నైరుతి దిక్కునుంటుంది. అంటే మనమే మనసులో నిర్మాణం చేసుకోవచ్చు. రుద్రాత్మకమైన మూడవ పాదం శుద్ధ స్ఫటికంలా ఉంటుంది, వాయువ్య దిక్కునుంటుంది. ఈశ్వరాత్మకమైన నాలుగవ పాదం కొండగోగు రంగులో ఉంటుంది, ఈశాన్య దిక్కున ఉంటుంది. ఆ మధ్యలో బల్ల సదాశివుడు దానిమ్మ పువ్వు రంగులో ఉంటాడట. ఆయన భాషిస్తూ ఉంటాడు, దానిపై ఒక అందగాడు కూర్చున్నాడు అన్నాడు. తయారై వచ్చాడు కదా కామేశ్వరుడు, ఆయన కచ్చోపరి వసన్ పూర్వ దిగ్ముఖో దయాన్విత, దయతో ఉంటట్ట తూర్పు దిక్కును చూస్తూ. శృంగార వేషరుచిర సదా షోడశ వార్షిక ఉద్యత్ భాస్కర బింబాహ చతుర్హస్త త్రిలోచన, మూడు కళ్ళవాడు, నాలుగు చేతులవాడు, ఉదయిస్తున్న సూర్యుని వలె ఉన్నవాడు, 16 ఏళ్ల ప్రాయం వాడు, హార కేయూర మొకట కటకాధ్యయర అలంకృత కమనీయ స్మితజ్యోత్స్న పరిపూర్ణ కపోల భూ, మందహాసం చేస్తూ ఉంటాడు. ఆయన కూర్చునుండగా ఆయన ఒళ్ళు తస్యోత్సంగే సమాసీన, ఆ ఒళ్ళో భాషిస్తున్నది లలితాంబిక, తరుణాదిత్య పాటల సదా షోడశ వర్షాత నవయవ్వన దర్పిత అమృష్ట పద్మనాగావ చరణాబ్జన కచ్చట. ఇక్కడ వచ్చి అయగ్రీవ స్వామి పరమ తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ పాదములు మొదలుకొని అమ్మ శోభను వర్ణిస్తున్నాడు. అది విస్తారంగా వర్ణించబడింది లంచోపాఖ్యానంలో. అమ్మ యొక్క స్వరూపాన్ని మొత్తం వర్ణించి, ఓ అగత్య నేను హయగ్రీవుణ్ణి అయినప్పటికీ కూడా ఆ శోభను నేను వర్ణించలేను అన్నాడు అని యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః బహునాకి ముహూర్తేన తత్వభూతమిదం శృణుము. ఆ తల్లి యొక్క మహాసౌందర్యం మనస్సును వర్ణించలు, మాటలు వర్ణించలు. ఏ తల్లిని తలంచుకుంటే మనసు మాట కూడా ఆగిపోతాయో ఆ తత్వమే అమ్మ పరతత్వము. ఆ పరతత్వం మహాకామేశ్వరి లలిత త్రిపుర సుందరి. నేను అతిశయోక్తి ఈ సుమంతా కూడా చెప్పట్లేదు సుమా. అమ్మ భక్తుణ్ణి గనక అమ్మ చాలా గొప్పది అని నేను అనడం లేదు అంటున్నాడు ఆయన. పక్షపాతంతో గాని స్నేహంతో గాని మోహంతో గాని నేను చెప్పడం లేదు ఓ తాపసోత్తమా. ఒక్క మాట చెప్తున్నాను చూడు, కల్పవృక్షాల కొమ్మలన్నీ కళాలు చేసి సప్త సముద్రాల్ని సిరాగా మార్చి 50 కోట్ల విస్తీర్ణం కలిగిన భూమినంతటిని కాగితం చేసి సరస్వతులన్నీ కలిసి రాసిన అమ్మ సౌందర్యంలో కాలి వేళ్ల గోకి యొక్క అందాన్ని కూడా సంపూర్ణంగా వర్ణించలేవు అని ఆయన చెప్పిన మాట. అంతేగా సర్వే బృహస్పతి సమ, భూమిలో ఉన్న వాళ్ళందరూ బృహస్పతులు అయిపోయి రాసిన అమ్మ సౌందర్యాన్ని వర్ణించలేరు. వర్ణనకు అందరు సుమా. ఆ దివ్యంగా అమ్మ కూర్చున్నది, అమ్మ కూర్చున్న దాని పైన ఒక చాందిని కట్టబడింది తండి చతురస్రంగా. ఆ చాందిని మహామాయ అనబడే నల్లని తెర, మహామాయా యవనిక అనంటారు. దానిలో వేలాడుతూ అద్భుతమైన రత్నాలు ఉన్నాయట. అవి చాందినికి పైన షాండిలియర్లా వేలాడుతున్నాయి అన్నట్టు ఆ పైభాగంలో. అక్కడ ఆ తల్లి కూర్చునున్నది. ఆ తల్లిని వర్ణిద్దాం, ఆభరణాలు వర్ణిద్దామంటే హయగ్రీవుడు అంటున్నాడు, నా మాటలు సిగ్గుపడి కంఠంలోనే ఆగిపోతున్నాయి అంటున్నాడు. ఆయనే అలా అంటే మనమేమంటామండి. ఇది దివ్యమైనటువంటి శ్రీమన్నగరం, చింతామణి గృహం, పంచబ్రహ్మాసనం, దానిపై కామేశ్వరాంతంపై మహాకామేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి. ఎక్కడికి వెళ్ళిపోయాం మనం? అన్ని ప్రకారాలు దాటిపోయాం. మన్మతుడు అక్కడికి వెళితే ఆపగలడు, కానీ ఇక్కడ ఆపగలడండి మనల్ని. ఆ తల్లి దగ్గరికి వెళ్ళిపోయాం. కనుక ఈ చింతన నిరంతరం చేయమన్నాడు. ఎప్పుడు ఎవరైతే దీన్ని చింతన చేస్తారో ఆ తల్లి దయవల్లా వాడి శరీర పతనం తర్వాత అక్కడికే చేరతాడు సుమా. అంతేకాదు ఇక్కడ ఉన్నంతకాలం వాడి శరీరం ఎక్కడ తిరుగుతుందో అది అంతా వాడికి శోభగా మారిపోతుంది. అది శ్రీమన్నగరం అవుతుంది. ఇక్కడ నానావృక్ష మహోద్యానం మొదలుకుని అమ్మ చోటు వరకు ఇది శ్రీపుర వర్ణన. దీనిని ఆకర్ణయంతి పృచ్ఛంతి వితన్వంతి ఏ నరాహ ఏ పుస్తకే ధారయంతి తేయాంతి పరమాంగతిం. దీనిని ఎవరైతే వింటారో ఎలాగ ఆకర్ణయంతి ప్రేమగా వినాలి, సగం మనస్సుత కాదు, ఆకర్ణయంతి పృచ్ఛంతి ఇది చెప్పండి అని ఎవరు అడుగుతారు, వితన్వంతి ఎవరు దాతకుండా విస్తారంగా చెప్తారో వారు, అలాగే దీన్నంతటి పుస్తకంగా రాసి ఉంచితే వారు, వీరు పరమగతిని పొందుతారు సుమ. వీరు అమ్మ యొక్క సన్నిధిని పొందుతున్నారు. వివరించారండి ఇది శ్రీమన్నగరం అని చెప్పిన తర్వాత అమ్మ మంత్రం ఎలా అనుష్ఠించాలో అనేది చాలా విధానం చెప్పాడు. అవన్నీ నేను చెప్పను కానీ క్లుప్తంగా చెప్తా. అమ్మ మంత్రం అంటూ ఉపదేశం ఉన్న వారికి అమ్మ మంత్రం, లేని వాళ్ళకి శ్రీమాత్రేయ నమః లలితా శాస్త్రం. ఇవి చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి బ్రాహ్మీ ముహూర్తంలో మంచం దిగకుండానే మన లోపల కుండల్ని ధ్యానం చేసి సహస్రారం భూమధ్య స్థానంలో అమ్మవారిని తలంచుకుని గురువుని స్మరించుకున్నాడు. ఆ తర్వాత శ్వాసతో అమ్మ నామాన్ని లేదా అమ్మ మంత్రాన్ని జపం చేసి అమ్మ చుట్టూ ఉన్న దేవతలందరినీ స్మరించి ఆ తర్వాత శుభ సంకల్పంతో లేవాలి. అంతేగాని అమ్మో అయ్యో మళ్ళీ వాళ్ళు లేవాల్సి వచ్చిందే, కొందరు లేస్తారు, వాళ్ళ బతుకంతా అలాగే ఉంటుంది. అమ్మని స్మరించి లేవాలి, ఆనందంగా లేవాలి, ఉత్సాహంగా లేవాలి. ఆ తల్లిని తలంచి వేయాలి. ఆ తల్లి అన్ని నడుపుతోంది, దినము ఆవిడ, పగలు ఆవిడ, రాత్రి ఆవిడ, ఋతువులు ఆవిడ, అన్ని ఆ తల్లి నడుపుతోందని తెలిసిపోయింది కదా. మన ద్వీపం అంతా ఆవిడ వెలిగే, ఆవిడ వెలిగే అంత పరచుకునింది. ఆ వెలిగే దేవతలు, ఆ వెలిగే కాలశక్తులు, ఆ వెలిగే సిద్ధులు, ఆ వెలిగే చారణులు, ఆ వెలిగే సూర్యుడు, ఆ వెలిగే చంద్రుడు, సర్వము ఆ వెలిగే. అందుకు ఆ వెలుగును తలంచుకుని లెమ్మన్నారు. లేచి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు చెప్తున్నాడు వేణీటి స్నానం చాలా మంచిది అన్నాడు. మనం అనుకుంటాం కానీ ఇక్కడ చెప్తున్న విధానం ఏంటంటే వేణీళ్ళు చేయమన్నాడు. అది ఆ వేడి నీళ్ళు ఎందుకంటే జలమే శుద్ధి చేస్తుందయ్యా, వేడి చేయడం వల్ల అగ్ని సంస్కారం దానికి కలిగి శుద్ధి చేస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ లలితోపాఖ్యానంలో చెప్పిన విషయం. ఆ తర్వాత శుద్ధమైన వస్త్రం కట్టుకుని తనని తాను అలంకరించుకుని, కొంతమంది అండి పూజలు చేస్తారు వాళ్ళని చూస్తే మనకు భయం పెడుతుంది, నల్ల మాసికలు కట్టిన పంచెలు, ఇంకా మాసికలు కట్టిన బట్టలు ఇవి కట్టి పూజ చేస్తారు అంటే తప్పు కానీ అటువంటి వాళ్ళు పూజ చేయరాదు. ఇందులో ఉంది లలితోపాఖ్యానంలో అమ్మ పూజ చేసినప్పుడు శుభ్ర వస్త్ర ధారణ చేయాలి. అది కడితే మూడు రాత్రులు కొంతమందికి ఏం చేస్తాం శుభ్రవస్త్రం కడితే, కానీ శుభ్రవస్త్ర ధారణ చేయాలి. చేతికి దీపం ఇవన్నీ వెలిగించినప్పుడు ఇదికి వేరే వస్త్రం పెట్టుకోవాలి కదా, అన్ని దానికేనా. శుభ్రం, తనని తాను అలంకరించుకుని స్వయం అలంకరిత్య, ఎందుకంటే అమ్మ ముందు కూర్చున్న నువ్వు. ఒక ఇంటికి పేరంటానికి వెళ్ళినప్పుడు అన్ని అలంకారాలు చేసుకుంటామే, అమ్మ ముందు పెద్ద పేరంటాలు ముత్తేది ముందు కూర్చున్నాడు శుభ్రంగా అందంగా కూర్చోవద్దండి, ఇలా దేభ్యం ఓడుతూ నా ముందు కూర్చుంటావా అంటుంది అమ్మ. అందుకే జాగ్రత్తగా కూర్చోవాలి, చక్కగా అలంకరించుకుని విభూది, తర్వాత గోపీచందనం కుంకుమ, విభూది శివ సంకేతం, గోపీచందనం విష్ణు సంకేతం, కుంకుమ, ఇది అచ్చమైన వైదిక సంప్రదాయంలో చెప్పబడుతున్నటువంటిది. ఈ మూడింటిని ధరించి స్మితవదనంతో చెప్తున్నాడు, నవ్వుతో ఆనందంగా చేయమన్నాడు. టెన్షన్ ఉండకూడదు, ముఖం బిగించకూడదు, అమ్మని తృప్తిగా ఆరాధించాలి, ఆరాధించి అమ్మని స్మరించాలి. ఏమిటంటే ఈ నానావృక్ష మహోద్యానం నుంచి చింతామణి వరకు ధ్యానం చేస్తూ జపం చేయమన్నాడు. ఆ జపమాలని ముందుగా నమస్కారం చేసి ఆ పవిత్రమైన జపమాలను తీసుకుని జపం చేయమన్నాడు. ఆ జపం చేసినటువంటి వారు ఏమి ఎంత జపిస్తే ఎంత వస్తుందో ఫలితాలు ఇక్కడ చెప్తున్నారు. లక్ష్య చేస్తే ఒకటి, ఇది చేస్తే ఒకటి, ముఖ్యంగా వశీకరణాది ప్రయోగాలు చెప్పారు. వశీకరణ అంటే అందరిని వశం చేసుకోవడం కాదు, అందరినీ వశం కాదండి. ఇతడు నాకు వశం అవ్వాలి అని కొందరు అనుకుంటారు, లేదా ఇవి ఫలానాది నాకు వశం కావాలి అనుకున్నాడు అంటే అర్థం ముందు వాడు తానికి వశమైపోయాడనే అర్థం కదా. అందుకు ఈ వశీకరణ అంటే అర్థం ఏంటంటే ఇంద్రియ జయం, గుర్తుపెట్టుకోండి, ఇంద్రియాలను జయించగలగడం. పైగా ఎవడు వాడిని పట్టించుకోనప్పుడు వాడి ఇంద్రియాన్ని జయించాడంటే వేరే విషయం, ప్రపంచమంతా వాడి వైపు తిరిగినప్పుడు వాడి ప్రపంచ ఆకర్షణలో పడకపోవడమే గొప్ప విషయం. ఆ స్థితి అమ్మవారి స్థాత, ప్రపంచమంతా వాడిని గౌరవిస్తుంది. అంతేకాదు అలా అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు సిద్ధి వస్తుందిట. సిద్ధి అనేది ఏమిటి, సిద్ధికి తార్కాణం ఏమిటి అంటే ముందు తార్కాణం ఎంత చేస్తున్నా గానీ ఏం పండుతుంది అనుకుంటే మంత్రం సిద్ధించలేదు అని అర్థం. ముందు ఫలిష్యతీతి విశ్వాస, ఈ మంత్రం తప్పకుండా ఫలిస్తుందని విశ్వాసం ఏర్పడుతుంటే సిద్ధి మొదలైందని అర్థం. సరే, దాని తర్వాత ఏం జరుగుతుందంటే తృప్తి ఏర్పడుతుంది మనస్సుకి. దాని తర్వాత న క్రోధో న చమాత్సర్యం న లోభో న అశుభావతి భవంతు కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమ, అది ఇక్కడ కూడా చెప్పబడింది. నేను శ్లోకాలను చేసి సమయం అవుతుందని క్లుప్తం చేస్తున్నాను, కానీ ఆ తర్వాత ఏర్పడే స్థితి ఏమిటి, క్రోధాదులను విసర్జించి సౌమ్యంగా ఉంటాడు. అమ్మ భక్తులు ఎప్పుడు సౌమ్యంగా ఉంటారు, కోపం రాదుట. ఒకవేళ వాడికి కానీ కోపం వస్తే ధర్మబద్ధమైన కోపం వస్తుందిట, ఆ కోపం వస్తే దాని ముందు ఎవరు నిలవలేస్తా అది చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాదు అతడి వాక్కులో సరస్వతి ఉంటుంది, వాడు సత్యం పలుకుతాడు, ధర్మం పలుకుతాడు, శాస్త్రం పలుకుతాడు. వాడు కానీ శాస్త్రం మాట్లాడితే కుతర్క వాదులందరూ నోరు మూస్తారట, అలాంటి స్థితి అమ్మ ఇస్తుంది. క్రమంగా వాడు అంతర్ముఖుడై ఆ సాధన చేస్తున్న కొద్దీ కొద్దీ వాడు అమ్మతో తన తాదాత్మ్యాన్ని చెందుతాడు, మోక్షాన్ని పొందుతాడు, సోహం స్థితిని పొందుతాడు సుమా అని చెప్పి చివరిగా చెప్తున్నాడు. అమ్మ మంత్రం ఎవరికి దొరుకుతుందంటే యశవా పశ్చిమం జన్మ, ఎవడిది చివరి జన్మో వాడికి అమ్మ మంత్రం వస్తుంది, లేదా శివాంశ ఉన్నవాడికి అమ్మ మంత్రం వస్తున్నది. ఈ రెండు ఉన్నవాళ్ళకే అమ్మ మంత్రం లభిస్తున్నది, లేకపోతే అమ్మ మంత్రం లభించదు. ఒకవేళ అమ్మ మంత్రం జపించేవాడు కానీ ఉంటే వాడి వల్ల వాడి వంశమంతా ధరిస్తుంది అని చెప్తున్నాడు. అమ్మ భక్తుడి వల్ల వాడి వంశమంతా కూడా ధరిస్తుంది సుమా. అయితే అమ్మ భక్తులైన వాళ్ళు ఎవరు, ఎవరికి అమ్మ మంత్రం ఇవ్వాలో చెప్పారు ఇక్కడ. కొంతమంది శిష్యుల్ని పెంచుకోవడానికి ఎవరికి పెడితే వాళ్ళ మంత్రం ఇచ్చేస్తుంటారు, దాంతో వాడికి ఇంతమంది శిష్యులు చుట్టూ చూ నా శిష్యుడు అండి అని చెప్పుకోడు, కానీ అర్హతలు చూడకుండా మంత్రాన్ని ఇవ్వరాదు మహావిద్య కనుక. కానీ ఎవరికి ఇవ్వాలో చెప్తున్నాడు, దురాచారులకు ఇవ్వరాదు, నీచ బుద్ధులకు ఇవ్వరాదు, వక్రబుద్ధులు ఉన్న వాళ్ళకి ఇవ్వరాదు, వేద భాష్యులకు ఇవ్వరాదు, వితండవాదాలు చేసే వారికి ఇవ్వరాదు, క్షణానుకోలాగా ఆలోచించే వాళ్ళకి ఇవ్వగలరాదు, అలాగే శీలము సరిగ్గా లేని వాళ్ళకి ఇవ్వరాదు, కులభ్రష్టులకు ఇవ్వరాదు, నిష్ఠురక్తులు ఆడే వాళ్ళకి ఇవ్వకూడదు, కఠిన మాట్లాడే వాళ్ళకి ఇవ్వకూడదు, శాస్త్రములని దూషించే వాళ్ళని ఇవ్వరాదు, అలాగే సదాచారాన్ని నిందించే వారికి ఇవ్వరాదు, దైవ విషయ అస్తిత్వంలో నమ్మకం లేని వారికి ఇవ్వరాదు, గర్వం ఉన్న వాళ్ళకి ఇవ్వరాదు, పరనింద చేసే వారికి ఇవ్వలేదు, ఆత్మజ్ఞానం గురించి అవగాహన లేని వారికి ఇవ్వరాదు, ఈర్ష్యా క్రోధ ఉన్న వాళ్ళకి ఇవ్వరాదు, గురువుల పట్ల భక్తి లేని వాళ్ళకి ఇవ్వరాదు, గురువుల్ని బాధించే వాళ్ళకి ఇవ్వరాదు, ఉద్ధతులకి ఇవ్వరాదు, దాంభికులకి అంటే దాంభికం ఉన్న వాళ్ళకి ఇవ్వరాదు, దురభిమా అంటే అహంకారం అంటే అవున్న వాళ్ళకి ఇవ్వరాదు అంటారు. ఇంచు ఇచ్చేవాళ్ళు ఎవరు, ఇంతమంది అయిపోతుంది, ఎవరికి ఇవ్వలేదు. అమ్మ చెప్పింది, అయ్యగ్రీవుడు చెప్పాడు, నేను చెప్పాను అంటే, లేదా ఇవి ఉన్నాయని తెలుసుకుని అవి నాకున్నాయి పోవాలి అని శరణి వేడి పశ్చాత్తాపడితే ఇవ్వచ్చు. అదే అవన్నీ నాకు ఉన్నాయి కదండి, ఆ మంత్రం ఎందుకైతే వదిలేద్దామని కాదు ఇక్కడ. అయ్యో అవి ఉంటే అమ్మకి పూజకు అరకుడు కాడనమాట, అయితే నేను వదులుకుంటానని ప్రయత్నించాలి. స్నానం చేసి పూజకు రావాలంటే ఓహో స్నానం చేయని వాళ్ళు పూజకు పనికిరాకండి, అయితే మనం పూజకు వెళ్ళొద్దని స్నానం చేయడం మానేస్తావా స్నానం చేస్తావా? స్నానం చేస్తాం. అలాగే వీళ్ళు అమ్మ బుద్ధికి పనికిరారు అంటే అర్థం ఒకవేళ ఆ దుర్గుణాలు ఉంటే అవి లేకుండా చేసుకుని అమ్మ విద్య కావాలందాం, అమ్మను ఉపాసిద్దాం, అమ్మ తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తుంది. అది ఆ తల్లి దయామయ్యి గనక. కామాక్షీతి విధాత్తాత్రు ప్రస్తుత లలితేశ్వరి ధ్యాయేత పరయా భక్త్యాతాం పరాం లలితాంబికాం. ఈ లలితాంబికనే కామాక్షి అంటాడని ముందే చెప్పాను కదా అగస్త్య అని బ్రహ్మదేవుడు అమ్మని ఆ పేరుతో పిలిచాడు. ఆ తల్లిని లలిత అంటారు. లలిత అంటే లావణ్యవతి అని ఒక అర్థం, లలిత అంటే లాలించేది అని అర్థం. సర్వ జగత్తుని ఆనందంగా చూస్తుంది ఆ తల్లి, లాలించి తల్లి లాలిస్తుంది. లాలించడం అంటే ఆనందంగా ఉంచడం అంతేకాదు. అసలు ఈవిడ ఎవరిని లాలిస్తుంది అంటే ఆనంద స్వరూపుడినే లాలిస్తుంట. ఆనంద స్వరూపుడు ఎవరు? సదాశివుడు. అందుకే సదాశివస్య మనసు లాలనాల్ లలితాభిదా ఒక్క మాట చెప్పాడు. సదాశివుడి మనస్సునే లాలింపజేసేది గనక లలిత. యజ్ఞకృతపతి కృత్యం సత్సర్వం వినివేదితం. ఇప్పటి వరకు అమ్మ గురించి మొత్తం చెప్పేశాను నాయన, ఏ వినాలో అన్ని చెప్పాను. ఏదం శృణుయా దివ్యమాఖ్యానం కుంభ సంభవా, ఈ మొత్తం కలుపుకుని లలితోపాఖ్యానం భండాసుర సంహారం వరకు, ఆ తర్వాత శ్రీమన్నగరం, ఆ తర్వాత సాధకుడు ఉండవలసిన అంశములు, ఇదంతా కూడా ఎవరైతే వింటారో వాళ్ళకి తస్య సిద్ధి కరస్థైవ, వాడికి అన్ని సిద్ధులు ఉంటాయి చేతిలో. అంతేకాదు నస భూయోపి జాయతే, వాడు మళ్ళీ పుట్టడు. అభయమిచ్చాడు అంత తాదాత్మ్యంతో శ్రద్ధతో వింటే అంటారు కానీ విన్నంత మాత్రం పుట్టడా అంటే పుట్టి తీరుతాడు గుర్తుపెట్టుకో అంటే అప్పుడమ్మకం అడుగుందనమాట శ్రద్ధతో విన్నవాడికి. అంతేకాదు దీనిని అమ్మ ఉత్సవాల్లో పారాయణ చేయడం చాలా మంచిదన్నారు. అందుకే శారదాదేవి ఉత్సవం అంతా చేసుకుని దానిలో అంగభాగంగా పారాయణ చేసుకున్నాం మనం ఈ 9 రోజులు కూడా. ఆఖ్యానం లలితాదేవ్య పటేజ్య శృణ్యాదేవి విధూయ సర్వ పాపాన్ని దేవలోకే మహీయతే. ఇది విన్నవాడు తప్పకుండా ఉత్కృష్ట స్థితికి వెళ్తాడు, అందరూ సందేహం లేదు. కానీ తాదాత్మ్యంతో విని జీవితంలో అవలంబించిన వాడు మోక్షాన్ని పొందాడు, అది వేరే విషయం. మొత్తానికి దీనిని పఠించడానికి అశుచిర్వా అశుచిర్వాపి, వాడు శుచి అయినా అశుచి అయినా ఎలా ఉన్నవాడైనా సరే దీన్ని వినవచ్చు చదవచ్చు, అదొక్కడే చెప్పాను. ఇక్కడ మరికట్టుకుని చదవాలని లేదు, లలితోపాఖ్యానం మరికట్టుకుని వినాలని లేదు. కనుక పఠన్ ద్వత్యం శితికా పాఠం సర్వ పాపై ప్రముచ్యతే ఆఖ్యానమేతదవదాత గుణ పఠంత సత్సంప్రదాయకమపాకృత సర్వ దుఃఖం విజ్ఞానదీప్తి కలికాం లలితా మహేషిం ఆసాధ్య చేతసి భంతి సదాభితృప్తిం. చివరి శ్లోకం ఇది. ఇది పఠించిన వారు విన్నవారు గుణవంతులై దుఃఖముల నుంచి బయటపడి విజ్ఞాన దీప కలిక అయిన సరస్వతి అంటే లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొంది మనసులో తృప్తిని పొందుతారు అన్నదండి. చిట్ట చివరి మాట అంటే తృప్తి. ఎందుకంటే అసంతృప్తి ఆవేదనకి హేతు, తృప్తి వచ్చిందా అన్నీ ఉన్నట్టు. అందుకే తృప్తి అనేది ఇస్తుంది విన్నంత మాత్రమున. అమ్మ కథ వినడమే ఒక తృప్తి, ఆ తృప్తి ఆ తప్పణం మనకి ఈ 9 రోజులు సద్గురువుల యొక్క కటాక్షం వల్ల, జగద్గురువుల యొక్క వీక్షణ వల్ల మనకు లభించింది. భారతీయ తీర్థస్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఈ 9 రోజులు పరమ పావనమైన ప్రాంగణంలో ఈ క్షేత్రంలో ఇలాంటి చోటు గుంటూరులో ఉండడం మీ అదృష్టం. ఈ మధ్యకాలంలో నేను ఈ 9 రోజులు ఉన్నప్పుడు నన్ను కలవాలని కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు, మద్రాసు నుంచి, నెల్లూరు నుంచి, ఇవాళ కూడా నెల్లూరు నుంచి కొన్ని రాత్రులు వచ్చారు. వాళ్ళు పీఠం అంతా చూసి ఇలాంటిది ఎక్కడా చూడలేదని, మేము ఎంత అద్భుతంగా ఉందో శోభగా ఉందా, మీకు ఇది బాగా అలవాటైపోవడం వల్ల మీకు తెలియదేమో కానీ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువ. ఇలాంటి చోటు మహా అద్భుతమైన చోటు. పైగా అమ్మవారు ఇక్కడ సర్వాంగీణమైన శోభతో ప్రకాశించుతూ కరుణామయమైన స్వరూపంతో ఉన్నారు. సద్గురువుల కటాక్షం ఇక్కడ వర్షిస్తుంది. ఇది శారదాపీఠం, శృంగేరి శారదాపీఠం. ఇది ఇక్కడ హరిప్రసాద్ గారి అధికారి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పీఠాధిపతులు భారతీయ తీర్థుల వారే ఇక్కడ అధిపతి, అమ్మవారే ఇక్కడ అధినాయకురాలు, ఈయన ప్రథమ సేవకులు. మనందరికీ కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తూ అమ్మ కైంకర్యం చేసుకుంటున్న ప్రథమ సేవకులు. అమ్మకి గోమాత అంటే అమ్మ స్వరూపం, అన్ని గోమాతలు ఇక్కడ ఉన్నారు. అమ్మ దివ్య వృక్ష స్వరూపం. ఇక్కడ నానా వృక్ష మహోద్యానం ఉంది. ఇక్కడ ఎన్ని దివ్య వృక్షములు ఉన్నాయో ఈ చోట్లో తిరగాలనే కోరికతోనే నేను ఏడాదిలో 9 రోజులు వచ్చి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇది తపోభూమి. ఇక్కడ కాసింత సాధన చేసినా అధిక ఫలితం వస్తుంది. ఇక్కడ అమ్మ ముందు కాసింత జపం చేసినా ధ్యానం చేసినా ఒక అద్భుతమైన స్థితి లభిస్తుంది. ఆ శక్తి క్షేత్రానికి ఉంది. ఇక్కడ సర్వదేవతామయమైన క్షేత్రం, అద్భుతమైన బాణలింగం ఉన్నది. ఇక్కడ ఏనాటి నుంచి అర్చన పడుతున్న శివుడు, గంగా, అన్నపూర్ణాంబ, పార్వతమ్మ, రామచంద్రమూర్తి, ఇక శారద, గణపతి, సుబ్రహ్మణ్యుడు, సర్వదేవతలు పరివేష్టించినటువంటి అత్యద్భుతమైన ఈ స్థలం ఇది. ఇలాంటి స్థలాన్ని ఎంతో భక్తియుక్తులతో, వినయ సంపత్తితో, శ్రద్ధతో, ఎందుకు ఇక్కడే నేను గుంటూరులో చెప్తున్నాననేది కొంచెం కొంచెం లోతుగా ఆలోచిస్తే అందరికీ తెలుస్తుంది. శ్రద్ధ, భక్తి, అహంకారం ఏమాత్రం లేకుండా మీరు చెప్పాలి, మేము తరించాలి. ఇక్కడ నన్ను గౌరవించడమని కాదు, నేను ఏ విషయం చెప్తున్నానో ఆ విషయాన్ని గౌరవించాలి. అప్పుడే చెప్పడానికి సిద్ధపడతాం, ఎందుకంటే నేను చెప్పే విషయం మీద నాకు గౌరవం ఉంది కనుక దాన్ని గౌరవించి అడిగే వారికి తప్పకుండా చెప్పడం జరుగుతుంది. అలా శ్రద్ధతో అడిగి దానికి ఎటువంటి వాతావరణం ఏర్పాటు చేయాలో దాన్ని ఏర్పాటు చేస్తూ సానుకూలమైన స్థితిలో ఇంత యజ్ఞాన్ని నిర్వహించడానికి పూనుకుంటూ తన ఆత్మీయతతో భక్తితో ఇన్ని నిర్వహిస్తున్నటువంటి శారదా చరణ భక్తులు, సద్గురు కటాక్షాన్ని సంపూర్ణంగా పొందినటువంటి మహానుభావులు శ్రీ పోలిశెట్టి హరిప్రసాద్ గారికి మీ అందరి తరపున నా తరపున ముందు కృతజ్ఞతాపూర్వక నమస్సులు చెప్తున్నాను. ఆయన తన పేరు చెప్పొద్దంటారు, కానీ కృతజ్ఞత చూపించకపోతే మాకు కృతజ్ఞతా దోషం వస్తుంది కనుక చెప్పడం జరుగుతుంది. అమ్మ సంతోషిస్తుందని చెప్తున్నాను విషయం. అలాగే జగద్గురువుల కటాక్ష మహిమ వల్ల ఈ 9 రోజులు ఇక్కడ చెప్పుకున్నాం. అమ్మవారి భక్తుల్లో లలితా సహస్రాన్ని అచ్చ తెలుగులో వ్యాఖ్యానించి తల్లి వింకీ అనే పేరుతో అచ్చ తెలుగులో 1000 నామాలకు వ్యాఖ్యాన చెందిన మహాభావుడు ఉన్నారు. అలాగే విష్ణు సహస్రానికి 1000 పేర్ల వినకరి అని అచ్చ తెలుగులో వ్యాఖ్యానించి తెలుగుతనం కోసం ఏనాడో తాపత్రయపడినటువంటి ఓ మహానుభావుడు ఉన్నాడు. అంతగా తెలుగులో తెలుగు కోసం తాపత్రయపడమని ఇంకోటి కనబడ్డ. అదేవిధంగా అటు సంగీతంలో, ఇటు సాహిత్యంలో, ఇటు తపస్సులు, ఇటు ఉపాసనలో, ఇటు వేదం మొదలైన పురాణాల్లో వచ్చే జ్ఞానంలో అన్నిటిలో నిష్ఠుడే ఇటు సామాన్యుడు కాడు ఒక సరస్వతి అవతారము అనిపించేటువంటి ఒక మహాత్ముడు ఉండేవాడు మన తెలుగులో. ఆయన ఆదివర్తి నారాయణ గారు సార్. ఆ మహాత్ముడి యొక్క జయంతి మీ ఊళ్ళో రేపటి నుండి జరగబోతుంది. అందులో మొదటి 2 రోజులు ఆయన రచించిన జగజ్యోతి అనే గ్రంథం ఆధారంగా ఒక అద్భుతమైన దర్శన శాస్త్రం అది. దానిలో అంశాల ఆధారంగా మనం దైవం గురించి, తత్వం గురించి తెలుసుకునే అవకాశం ఇదే గుంటూరులో మరో 2 రోజులు. నేను ఇక్కడ ఉంటున్న ప్రవచనం మాత్రం అక్కడ రేపు ఎల్లుండి మరొక చోట బృందావన్ గార్డెన్స్ లో జరగబోతుంది. వివరాలన్నీ ఇందాకే తెలియజేశారు, మళ్ళీ రేపు అక్కడ కలుసుకుందాం. ఈరోజు ఇక్కడ అందరం కలిసి అమ్మవారిని ఆరాధన చేస్తాం. మీ అందరి కోసం ఇప్పుడు ఒక ఆవిష్కరణ జరుగుతోందని ఇక్కడ చెప్పబడినటువంటి దివ్యనామాలు ఇత్యాదులన్నీ అందరూ నిత్యం పాలన చేసుకునేటట్టు గుంటూరు వారి శ్రద్ధ నాకు తెలుసు. దేవి వైభవం సమయంలో చెప్పిన సర్వచైతన్య రూపాల లాంటి మంత్రాలు ఇక్కడ నేను చెప్తూ ఉంటే మీరు అందరూ అంటున్నారంటే అంత శ్రద్ధగా కంఠస్థం ఉదయస్థం చేశారు తెలుసు. వీటిని అలాగే చేస్తారు. లలితానామాలు, వారాహీనామాలు, శ్యామనామాలు, చక్షుష్మతి మంత్రం, ఆరోగ్యకర మంత్రం, శ్రీవిద్యా మంత్రాలు, అంటే ఏవైతే నిత్యం అనుష్ఠానం చేసుకోవచ్చో శాస్త్ర సమ్మతమైన పరిధుల్లో వీటిని ఇవ్వడం జరుగుతుంది. యజ్ఞప్రసాదాలు కూడా అందరూ స్వీకరించి యజ్ఞప్రసాదం కూడా అమ్మకి నీరాధన తర్వాతనే ఇవ్వబడతాయి. అయ్యా పంచుతున్నవారు యజ్ఞప్రసాదం నీరాధన తర్వాత పంచబడతాయి అంటే ఈరోజు అమ్మకి సంపూర్ణ కళలతో మణిద్వీపంలో చూస్తున్నాం. నేను ఇవాళ 8 గంటలకల్లా పూర్తి చేస్తానన్నారు, 9 అయింది వాళ్ళ. నాదేముంది, నేను చెప్తున్నానన్న అహంకారంతో 8 పూర్తి చేస్తానన్నాను. నీది కాదురా, నాది మాట అంది అమ్మ, 9 చేయించింది. అది కదంత అమ్మది, అందుకు ఓపిక పట్టండి. తర్వాత నుంచి ఓపిక పడదామన్నా నీకు నాకు కూడా కుదరదు కదా. అందుకు మళ్ళీ ఇప్పుడు అమ్మకి ఆహారత ఇవ్వాలి, నీరాజనం ఇవ్వాలి. రాజరాజేశ్వరి సంపూర్ణమైన కళలతో కూర్చుంది. ఆ నీరాజనం అయ్యే లోపల అమ్మ బిడ్డల మీద మనం చేయవలసినవి చేసుకోవాలి. ఇంకా నా బాధ్యత అయింది, తర్వాత అంతా కూడా వారే. శ్రీ లలితా మహా త్రిపుర సుందరికి, శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి, జగద్గురు శ్రీ భారతీ తీర్థస్వామి వారికి, శ్రీ జగద్గురు భారతీ తీర్థస్వామికి, జగద్గురు భారతీ తీర్థస్వామికి.